अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहावपुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखादमृतद्रवसं युतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशम् हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरम् कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महोरस्कम् वनमालाविराजितम् शङ्खचक्रधरं देवम् कृष्णं वन्दे जगद्गुरुम्
జగద్గురువుల యొక్క ఆజ్ఞని హరిప్రసాద్ గారు తెలియజేశారు గనక మనందరం కూడా రోజు శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క అష్టోత్తర శతనామవళి అంటే నేను చెబుతూ ఉంటే అండం కాకుండా నాతో కంఠం కలిపి అంటూ ఉండండి. వీరందరూ మీకు రేపటి నుంచి కాగితాలు ఇస్తారు, ఇవాళకి ఒకవేళ కాగితాలు లేకపోతే వినండి. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశనిరతాయ నమః. ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః. ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాచ్చంకరరూపధృతే నమః. ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గ ప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాది మతఖండనాయ నమః. ఓం వైరాగ్య నిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవ తారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం పరమార్థ ప్రకాశకాయ నమః. ఓం పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచయే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశయే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగవిదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతీయ నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్య భేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందు కళాభిజ్ఞాయ నమః. ఓం యోగి హృత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాన నిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మనే నమః. ఓం పరకాయ ప్రవేశ కృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరిమహిమ్నే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం స్వప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీ చక్రాత్మకతాటం కతోషితాంబా మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్ భాష్యాది గ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్ చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయే నమః. ఓం ద్విసప్తత్యమ మత ఉచ్ఛేత్రే నమః. సర్వ దిగ్విజయ ప్రభవే నమః. కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైక దండాఢ్యాయ నమః. ఓం కమండలుల సత్కరాయ నమః. ఓం గురుభూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజ్ఞకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రీతాయ నమః. ఓం ఋష్యశృంగ పురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరి ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టికళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. ఓం శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభూ జయ సన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మ జ్ఞాన ప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాస ఆశ్రమదాయకాయ నమః. ఓం నృసింహభక్తాయ నమః. ఓం సద్రత్నగర్భహేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య స్వామినే నమః. శ్రీకృష్ణ పరమాత్మని అవతారం అత్యంత ముదావహమై లోకానికి శ్రేయస్కరమై శుభకరమై జరిగింది. ఆ తర్వాత ఆయన ఆజ్ఞ ప్రకారంగా స్వామివారు అప్పుడే చిన్న బాలుడిగా మారిపోగా ఆ బాలుడిని తన రొమ్ములకు అడ్డంగా పెట్టుకుని వసుదేవుడి చెరసాల నుంచి బయటకు వస్తూ ఉంటే ఆదిశేషుడు వెనక తలుపులు మూస్తూ తోకతోటి ఆయనకి 1000 పడగలు గొడుగ్గా పట్టడం వల్ల ఒక్క చినుకు కూడా స్వామి మీద కానీ వసుదేవుడి మీద కానీ పడలేదు. అలా హాయిగా వర్షంలో తడవకుండా చల్లని వాతావరణంలో అంత భయంకర వర్షంలో కూడా యమునా నది దగ్గరకు వచ్చాడు ఆయన. నిజానికి యమునా నది దగ్గరికి రావడానికి చాలా సమయం పట్టాలి, కానీ స్వామి చేతిలో ఉండడం వల్ల ఆయనకి ఎక్కడ లేని శక్తి వచ్చిందట. చాలా ఉత్సాహంగా చక్క 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 వెళ్ళిపోయాడు అక్కడికి. ఆ సమయంలో అసలే వర్ష ఋతువు, ఆపై కుంభవృష్టి కూడా కురుస్తున్నది. దానివల్ల యమునా నది ఒక మహాసముద్రంలో ప్రవహిస్తోంది. ఆ పూట యమునా నదికి వరదలు వచ్చినప్పుడు మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది, ఒత్తప్పుడు పెద్దగా నీరుండదు. కానీ వర్ష ఋతువులో ఆ యమునా నదిలో స్నానం చేయటం అంటే ప్రాణంతో చెలగాటమడ్డం అన్నమాట. పెద్ద పెద్ద కెరటాలతో ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది, చాలా భీకరంగా ఉంటుంది ఆ వాతావరణం. అందులో నల్లని యమునా నది కాస్త ఆ సమయంలో ఎర్రని నీరు అందులో చేరిపోయి విచిత్రంగా కనపడుతుంది. ఈయన వెళ్లే సమయానికి అది శ్రావణ మాసం అవడం, అందులో అప్పటికి చాలా కాలం నుంచి వర్షాలు కురవడం వల్ల విపరీతమైన ప్రవాహంతో ఎలా ఉన్నదంటే అది ఆకాశమంతెత్తులేచి ఎగిరి పడుతున్న కెరటాలతో ఉందిట. ఒక మహాసముద్రంలో ఉంది. ఈ కెరటాలు కూడా ఎలా ఉంటాయి, అంత పైకెత్తు లేవడం విరిగి మళ్లీ పడుతున్నాయి అన్నమాట. అలా లేచి కిందకి పడుతున్న ఉత్తుంగ తరంగాలతో ఉంది యమునా నది. అంతటి యమునా నదిని చూచి ఎవరైనా పగలే భయపడతారు వర్షాకాలంలో. అటువంటిది రాత్రిపూట మరింత భయంకరంగా ఉంటుంది. అది అయినా సరే స్వామి తన చేతిలో ఉన్న కారణం చేత నిర్భయంగా యమున దగ్గరకు వచ్చాడు ఆయన. ఇది విశ్వాసం, అది భక్తి. అన్నిటికీ మించి కొన్ని క్షణముల క్రితం శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుందో చూచాడు ఆయన. భగవంతుడు తన దగ్గర ఉంటే ఏ వ్యక్తికైనా భయం ఎందుకండి? సంపూర్ణ విశ్వాసం కలిగిన వాడికి అన్ని ఆ పరమాత్ముడి మీదే భారం వేసి నిశ్చింతగా ఉండేవాడికి ఏ భయమూ ఉండదన్నారు. కావలసిందల్లా సంపూర్ణ విశ్వాసం. అటూ ఇటూ కాని మనస్సుతో ఉన్నవాడికి ఎప్పుడూ సంపూర్ణమైనటువంటి ఆనందం లభించదు, నిర్భయత్వం ఉండదు. ఈయన తన భారం మొత్తం పరమాత్మ మీద వేశాడు గనక ఎదురుగుండా యమున ఉన్నా సరే దిగిపోవడానికి సిద్ధపడిపోయాడు. ఇలాంటి భక్తి కలిగినటువంటి వాడు ఎప్పుడైనా ఏ విధమైన గండం వచ్చినా భయపడడు, ఆ గండం నుంచి చాలా సులభంగా బయటపడతాడనమాట. ఆ సౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేసునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. పూర్వం రామావతారంలో ఈ పరమాత్ముడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రుణ్ణి దారిమ్మంటే ఆయన దారివ్వలేసరి కదా, దారివ్వడం కుదరదు, వంతెన కట్టుకు వెళ్ళు అని ఒక సలహా ఇచ్చాడు. అవతారం మారింది. రామావతారంలో దారివ్వకుండా వంతెన మించి వెళ్ళమన్న స్వామి సముద్రుడు ఇవాళ మార్చట తన పథాన్ని. తనలోని ఒక భాగమైన యమునా నదిని ఈసారి వస్తున్న స్వామివారు రాముడు కాదు కృష్ణుడు. రామావతారంలో 12 కళలే ఉన్నాయి. ఇప్పుడు కృష్ణావతారం సంపూర్ణ అవతారం, అది మర్యాదా పురుషోత్తమ అవతారం. అంచేత నరుడిలా ప్రవర్తిస్తాడు ఆయన. ఇక్కడ ఈయన మహిమతో సంపూర్ణమైన ఐశ్వర్యంతో జన్మించినవాడు. ఐశ్వర్యం అంటే 6 లక్షణాలని చెప్పాను కదా, ఈశ్వర లక్షణంతో పుట్టాడు. కాబట్టి ఈయన దగ్గర ఇదివరకట్లా వంతెన కట్టుకు వెళ్ళు లాంటి మాటలు పనికిరావు. అందువల్ల 2 చీలి దారిమ్మన్నాడు. అందువల్ల అవతారం మారగానే మహామహిమ కలిగిన కృష్ణావతారం అవడం వల్ల, ఆ కృష్ణావతారం సంపూర్ణ అవతారం అవడం వల్ల, పరమాత్ముని షోడశ కళలతో కూడిన అవతారం అవడం వల్ల, ఈయన రావడంతో వసుదేవుడు రావడంతో వసుదేవుడి చేతుల్లో చంటి బిడ్డగా పరమాత్ముడు ఉండడంతో అంత యమునానది కూడా, ఎటువంటి యమునానది, ఆకాశమంతెత్తు లేచి కిందకి విరిగి పడుతున్న కెరటములతో ఉధృత ప్రవాహంతో ఉన్న యమునానది కూడా 2 చీలి దారిచ్చేసింది. అందువల్ల అవతారాల్లో కల్లా పరమ పవిత్రమైన సంపూర్ణ అవతారం కృష్ణావతారం అన్నారు. ఎప్పుడైనా నదులు సముద్రములు దారి ఇవ్వడం మొదలెట్టాయంటే, చీలి దారిస్తున్నాయంటే, అడుగున నేల చూపిస్తున్నాయంటే, అది సంపూర్ణ అవతారము. అందుకే నిర్భయంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ నది ఇటువైపు ఇటువైపు తప్పుకుని మధ్యలో కటిక నేల చూపించిందో గట్టి నేల చూపించిందో అందులోంచి నేల మీద నడిచినట్టుగా నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు. అలా అవతలకు వెళ్ళాడో లేదో మళ్ళీ నది కలిసిపోయి ప్రవాహం మొదలయ్యిందిట. అసలు ఇంతకు పూర్వం మధ్యలో దారి ఇచ్చినట్టే కనబడ్డంలా, ఇంతకంటే ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పుడు ఈయన కుర్రవాణ్ణి వెంట పెట్టుకొని, శ్రీమన్నారాయణుణ్ణి వెంట పెట్టుకొని యమునా నదిని నిర్భయంగా దాటి వ్రేయపల్లెలో అడుగుపెట్టాడు. ఆ సమయంలో యోగమాయా ప్రభావంతో మొత్తం నందగోకులంలో ఉన్న వారందరూ పరమగాఢ నిద్రలో ఉన్నారు. మళ్ళీ మామూలు నిద్ర కదనమాట. ఏనుగెక్కి తొక్కించినా సరే లేవనంత గాఢ నిద్రలో ఉన్నారట. అలా ఉండడం సాధ్యమేనా అని ఎవరైనా అడిగితే, సాధ్యమే, ఎందుకో తెలిసిన ఎంతమందిని చూడటంలా, పడుకుంటాడు, తెల్లవారుజామున లేవడానికి అలారం పెడతాడు, ఆ అలారం మోగి 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 దాని బతుక చచ్చిపోవలసింది. కానీ వీళ్ళు లేవని వాళ్ళు ఎంతమంది లేరు? బయట కాలింగి బెల్ల నొక్కి 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 ఎంత కొట్టినా ఇంట్లో లేవకుండా గుర్రు పెట్టి నిద్రపోయేవాళ్ళు లేరా? ఈనాడే మనం ఎలా చూస్తున్నామంటే, ఆనాడు యోగమాయా ప్రభావానికి గురైన వాళ్ళు ఎంత నిద్రపోతారో ఆలోచించడం ఒకసారి. యోగమాయ యొక్క శక్తి అదనమాట. అసలు ఆశ్చర్యం ఏంటంటే, భగవంతుడు మరి ఆ శక్తి ఎలా ఇస్తాడో తెలియదు కానీ, ఆ బుర్రలోకి ఎలా పెడుతుందో నిద్ర తెలియదు కానీ, చీమ చెట్టుకు వంటి వెలుకు వస్తుందో మనకి, ఒత్తప్పుడు ఒక నాబోటాడికి ఓ బట్ట నిద్రటదు. ఒక్కొక్కళ్ళు అదృష్టం అట, ఉపన్యాసం అయ్యి హారతి ఇచ్చినా లేవరండో ఈ సీట్లు అనకాత నిద్రపోతావు. మరి అదొక అదృష్టం, పూర్వజన్మ సుకృతం అనమాట. బస్సు ఎక్కుతారు నిద్ర అవుతారు, రైలు ఎక్కుతారు నిద్ర అవుతారు, రాత్రి పడుకుంటారు నిద్ర అవుతారు, మధ్యాహ్నం పడుకుంటారు నిద్ర అవుతారు, 10 నిద్రలేవరు, 1 అయినా నిద్రలేవరు, ఎప్పుడైనా నిద్రపోగలుగుతారు, ఉపన్యాసంలో నిద్ర అవుతారు, సన్యాసంలో నిద్ర అవుతారు. అమ్మ రామచంద్ర ప్రభు ఈ నిద్ర ఎలా వస్తుంది అంటే, అది మహామాయా యోగమాయా ప్రభావం అనమాట. ఆ యోగమాయా ప్రభావం ఇప్పుడు నందగోకులం వాళ్ళని పట్టుకోవటం వల్ల వారందరూ గాఢ నిద్ర పరిష్వంగంలో ఉన్నారు. నిద్రాదేవత వాళ్ళని అలా కౌగిలించుకుందనమాట. దాంతో వాళ్ళు ఎవరికి ఏం తెలియడం లేదు. అందువల్లే వ్రేపల్లెలో ప్రవేశించాడు నందుడు. ఆయన ప్రవేశించినట్టు తెలియదు ఎవరికి. యశోదాదేవి ఉన్నటువంటి పురిటింటిలోకి వెళ్ళాడు ఆయన, అది ఎవరికీ తెలియదు. సరిగ్గా ఇక్కడ కృష్ణుడు పుట్టిన సమయంలోనే యశోదాదేవికి ఒక ఆడపిల్ల పుట్టింది, సాక్షాత్తు యోగమాయాదేవి. అసలు పాపం యశోదాదేవికి నందుని భార్యకి ప్రసవమైనట్టు తెలుసుట, కానీ ఆ పుట్టింది ఎవరో తెలియదు. ఎందుకంటే మాయా ప్రభావం, కేవలం పురుడు రావడం వరకు కొంచెం గుర్తుంది చూచాయిగా. అందుకే ఇక్కడ వేదవ్యాసులు వారు ఏం చెప్పారు, యశోదా నందపత్ని చ జాతం పరమ బుద్ధ్యత నతల్లింగం పరిశ్రాంతౌ నిద్రయా అపగత స్మృతి. యశోదాదేవికి నందుని భార్యకి కొంత బుద్ధి ఉన్నది. ఏమిటా బుద్ధి అంటే, పిల్లవాడు పుట్టడం వరకు, తనకి ప్రసవం అవడం వరకు తెలుసు. నతల్లింగం కాకపోతే స్త్రీలింగమా పుల్లింగమనే తెలియదు, అంటే పుట్టింది స్త్రీయో పురుషుడో మాత్రం తెలియదు. ఎందుకంటే అంత నిద్ర ఆవిడ్ని పట్టుకున్నది. నిద్రయా అపగత స్మృతి, నిద్ర వల్ల ఆవిడకి జ్ఞాపక శక్తి పూర్తిగా పోయిందనమాట. అది యోగ నిద్ర ప్రభావం. అందువల్ల ఆవిడ నిద్రపోతుంది. పక్కన పిల్ల మాత్రం చక్కగా బంగారపు రంగులో హాయిగా ఆడుకుంటోంది. ఇంతలో అక్కడికి అడుగు పెట్టాడు వసుదేవుడు. ఆయన ఆ పిల్లను చూసి తెల్లబోయాడు, ఏమి కాంతి, ఈవిడు కూడా కారణ జన్మురాలని అర్థమైపోయింది. అందుకని ఈ చంటి పిల్లవాడిని యశోద పక్కలో పడుకోబెట్టి ఆ పిల్లని చేతిలోకి తీసుకున్నట్ట. ఇప్పుడు ఆ పిల్లని చేత్తో తీసుకుని మళ్ళీ యథాప్రకారంగా వక్షస్థలం మీద పెట్టుకుని బయటికి రాగానే మళ్ళీ ఆదిశేషుడు పడగల పట్టాడు. అంటే చుక్క నీరు పడకుండా స్వామివారిని ఎలా కాపాడాడో ఒక చుక్కు నీరు పడకుండా అమ్మవారిని కూడా అలాగే కాపాడాలి. అక్కడ స్వామి అంతో, ఇక్కడ అమ్మ అంతే. ఈవిడ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక జగదంబిక. అందువల్లే ఒక్క చుక్క నీరు కూడా పడకుండా ఆవిడ్ని కూడా రక్షించాట. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు ఈయన. ఇందాక అంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు నాకు ఈ దారి ఇవ్వడానికి అనుకుంటూ, పర్వాలేదులే నన్ను రక్షించే భారం మా పరమాత్మదే అని మళ్ళీ యమున దగ్గరికి రాగానే ఈసారి అమ్మవారున్నదిగా, అందువల్ల మళ్ళీ యమున అనేది రెండుగా చీలి దారిచ్చింది. ఇందాక అయ్యవారు ఉన్నారు, రెండుగా చీలి దారిచ్చింది యమున. ఇప్పుడు అమ్మ ఉన్నది, మళ్ళీ అలాగే యమున అనేది కూడా అడ్డంగా అటు ఇటు విభజింపబడి మధ్యలో నేల చూపించింది. యువతలకు వచ్చేసాడు ఆయన. నిశ్చింతగా చెరసాల దగ్గరకు వచ్చాడు. లోపలికి రావడంతో తలుపులు వాటంతట అవే టకటకా మూసుకుపోయాయి, వాటికి ఉన్న తాళములు పడిపోయాయి, ఈయన చేతులకి కాళ్ళకి ఉన్న సంఖ్యలు కూడా యథాప్రకారంగా అయిపోయాయి, ఇందాక ఊడిపోయిన సంఖ్యలు తగులుకున్నాయి. పిల్ల లోపలికి వచ్చింది. ఆయన చూశాడు ఒకసారి బయట ఎవరన్నా మెలకుగా ఉన్నారా అని. ఒక్కళ్ళు కూడా మెలకుగా లేరు, ఇందాకటి కంటే కూడా గాఢంగా గుర్రు గుర్రు నిద్రపోతూనే ఉన్నారు. అంటే ఓ 50 సార్లు అలారం పోగిన తర్వాత కూడా గాఢంగా నిద్రపోయే వ్యక్తికి మళ్ళీ సుఖంగా నిద్రపోతూనే ఉన్నారు. అమ్మయ్య అనుకున్నాడో లేదో, అప్పటిదాకా ఈయన చేతిలో కిక్కురు మనకుండా ప్రశాంతంగా ఉన్న ఆ పాప ఇప్పుడు మొదలెట్టింది ఏడవడం. ఆవిడ వచ్చిన పని అయిపోయిందిగా, అందుకని అందరినీ లేపాలి. అందుకని ఈ చిన్నపిల్ల ఏం చేసిందిట, పెద్ద పెట్టుని ఏడవడం మొదలెట్టిందిట. మళ్ళీ మామూలు ఏడుపు కాదు. ఉపన్యాసం ప్రారంభంలో ఒక్కొక్కళ్ళు అరుస్తారు చూసారు పెద్ద గొంతు ఎట్టుకుని, మరి ఏం వస్తుందో తెలియదు కానీ అలా ఏడవడం మొదలుపెట్టింది ఆవిడ. అంత బాలిక ఆవురని ఏడ్చు చిరు చప్పుడు ఆలించి వీకన నాక ఇంటి కావలి వారు మేల్కని చూచి తలుపుల తాళములు తొంటి విధమున నుండ తెలిసి దేవకి నీళ్ళాడి రమ్ము రమ్మని భోజ రాజుతోడ చెప్పిన నాతడు చిడిముడిపాటుతో తల్పంబు పై నుండి తత్తరమున. అప్పటిదాకా నిద్రపోతున్నట్టు ప్రశాంతంగా ఉన్నట్లు నటించినటువంటి యోగమాయాదేవి ఆ క్షణమే చెరసాల్లో ప్రవేశించగానే ఏడవడం మొదలుపెట్టింది. దీనికి ఒక అంతరార్థం తెలుసునండి, అప్పటిదాకా ఎందుకు ప్రశాంతంగా ఉంది అంటే స్వేచ్ఛగా ఉంది గనక, ఇప్పుడు ఎందుకు మొదలెట్టింది ఏడుపు, చెరసాలలో ప్రవేశించింది గనక. సంసారంలో ప్రవేశించగానే ప్రతి జీవికి ఏడుపులు మొదలవుతాయి. పిల్లాడు పుట్టగానే ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసినా, పిల్లాడు పుట్టడంలో ఆ పుట్టిన వెంటనే ఏడవడంలో సంతానం అలా పుట్టి పుట్టగానే ఏడవడంలో ఒక అంతరార్థం ఉన్నది. ఇంతవరకు హాయిగా పైన ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో ఉన్నాను, ఈ రోజు నుంచి ఈ రొంపిలో ప్రవేశించాను, ఈ సంసారం సాగరం దుఃఖం అని ఏడుస్తాట. అందుకని ఏడుస్తాడు పిల్లాడు ఎప్పుడు, క్యార్ క్యార్ అని ఏడుపుతో మొదలు జీవితం అంతా. మాయదారి జీవితం అసలు సంసారంలో ప్రవేశించగానే పుట్టగానే ఏడుపు, మధ్యలో ఏడుపు, చివరిలో ఏడుపు, చచ్చాక వీడి కోసం కొంతమంది సంతోషంగానో దుఃఖంగానో ఏడుపు, చివరికి మొత్తం మీద ఏడుపు జీవితం ఇది. ఈ ఏడుపు జీవితం మధ్యలో ఆనందం ఏదైనా ఉందంటే అది ఇలా పురాణం విన్న కాసేపే, ఇప్పుడు కాసేపు ఆనందంతో ఉంటారు, మళ్ళీ బయటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళగానే ఏడుపులే. తింటే ఏడుపుట, తినకపోతే ఏడుపు, ఎక్కువైతే ఏడుపు, తక్కువైతే ఏడుపు, నిద్ర ఎక్కువైనా ఏడుపే, తక్కువైనా ఏడుపే, ఎప్పుడు నిత్యం దుఃఖం తప్ప ఏమున్నది. అందుకే సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత జాగ్రత్త. ఈ సంసారం ఒక మహాసముద్రం, ఈ సముద్రంలో నిత్యం ఏదో ఒక దుఃఖం వస్తూనే ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండరా, అంటే ఈ దుఃఖాల్లోంచి బయటపడడానికి అన్వేషణ చెయ్యి అని వేదాంత రహస్యం తెలియజేస్తోంది. అందుకే అమ్మవారు ఎందుకు ఏడ్చిందనమాట, నేను కూడా చివరికి సంసారం లాంటి కారాగృహంలో ప్రవేశించాను, నేనంటే విముక్తి పొందుతాను, విముక్తి పొందడం కోసం మీరు ఏడవండిరా అని ఆవిడ ఏడ్చింది. నిద్రపోతున్న వాళ్ళని ఇక లేచి ఆడవండిరా అని ఏడ్చింది. అక్కడ నిద్రపోతున్న కంసుడిని కూడా, రారా నాయన నా అవతార సమాప్తి చెయ్యి, తద్వారా
భవిష్యత్తంత ఏడుస్తూ బతుకు, కృష్ణుడు నిన్ను చంపేదాకా నిశ్చయంగా నీకు ఏడుపేరా అని ఏడ్చింది ఆవిడ. ఇన్ని ఏడుపులు ఉన్నాయి ఆవిడ ఏడుపేర కథల. ఆవిడ ఏడ్చింది, కాపలా వాళ్ళని లేపింది, అంటే ఇక వాళ్ళకి ఏడుపు. కంసుడికి ఏడుపు, నిత్యం లోకంలో ఉన్న రాక్షసులందరికీ దుఃఖమే. లోక దుఃఖం కోసం తాను దుఃఖం నటించి ఆ ఏడవడం కూడా ఆవురుమని ఏడ్చిందిట. పెద్ద పెట్టినమాట కేరమంది. దానితోటి కాపలవాళ్ళు ఉలిక్కిపడి లేచారు. అమ్మ ఎంత పొరపాటు చేశాం, ఈ చెరసాలకి కాపలా కాస్తున్న కాలంలో మాట వరసకి కూడా నిద్రపోవద్దని కదా కంసుని ఆజ్ఞ, కాని మనం ఆజ్ఞ ఉల్లంఘించాం, నిద్రపోయాం. ఇది గనక పొరపాటును మన రాజుగారికి తెలిసిందంటే మనకి శిరశ్ఛేద శిక్ష విధించడు. ఎందుకు వచ్చింది ఈ విషయం మనలో మనం దాచేద్దాం, ఆయనకి చెప్పద్దు, చెప్పామంటే అందరం చచ్చిపోతాం అని ఒకళ్ళొకళ్ళు నచ్చ చెప్పుకుని, ఒరే ఈ విషయం పక్కన పెడదాం, నిద్ర లేచామా లేవలేదా ఈ విషయం రాజుగారికి చెబుదామా లేదా అనేది పక్కన పెడదాం, అసలు ముందు తలుపుల తాళములు ఎలా ఉన్నాయో చూడండి అన్నాడు ఒకడు. చూస్తే తలుపుల తాళములు యథాప్రకారంగా ఉన్నాయి. అందుకని తలుపుల తాళములు తొంటి విధమునండ తెలిసి తాళములు వేసినవి వేసినట్టున్నాయి గనక మనకేమీ భయము లేదు అని కొంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు కొంతమంది అక్కడ కాపలా ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేశారు, ఎంత అర్ధరాత్రి అయినప్పటికీ దేవకీదేవికి పురుడు రాగానే ఆ విషయం నాకు చెప్పమని కంసుడు చెప్పాడు గనక ఈ క్షణమే మనం కంసుని దగ్గరికి వెడదాం, ఇది అపరాత్రి అని మనం ఊహించొద్దు, చెప్పకపోతే ఆయన చంపుతాడు అని కొంతమంది పరుగు పరుగున నిద్రపోతున్న కంసుని అంతఃపురం దగ్గరికి వెళ్ళాడు. ఈ మధ్యకాలంలో కంసుడు అసలు అంతఃపురానికి తలుపులు వేసుకోవడం మానేశాట. ఎందుకంటే ఏ క్షణంలో అయినా ప్రసవ వార్త తనకి తెలియజేయడానికి భటులు వస్తారు, అప్పుడు వాళ్ళకి తలుపులు అడ్డం. అందుకే ఆయన తలుపులు తెరిచే పడుకోవడం మొదలుపెట్టాడు. అందువల్ల వీళ్ళు సరాసరి శయ్యనాగారానికి వెళ్ళారు. పడుకున్నటువంటి ఆ మందిరం దగ్గరికి వెళ్ళారు. గాఢముగా అప్పుడే నిద్రపోతున్నాడు యోగమాయా ప్రభావంతో కంసుడు. నిజం చెప్పాలంటే కృష్ణుడు పుడతాడని తెలిసాక ఆయన సుఖంగా నిద్రపోయింది లేదు. ఈరోజు మాత్రం యోగ నిద్ర ప్రభావంతో ముంచుకొచ్చిన నిద్రతో నిద్రపోతున్నాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి విరబోసుకున్న జుట్టుతో ఊడిపోతున్న వస్త్రంతో ఉన్నవాణ్ణి తట్టి లేపి, మహారాజా లే లే, ఓ భోజరాజా భోజరాజా, నిద్రలోంచి లే, దేవకీదేవి ప్రసవించింది అనగానే భోజవంశంలో పుట్టినటువంటి ఆ కంసుడు టక్కన లేచి నిలబడ్డాడు, ఉలిక్కి పడిపోయాడు. ఏమిటి మృత్యువు పుట్టిందా అన్నట్ట. అంటే వాడి కంగారులో ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదనమాట. ఈసారి తన మృత్యువే పుట్టిందనే భయంతో వెంటనే ఈ ఊడిపోతున్న పంచేనా కట్టుకొచ్చాడు కదా, కట్టుకోకుండా అలాగే గట్టిగా పట్టుకుని వచ్చేశాడు వాడు. దాన్ని ఓ చేత్తో కత్తి పుచ్చుకున్నాడు. భూరి వైరంబుతో కూడా పురిటి ఇంటికి, మహావైరంతో పురిటింటి దగ్గరకు వచ్చాడు. ఈ మారు నా మృత్యువు పుట్టింది, ఈ మృత్యువుని చంపకపోతే నాకు సుఖం లేదనే భయంతో వచ్చిన వాడు ఎదురుగుండా చెరసాలకి తాళం వేయడంతో, ఒరే తాళం తీయండిరా ముందు ఆ మృత్యువుని చంపాలన్నట్ట. మీరు వచ్చేదాకా తాళాలు తీయకూడదు కదా మహారాజా, అందుకే వేసి ఉంచాం అని వాళ్ళు కంగారు పడి ఈ కంగారులో తాళం తీయలేకపోతున్నారు. మహారాజు గారిని చూస్తే వణుకు వాళ్ళకి, అందుకని తీయలేకపోతుంటే వాళ్ళు నాకు తన్ని తీయండి తీయండి అని కత్తితో తాళం కూడా విరగొట్టాడు వాడు. క్షణము తాళము తీసేలోపు లోపల ఉన్న పిల్లవాడు ఏమైపోతాడు అన్నంత భయం. అప్పటికే మాయమైపోయాడని వాడికి తెలుసు పాపం, అందుకని అజ్ఞాని కదా, వాడికి జాహ్నవి వీతీర్థం ఇవ్వలేదు అప్పట్లో ఎవరు. అందుకని వాడు ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. అలా వస్తున్న వాడిని చూచిందిట దేవకీదేవి. ఇదే ఒక చిన్న అజ్ఞానం అంటారు. సహజమైన మానవులకుండే ఒక దుర్లక్షణం అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం? తన దగ్గర తనకి పుట్టి తనకి జ్ఞానబోధ చేసిన వాడు సాక్షాత్ పరమాత్మ. చూసింది కదా ఆవిడ, ఇప్పుడు వస్తున్నవిడు కూడా కృష్ణ ఆజ్ఞతో వచ్చిన అమ్మవారిని తెలుసు, అయినా తన పిల్లని తాను రక్షించుకోవాలనే కోరికొండడమే అజ్ఞానం అంటారు. అన్నిటినీ రక్షించే పరమాత్మ ఉన్నప్పుడు, ఆయన లేనప్పుడు ఎలాగో మన పాటలు మనం పడతాం. ఒకసారి పరమాత్మ దర్శనం అయ్యింది, ఆయన నీ భారం నాదన్నాడు, నువ్వు నిశ్చింతగా ఉండన్నాడు, ఇంకా సంకల్పం వికల్పం ఏమీ లేవన్నీ ఆయనకు వదలాలి. అలా వదలకుండా ఈ పిల్లని తన రెండు చేతుల మధ్యలో పెట్టి నొక్కుకుంటూ పక్కకి తీసుకుపోయి అన్నయ్యో ఈ రావద్దని ఏడవడం మొదలుపెట్టిందిట. అంటే వ్యామోహం మాయ మళ్లీ పట్టుకున్నది. ఎంత భగవంతుణ్ణి చూడనివ్వండి, మళ్ళీ ఆ క్షణమే మాయలో పడ్డమే ఈ సృష్టి యొక్క రహస్యం. ఈ మాయలోంచి అంత తేలిగ్గా బయటపడలేము. ఆ మాయలో పడిపోయి ఆవిడ భయపడిపోతూ వణికిపోతూ సింహాన్ని చూచిన లేడిలాగా, తోడేలు మీద పడుతూ ఉంటే పారిపోయే శశంలాగా అంటే కుందేలులాగా అటు ఇటు పురిటింటిలో ఆ చెరసాల్లో ఆ నాలుగు గోడల మధ్యలో తిరగడం మొదలుపెట్టిందట. వణికిపోతూ అన్నయ్య అన్నయ్య దగ్గరకు రాకు ఈ పిల్లని రక్షించు అన్నది. అన్న శమింపు మల్న తగదల్లుడు కాడిది మేనకోడలో మన్నన్న చేయుమన్నా విను మానిని చంపుట రాచపాడి కాదల్న సుకీర్తివై మనగదల్న మహాత్ములు ఓవు త్రోవ పోవల్న భవత్ సహోదరి కదన్న నిను శరణం భువేడెదల్. అన్నయ్య కోపాన్ని తగ్గించుకొని పుణ్యం ఉంటుంది, నీ గడ్డం పట్టుకు బతిమాలతాను. ఒకప్పుడు పెళ్లికి ముందు మా ఆయన గడ్డం కింద బెల్లం పెట్టి కాశీయాత్రకు వెళ్ళనివ్వకుండా చేశావు, ఇప్పుడు ఆ బెల్లం ఏదో నీ గడ్డం కింద పెట్టుకుని నిన్ను బతిమాలతాను, నా కోసం కోపాన్ని తగ్గించుకో. ఇది ఈసారి పుట్టింది ఆడపిల్ల, మగపిల్లవాడు కాదు. మేనకోడల్ని చంపడం ధర్మం కాదు, ఆడపిల్లని చంపడం క్షత్రియ ధర్మం కాదు. నువ్వు కరుణాస్వరూపుడివి, జ్ఞానివి, ఈసారైనా ఈ పిల్లనైనా నాకు దక్కని, నీకు పదే పదే నమస్కరిస్తాను, కృతజ్ఞతతో ఉంటాను. మహాత్ములు పూర్వం శాంత మార్గంలో నడుచుకున్నారు, వాళ్ళు కరుణించడం తప్ప ఎవరిని సంహరించడం ఎరగని వాళ్ళు. నువ్వు కూడా అలాంటి మహాత్ముల వంశంలో పుట్టావు, నీ సోదరి వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటోంది గనక ఈ పిల్లని కరుణించు, నీకు అనంత పుణ్యం వస్తుంది. ఇన్నాళ్ళు నన్ను ఎత్తుకు పెంచిన పుణ్యమంతా ఓ పక్కన, ఇవాళ ఈ ఒక్క పిల్లని నువ్వు కటాక్షిస్తే వచ్చే పుణ్యం మరో పక్కన నిలబెడితే ఈ పుణ్యమే గొప్పదవుతుంది. నన్ను పెంచడం వల్ల నీకు వచ్చింది పుణ్యమో పాపమో తెలియదు, కానీ ఈ ఆడపిల్లని పురిటి పాపని కనుక నువ్వు కరుణించి చంపకుండా వదిలేస్తే ఆ మహాపుణ్యం వస్తుంది, నరకానికి పోవు స్వర్గానికి పోతావు, నీ భవిష్యత్ అంతా బాగుంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. పుత్రుడు నీ ప్రాణములకు శత్రుండని వింటికాన సమయం పదగు పుత్రులకు నోమనైతిని పుత్రీ దానంబు చేసి పోషింపగదే. పుత్రుడంటే నీ ప్రాణాలకి శత్రువు, సహజంగా మగపిల్లవాడు నిన్ను చంపుతాడనే భయం నీకున్నది, అందుకే నువ్వు వాడిని చంపావంటే నేనేం అనలేకపోయాను. కానీ ఈసారి పుట్టింది పుత్రుడు కాదు, పుత్రిక పుట్టింది. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో పుత్రులకు నోచుకోలేకుండా పోయాను. పిల్లల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్టే ఆరుగురు పిల్లల్ని చంపేశావు. ఈ పిల్లనైనా బ్రతకని అన్నయ్య, ఈ పుత్రి దానం చేస్తే నేను బతుకుతాను, లేకపోతే నేను బ్రతకలేను. కట్ట ఆరుగురు కొడుకుల పట్టి వధించితివి ఆడుపడుచిది కోడల్ నెట్టనగ చంపవలనే కట్టిడివి కదల్న అన్నా కరుణింపగదే. అయ్యో ఆరుగురు కొడుకుల్ని ఎర్రగా మిసమిసలాడిపోయే వాళ్ళని చంపేశావు, కోమలమైన గాత్రం కలిగిన శిశువుల్ని పసివాళ్లని కసితీర బండరాతికేసి వేసి చంపేశావు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే ఆ పిల్లల వల్ల నీకు మృత్యుగండం ఉన్నట్టు ఆకాశవాణి పలికింది గనక నీ ప్రాణం కోసం చంపావని ఊరుకున్నాను. ఈసారి ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల నీకేం అపకారం చేస్తుంది, పైగా ఇది కోడలు, ఆడుబడుచు కోడలు, దీన్ని కూడా కసితో చంపాలా, క్రూరంగా చంపాలా, కట్టిడివి కదన్నా అన్నది ఈసారి ఆవిడ. ఇంత పూర్వం ఎప్పుడు అన్నగారిని ఎంత కోపం వచ్చినా తిట్టి ఎరగని ఏమి, ఈసారి కటికవాడ కసాయివాడ ఆదివారం వచ్చేసరికల్లా దొంగ మీద మాంసాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టే నీచుడా, ఎందుకు నా కూతుర్ని చంపుతావు, కరుణింపగదే, కరుణించరా అని పరిపరి విధాలుగా అంత కోపంగా మాట్లాడింది. చివరిలో బాధ తట్టుకోలేక వీడు ఎంత చెప్పినా వినలేదని కట్టిడివి కదన్నా అన్నదట. కడుపు ఉడికిపోయింది, మనస్సంతా బాధతో లగ్నమైపోయి తట్టుకోలేక అంత మాట అంది, ఓరి క్రూరుడా కసాయివాడా నీచుడా చంపకురా బతికించరా కరుణించరా అని ఎన్ని చెప్పినా సరే నీ పిల్లని నాకెమ్మంటే ఇవ్వవా, పుట్టింది ఆడో మగో ఆ విష్ణువు మోసగాడు, ఆడ రూపంలో అయినా పుట్టుండొచ్చు, నన్ను చంపడానికి ఆడైతేనేమిటి మగ అయితేనేమిటి, ఆడవాళ్ళైనంత మాత్రం తేత హత్య చెయ్యరని నమ్మకమేమిటి అంటూ చెల్లెల్ని తిట్టి కొట్టి జుట్టుపుచ్చుకుని ఈడ్చి గోడకేసి కొట్టి ఆ చేతిలో ఉన్న పిల్లలు లాగేసేవాడు. అందుకే సుస్పష్టంగా పోతన గారు తిట్టి కొట్టి అని కూడా అన్నాడు, చెల్లెల్ని కూడా కొట్టాడు వాడు, అంత పాపానికి ఒడిగట్టాడు. ఆ పిల్లను లాక్కున్నాడు, మూలకి తోసేశాడు, బయటికి తీసుకొచ్చాడు, అక్కడ ఒక పెద్ద పాషాణం ఆ బండరాతికేసి కొట్టి ఆరుగురిని చంపాడు. ఇప్పుడు ఈ పిల్లని కూడా కాళ్ళు రెండూ పుచ్చుకుని ఆ బుజ్జి పాపని గిరగిరా తిప్పి ఆ రాతి మీద డామ్మని కొట్టబోయాట. అడుగులం బట్టి పొడమి పయ్యం బడవయిచిన అడుగులు పట్టుకోవడంటే కాళ్ళు అనమాట, కాళ్ళు గట్టిగా పుచ్చుకుని గిరగిరా తిప్పి బట్టను నేల మీద ఉతికినట్టుగా ఒక్కసారి ఉతకపోయాడు బండరాయి మీద. నిజంగా ఇంకో పిల్ల అయితే పూర్వంలాగే పచ్చడైపోవాలి, ముక్కలు ముక్కలైపోవాలి. కానీ ఆవిడ జగన్మాత, ఆది పరాశక్తి, యోగమాయ. టక్కున వాడి గిర్రం తిప్పుతూ ఉండగానే వాడి చేతుల్లోంచి రివ్వున పైకి ఎగిరిపోయింది. దివ్య స్రగంబర ఆలేప రత్నాభరణ భూషిత ధనుహు సూలేషు చర్మాసి శంఖ చక్ర గదాధరాగా. ఆ క్షణమే రివ్వున ఆకాశానికి ఎగిరింది. ఆవిడకు ఒక సింహవాహనం వచ్చింది. ఆ సింహవాహనం మీద అమ్మవారు మహాదివ్య రూపంతో ప్రత్యక్షమయ్యింది. ఎర్రని బంగారు కాంతితో ఉన్నది ఆ తల్లి. మెడ నిండా దివ్య స్రక్ మంచిది దేవలోక పుష్పములతో తయారు చెయ్యబడిన దండ వేసుకుంది ఆవిడ మెడలో. స్రక్ అంటే దండ, మామూలు స్రక్ కాదు, దివ్య స్రగంబరాలేప అన్నారు. దివ్య స్రక్ అంటే దేవలోక పుష్పములతో, పారిజాత పుష్పములతో తయారు చేయబడిన దండ వేసుకున్నది. దాంతోపాటు అంబర వస్త్రము కూడా దేవతా వస్త్రం అది. ఆలేపం ఒళ్ళంతా గంధం పూసుకున్నది. ఆ గంధం ఎక్కడో ఆకాశంలో ఉన్న అమ్మవారి నుంచి భూలోకానికి వస్తూ ఉంటే ఘుమ ఘుమ ఘుమలాడిపోతుంది ఆ వాసన. రత్నాభరణ భూషిత, రకరకాల ఆభరణములు ధరించింది. అవన్నీ బంగారముతో తయారు చెయ్యబడి రత్నములు తాపడం చెయ్యబడిన ఆభరణములు. నెత్తి మీద కిరీటం, కిరీటం మీద చంద్రరేఖ, చెవులకు తాటంకాలు, ఆతాటంకాలు కూడా ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు. అందుకే కన త్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ అని దేవీ భాగవతం చెబుతున్నది. ఈ విధంగా రత్న తాటంకాలు ధగధగలాడిపోతున్నాయి. మెడలో మంచి హారాలున్నాయి, నడుముకు వడ్డాణం ఉన్నది, చీర కూడా ఎర్రని రంగులో ఉన్న చీర ధరించింది, ఎనిమిది చేతులు ధరించింది. అట్ట అష్టహాసంతో అష్టభుజములతో అట్టహాసంతో ఉంది అన్నారు. ఎనిమిది భుజములున్నాయి ఆవిడ, ఎనిమిది భుజాలతో పాటు మధ్య మధ్యలో అట్టహాసం చేస్తుంది. పెద్ద పెద్ద అరుపులు అరిచిందిట, అంటే వాడిని భయపెట్టడానికి సింహనాదం చేసిందనమాట. ఈ విధంగా ఎనిమిది భుజములతో అట్టహాసంతో ఎనిమిది భుజములలో వరుసగా శంఖం ధరించింది, చక్రం ధరించింది, గద ధరించింది, ధనుస్సు ధరించింది, సోలం ధరించింది, డాలు ధరించింది, బాణం ధరించింది. ఇలా ఎనిమిది చేతులలో ఎనిమిది రకాల ఆయుధములు ధరించి ఒక్కసారి ఉరుమురిమినట్టు నవ్వి ఆ తర్వాత మళ్ళీ వాడికేసి చూసింది. ఆ సమయంలో దేవతలంతా వచ్చేశారు. ఓం నమో నారాయణి తే నమోస్తు, నారాయణి తే నమోస్తు అంటే అమ్మని స్తుతిస్తూ ఉండగా, నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం అని బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉండగా, ఓ దేవి జగన్మాత, మహాదేవి యోగమాయ, సమస్త లోకాలలో వ్యాపించిన అనంత శక్తిస్వరూపిణి, నీ దగ్గరున్న చైతన్య శక్తితో మేం కదులుతున్నాం. మాకు చూపునిచ్చింది నువ్వు, నడిచే శక్తినిచ్చింది నువ్వు, ఆలోచన శక్తివి నువ్వు, లక్ష్మివి నువ్వు, శ్రీవి నీవు, హ్రీవి నీవు, అన్నీ నీవే. అలాంటి అనంత శక్తి స్వరూపిణి నీకు నమస్కారం, మా అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించు అని బ్రహ్మ పైనుంచి పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా ఆవిడ మేఘం ఉరిమినట్టుగా గంభీరస్వరంతో వాడితో అన్నది. ఓరి భోజకుల పాంసన నృశంస కంస తెంపరివై పొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని గొర్రల చంపితివి, అంతనైన ఉపశాంతి వహింపకరాల మేదనన్ పెంపితివి, శిరో ఇదియు వీరమే నా సరసం జనించి నిన్ను చంపెడి వీరుడొక్క దశ సత్క్రియ నొందెడువాడు దుర్మతి అన్నది. ఓరి దుష్టబుద్ధి, ఏమిరా నోటికొచ్చినట్టల్లా ప్రేలి, పరమ పూజ్యురాలైన యశోదాదేవి మరి అంతకంటే గొప్పదైన దేవకీదేవి, అక్కడ గోకులంలో ఉన్న నందుడు మొదలైనటువంటి యాదవులు, ఇక్కడున్న వసుదేవాదులు వీరందరినీ హింసిస్తున్నావు. యాదవుల్ని గోపాలకుల్ని ప్రాణాలు తీసి వాళ్ళందరి ప్రాణాలు పొట్టర పెట్టుకుని బతుకుదామనుకున్నావు రా నీచుడా, భోజవంశంలో పుట్టిన క్రూరుడా, దుష్టుడా, నువ్వు నన్నేం చేయగలవురా? అహంకరించి కన్ను మిన్ను గనక దేవకీదేవి కన్న బిడ్డల్ని, చిన్ని పాపల్ని, ఆరుగురిని చంపావు. ఇంకా నీ రక్తదాహం తీరలేదా? పోని ఆడపిల్ల, ఈమెను క్షమించి విడిచిపెడదాం అనుకోకుండా చెల్లెలు బతిమాలుతూ ఉంటే ఆమె చేతిలోంచి బలాత్కారంగా లాక్కుని చంపాలని ప్రయత్నిస్తావా? ఇది అసలు వీరత్వమా? ఓరి మూర్ఖుడా, నువ్వు నన్నేం చేయగలవు? ఈ చరాచర జగత్తంతా నాది, ఈ నా శక్తితో నడుస్తున్నది, నన్ను నువ్వు అంతం చేయలేవు సరిగదా? నీకొక భయంకరమైన నిజం చెబుతున్నా విను, నిన్ను చంపేవాడు అన్నమాట ప్రకారంగా పుట్టాడు. నన్ను ఏ సమయంలో అయితే జన్మింపజేశాడో అదే సమయంలో ఆయన కూడా పుట్టాడు. నా సరసనే పుట్టాడు. నిన్ను చంపే ఆ వీరుడు ఒక చోట రహస్యంగా పెరుగుతున్నాడు, హాయిగా పెరుగుతున్నట్టు, పైగా సత్క్రియ నొందేడు వాడు, సుఖంగా పెరుగుతాడు, ముద్దుముచ్చట్లతో పెరుగుతున్నాడు. వాడి చేతిలో నీకు చావు తప్పదు అన్న ప్రకారం ఆయన నిన్ను చంపుతాడు. వాడు ఎక్కడున్నాడో వెతకలేవు, వెతికి చివరికి వాడి వెంటబడి, వాడే నీ వెంటబడి నిన్ను చంపగా కుళ్ళిపోయి చచ్చిపోతావు. నన్నేం చంపగలవురా మూర్ఖుడా అని పలికి, ఆ సమయంలో దేవతలంతా దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాని, అంబిక, మాధవి, కన్యక ఇత్యాది నామములతో నీకు జయము కలుగుగాక, జయోస్తు జయోస్తు అని పలుకుతూ ఉండగా ఆ జయ జయధ్వానముల మధ్య సింహ వాహనారూఢయ్యనమ్మ అదృశ్యురాలైపోయింది ఒక్క క్షణకాలంలో. ఇవన్నీ క్షణాల్లో ఆవిడ ప్రత్యక్షం అవడం, సింహవాహనం మీద 8 చేతులు, వాడిని ఉరవడం, వాడికి సత్యం చెప్పడం, నిన్ను చంపేవాడు మరో చోట పెరుగుతున్నాడు అనడం, అంతా చకచకా జరిగిపోయింది. అసలు కంసుడికి బుద్ధి స్తంభించిపోయింది, వాడికి మతిపోయింది. వాడి చేతిలోంచి పిల్ల పైకి ఎగరడంతో వాడికి సగం భయం పట్టుకుంది. ఆ భయానికి తోడు అమ్మవారిని అంత రూపాన్ని చూడగానే ఏమైపోతాడండి ఎవడన్నా, ఒక్క క్షణం వణికిపోయాడు, చెమటలు పట్టాయి, కన్నీరు వచ్చింది, భయపడిపోయాడు. అమ్మ నాయన నేను మహాపాపం చేశానని అప్పుడు వాడికి అనిపించిందట. ఇక్కడే ఉందో తమాషా. నిజానికి వాడు ఎంతో క్రూరుడు, చేసిన దానికి పశ్చాత్తాప పడ్డం. కానీ అంతకు ఒక 1.5 గంట, 2 గంటల క్రితం శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూచి ఆయన్ని చేత్తో ఎత్తుకున్న వసుదేవుడి సన్నిధానంలో ఉండడం వల్ల వాడికి పశ్చాత్తాపం కలిగిందిట. అది అందుకే సాధు సాంగత్యం అన్నారు. ఎందుకు పశ్చాత్తాపం కలిగింది? ఇంత పూర్వం 6 చంపితే వాడికి ఎప్పుడన్నా పశ్చాత్తాపం వచ్చిందా? మీరు ఎప్పుడన్నా చూడండి, మీ పక్కనున్న వాడి ప్రభావం మీ మీద ఉంటుంది. వేళకోళం కాదు, కుంభకర్ణుడు ఒక ఆసనంలో కూర్చున్నట్ట. ఆ ఆసనంలోంచి కుంభకర్ణుడు వెళ్ళిపోయిన తర్వాత నారదుడిని పిలిచి రావణుడు ఆసనంలో కూర్చోబెడితే నారదుడికి నిద్ర వచ్చింది. వెంటనే నారదుడు అన్నాడు, ఈ ఆసనం కుంభకర్ణుడిదాని అడిగాడు. అంటే కాసేపు కుంభకర్ణుడు కూర్చున్న ఆసనంలో కూర్చుంటే నారదుడికే నిద్ర వచ్చిందంటే ఇప్పుడు ఆసన ప్రభావం ఎంతో ఆలోచించండి. ఇక్కడ నేను కాసేపు కూర్చుని పురాణం చెప్పేలాక మీరు ఎవరన్నా పొరపాటున ఇక్కడ కూర్చుంటే మీకు తెలియకుండానే పురాణం వచ్చేస్తుంది, పద్యాలు వస్తాయి. అలాగే ఎప్పుడైనా మీరు ఒక ఆసన ప్రభావం అలా ఉంటున్నది. ఎందుకంటే ఆ ఆసనంలో ఎవడు కూర్చుంటే వాడి లక్షణం దానికి కాసేపు ఉంటుంది కనుక. అలాగే సజ్జనులు మన పక్కన కూర్చుంటే వారి ఆలోచనలు మనకు వస్తాయి. అందుకే పూర్వకాలంలో ఎప్పుడూ మహాత్ముల పక్కనే కూర్చోండి, సజ్జనులతో తిరగండి, వారి లక్షణములు మనకు వస్తాయి. నారదుడు దాసీపుత్రుడిగా ఋషుల పక్కన కూర్చుంటే ఋషి లక్షణాలు వచ్చాయి. అదే ఒక పాపాత్ముడి పక్కన కూర్చుంటే మనకి అవే లక్షణాలు వస్తాయి. ఎంత భయంకరమో తెలుసా దుర్జన సాంగత్యం? దుర్జన సాంగత్యం కంటే పాముతో స్నేహం మంచిదన్నారండి. పాముతో స్నేహం చేస్తే ఒక్కసారే చంపుతుంది. దుర్జనులు అలా కాదు, వాడి లక్షణాలన్నీ మనకు అంటగడతారు. నిజం చెప్పమంటారా, చాలా కాలం క్రితం నా చిన్నప్పుడు నేను భగవద్గీత మీద మా ఊళ్ళో కంజకా పరమేశ్వరి సత్రంలో ఉపన్యాసాలు అద్భుతంగా జరిగేవి. ఆ ఏర్పేడు స్వామి వారు లేకపోతే విద్యాప్రకాశ ఆనందగిరి వాళ్ళు వీరంతా వచ్చి మాకు ఊళ్ళో చెబుతూ ఉంటే ఓ జనం అద్భుతంగా వచ్చేవారు. ఆ రోజుల్లో చిన్నప్పుడు వింటూ ఉంటే నా పక్కన ఒక దౌర్భాగ్యుడు కూర్చున్నాడు. వాడు కూర్చున్న కాసేపట్లో ఉపన్యాసం మానేసి వాడితో పాటు సినిమాకి పోయాను. ఆ తర్వాత నాకు గుర్తుకొచ్చింది, ఏమిటి ఇది, రోజు ఉపన్యాసం కోసం కలవరించి వెళ్ళే నాకు ఈ పూట సినిమా పిచ్చి ఎందుకు కలిగింది అంటే ప్రభావం పక్కన, అంటే వేలే చూపిస్తుంటే ఈయనకి అసమా, ఆ తీసుకెళ్ళిన వాడి సంగతి. ఎందుకు చెప్తానంటే పక్కవాడి సాంగత్యం వల్ల మనకు తెలియకుండా వాడు ఇలా గిల్లుతాడనమాట. ఎందుకురా ఇక్కడ, ఏముందిరా, ఆయన ఎంతసేపు దేవుడు దయ్యం అంటాడు, వైరాగ్యం అంటాడు, మా ఆయ అంటాడు, అదే మనం పక్కనైతే దెబ్బకుటా దొంగల ముఠా అని సినిమాది పైగా అక్కడ కొట్టుకుపోయాడు వాడు. అంటే ఈ దెబ్బకి నేను వాడి దెబ్బకి ఠా అయిపోయి ఆ దెబ్బకుటా దొంగల ముఠాలో పడ్డానంటే అప్పుడు నాకు అర్థమైంది, మా నాన్నగారు ఎందువల్ల సాంగత్యం సజ్జనులతో చెయ్యండి అన్నారు. మహాత్ములు ఎప్పుడు పవిత్రతని బోధిస్తారు, నీచుడు అసలు బోధన కూడా చేయక్కర్లేదట. వాడి పక్కన కూర్చుంటేనే చాలండి బాబోయ్, కొంత కొన్ని జెండాలు వచ్చుకుని ఊరేగుతారే, దరిద్ర పార్టీ ఒకటి ఉంది, వాళ్ళని చూస్తే చాలు మనకి తెలియకుండా పాడైపోతాం. అందుకని నాస్తికం భిన్న మర్యాదం కితవన్నాభివాద ఏతు, నాస్తికులతో కితవులు అంటే మోసగాళ్లతో ఇలా భిన్న మర్యాదులతో వాళ్లతో తిరగద్దు, వాళ్ళకి నమస్కరించద్దు, వాళ్ళు ఉన్న వేదిక మీద కూడా కూర్చోకూడదు అనమాట. అంత ప్రమాదం అన్నమాట. ఇప్పుడు పరమాత్ముణ్ణి ఎత్తుకున్న పరమ పూజ్యుడైన వసుదేవుడికేసి ఒక్క క్షణం చూసేట ఆయన. ఇందాక యోగమాయని చంపే ముందు వసుదేవుడికేసి చూడలేదు, చూసి ఉంటే వాడి బుద్ధి మారేది. ఇక్కడ ఒక గొప్ప మాట తెలుసుకోవాలి మనం, దీంట్లో ఒక ధర్మ సూక్ష్మం ఉన్నది. మీరు అడగచ్చు ఏమని, ఏమండి ఇందాక కూడా వసుదేవుడు అక్కడ ఉన్నాడు, అప్పుడు ఆ పిల్లని చంపని వాడు ఇప్పుడెందుకు పశ్చాత్తాపడుతున్నాడు? అప్పుడు ఆ పిల్లని చంపడానికి సిద్ధపడ్డాడు కదా, వదలమంటే వదలలేదు కదా, కానీ ఇప్పుడెందుకు పశ్చాత్తాపం వచ్చింది అంటే, ఇందాక యోగమాయని చంపడానికి వచ్చేటప్పుడు వసుదేవుడికేసి చూడకుండా యోగమాయే చేసింది. ఒకవేళ అతడు ఆ సమయంలో వసుదేవుడికేసి చూసి ఉంటే ఈవిడిని చంపడానికి ప్రయత్నించాడు, ప్రయత్నించకపోతే ఈవిడ భూమి మీద ఎక్కువ కాలం ఉండిపోవాలి, ఆవిడకి వెళ్ళిపోవాలనే కోరిక ఉన్నది, అది విష్ణువు యొక్క ఆజ్ఞ. అందుకని ఆ కాసేపు వసుదేవుని ముఖం చూడనివ్వకుండా కేవలం దేవకి కేసి మాత్రమే చూసేలా చేసింది యోగమాయ. ఇప్పుడు ఎప్పుడైతే యోగమాయ అదృశ్యురాలు అయిపోయిందో అప్పుడు ఆయన దేవకీదేవి కేసి కాకుండా వసుదేవుడి కేసి చూసేలా చేసింది ఆ యోగమాయే. ఎందుకంటే వసుదేవుడి కేసి చూస్తే అతనిలో మళ్ళీ పశ్చాత్తాపం వస్తుంది. శ్రీ మహావిష్ణువుని స్పర్శన చేసిన పుణ్యాత్ముని దర్శనం వల్ల వాడిలో పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత ఎక్కువసేపు ఉండదు, కానీ ఉన్న కాసేపు ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? దేవకీ వసుదేవులని కారాగృహం నుంచి విముక్తుల్ని చేయడానికి ఉపయోగపడుతుంది. కృష్ణ దర్శనం చేసుకుని కృష్ణుణ్ణి స్పృశించాక ఇంక వీళ్ళు కారాగారంలో ఉండకూడదట. అందుకని వాడు బయటికి రావాలంటే ఇప్పుడు వాడు వసుదేవుని చూడాలి, చూస్తే వాడి మనస్సు పశ్చాత్తాపంతో దహించుకుపోతుంది. అందుకని యోగమాయ చూసేలా చేసింది. ఇప్పుడు వాడు ఇలా చూడగానే వాడి మనస్సు అంతా ఒక ఏదో తెలియని కలవరపాటుకి గురయ్యిందనమాట. వెంటనే దేవకీ వసుదేవుల కాళ్ల మీద పడ్డట్టు వాడు. అసలు ఆశ్చర్యం చెప్పంటారా, కాళ్ళు పట్టుకున్నాడు చెల్లెల్ని బావని. ఎందుకంటే చేసిన పాపాలన్నీ అతన్ని ఇప్పుడు వెంటాడడం మొదలెట్టాయి. పశ్చాత్తాపం కలిగింది, భయం కలిగింది, పాపభీతి కలిగింది. అందుకే వెంటనే కాళ్ళ మీద పడిపోయి బావా చెల్లి క్షమించండి అన్నట్ట. వాడు కాళ్ళు పట్టుకుంటే వసుదేవుడికి కొంచెం చికాకు కూడా వచ్చింది. ఎందుకో తెలిసిన, హిందీలో ఓ సామెత ఉన్నది, కొత్త చాటే భీతో బురాహై కాటే భీతో బురాహై అని. కుక్క కరిచిన అసహ్యమే, ప్రేమగా నాకిన అసహ్యమే. అంటే నాకించుకునే వాళ్ళు ఉన్నారులేండి మూతులు, అది వేరే విషయం. కానీ కుక్క వచ్చి మీ మూతి నాకితే ఎంత చికాకుగా ఉంటుంది, వీడు కుక్కలాంటి వాడు. అందుకని అనమాట, ఎంతో పూర్వం కరిచాడు ఇప్పుడు నాకుతున్నాడు, అందుకని కొంచెం చికాకు పడి అలాగని బయటగా చిరాకుని కనబడనివ్వకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది గనక కనబడకుండా చూసేట. అప్పుడు వాడు అన్నాడు, పాపుడ బాలఘాతుకుడ బంధు విరక్తుడ దుష్ట చిత్తుడన్ కోపనుడన్ చరణమృతుడ బ్రాహ్మణ హంత భంగి మీ పాపల చంపితిల్ బయలి పల్కులనం మితి సాధులారా నా పాపములొగ్గటింపక కృపాపరులై కనరే శమింపరే. నేను పాపాత్ముణ్ణి, చంటి పిల్లల్ని చంపిన దుర్మార్గుణ్ణి, బంధువుల మీద ఇంత కూడా ప్రేమ లేని వాణ్ణి, దుష్టబుద్ధి కలిగిన వాణ్ణి, కోపనుడన్, కోపమే ఈ పాపం నా చేత చేయించింది, అన్నిటికంటే భయంకరమైన కోపం అనే ఒక లక్షణం నన్ను పట్టుకున్నది. చరణమృతుడ, చరత్ అంటే కదులుతున్న మృతుడ, చచ్చినవాణ్ణి. కదులుతున్న చచ్చినవాణ్ణి అంటే అర్థం జీవచ్ఛవం, బతికున్న శవాన్ని నేను ఇప్పుడు. ఎందుకంటే చంటి పిల్లల్ని చంపినవాడు, చెల్లెలికి అన్యాయం చేసినవాడు, చెల్లెల్ని కొట్టినవాడు, చెల్లెలి చేతిలో ఉన్న ఆడపిల్లని ఎత్తుకుని చంపాలని ప్రయత్నించినవాడు, బావగారికి అన్యాయం చేసినవాడు, గురుద్రోహం చేసినవాడు, విప్రులను తిట్టినవాడు, వీళ్ళంతా బతికున్న శవాలతో సమానం, చచ్చిన వాళ్లతో సమానం. అందుకని జీవత్ శవము, ప్రాణమున్న శవం అన్నమాట. మామూలు శవాలకి ప్రాణం ఉండదు, ఈ శవాలకి ప్రాణం ఉంటుంది. కానీ చేసిన పాపం వల్ల ప్రాణమున్న వాడు చచ్చిన వాడితో సమానం. అటువంటి జీవచ్ఛవాన్ని, క్రూరుణ్ణి, విప్రహత్యకైనా ఏదైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, బ్రహ్మహత్యా పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది, శిశు హత్యకి ప్రాయశ్చిత్తం లేదంటారు. అందువల్ల నేను ఇప్పుడు మీ కాళ్ళ మీద పడ్డాను, నేను చంపింది మీ పిల్లల్ని గనక మీరు నన్ను ఒక్కసారి క్షమించాను అంటే నా పాపం అంతా తొలగిపోతుంది. మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులు తమ నోటితో ఒక్కసారి క్షమించామంటే చాలట పాపాత్ముడి పాపం తొలగిపోతుంది. అందుకే నా పాపము లొగ్గడింపక, నా పాపాలు నోటితో పలక్కండి, కృపాపరులై కనరే శమింపరే, దయతో నన్ను చూడండి, మీ కోపాన్ని ఉపశమింప చెయ్యండి, నన్ను ఆశీర్వదించండి, అప్పుడు నేను ఈ పాప విముక్తి పొంది జ్ఞానినవుతాను. అయినా మీకు తెలియందేముందండి అన్నాడు వాడు. ఏమి తెలుసు అన్నాడు ఈ కంసుడితోటి వసుదేవుడు, అన్నీ మీకు తెలుసు, అయినా మీకు బోధ చేస్తున్నాను, నేను బోధించేవాణ్ణి కాదు, మీరు వినేవారు కాదు, అయినా ఇప్పుడు సమయం వచ్చింది కనుక చెప్పాలి. అసలు చంపేవాడెవడు, చచ్చేవాడెవడు, ఒక్కడ ప్రాణులందరూ నిజోచిత కర్మములో లిదిప్పగా ఒక్కడు చంపినందురు మరి ఒక్కడు చచ్చినటంచు పొల్కుదురు ఏనెక్కడి హంత మీ శిశువులెక్కడి హన్యులు దూరనేటికిన్.
ప్రాణులు తాము చేసిన కర్మలకి తగిన ఫలితం అనుభవిస్తారు. ఎవడైనా ఇవాళ సుఖం పొందినా దుఃఖం పొందినా తాము చేసిన పుణ్యపాప కర్మల ఫలితమే. కర్మ తనని గిర్రును తిప్పుతూ ఉండగా కర్మ అనే ఒక సుడిగుండంలో పడి తిరుగుతూ ఉంటాడు. సుడిగుండంలో పడిన వాడు ఎలా తిరుగుతాడో కర్మబంధంలో కూడా మానవుడు అలా తిరుగుతాడు. ఆ రకంగా చూస్తే మీ పిల్లల పూర్వజన్మ కర్మ మీ ఇంట్లో పుట్టేలా చేసింది, నాకు వాళ్ల మీద ద్వేషం వచ్చేలా చేసింది. బహుశా వాళ్ళు ఎప్పుడో నన్ను పూర్వజన్మలో చంపుంటారు, ఈ జన్మలో నా చేతిలో చచ్చిపోయారంతే. ఆ రకంగా చూస్తే కర్మబంధాన్ని బట్టి చూస్తే నేను హంతన కాదు కాదు, మీ శిశువులు నా చేతిలో చచ్చిన వాళ్ళ కాదు, ఇదంతా పరమాత్మ ఈశ్వరుడు మన చేత ఆడిస్తున్న ఒక నాటకం. ఆడించేది వాడే, ఆడేది వాడే, అన్నీ మనం పాత్రలం తప్ప, ఇందులో పాత్రధారులమే తప్ప సూత్రధారులం మనం కాం. మనం కేవలం పాత్రధారులం, సూత్రధారి పైన ఉన్నాడు. జ్ఞానులు ఎప్పుడూ కూడా ఇతరుల మీద అభాండం వెయ్యరు. మీరు నేను అందరం పరమాత్మ సృష్టి, నీకు నాకు వసుదేవ తేడా లేదు, నా చెల్లికి నాకు తేడా లేదు, చచ్చిపోయిన వాళ్ళకి నాకు తేడా లేదు. నిజం చెప్పాలంటే నేను వాళ్ళని చంపలేదు, నేను చచ్చిపోయినట్టే. చంపిందెవరు? నేనే. చచ్చిందెవరు? నేనే. అంతా నేనే. ఈ అంతా నేనని పిలువబడేదంతా మళ్ళీ ఈశ్వరుడే. అన్ని ఆత్మలు ఒకటే కాబట్టి ఎవరు చచ్చారు, ఎవరు బతికారు, ఏడవడం ఎందుకు అని ఇంత వేదాంత బోధ చేసేటండేవాడు. అందుకే ఇతరులకి చెప్పడం తేలికన్నారు. వేదాంత రహస్యాలు ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పడం తెలియక మంచి ధైర్యంతో ఉండండి, దేనికి భయపడకండి అంటారా, పిసర్ తేడా వస్తే వీడే కుంగిపోతాడు. అందుకని అద్వైతం ఎప్పుడు ఆచరణలో ఉండాలి. చిలుక పలుకులు ఉపన్యాసములును కాదు జ్ఞానం ఆచరణంబున పూనున్నది అని మా నాన్నగారు పద్యంలో రాశారు. నువ్వు చిలక పలుకులు ఉపన్యాసాలు ఇతరులకు చెప్పడం కాదు, కష్టం వచ్చినప్పుడు నువ్వు తట్టుకోగలిగితే జ్ఞానం అంటే ఏమిటి, ఆచరణలో పెడితే జ్ఞానం అంటే. సహజంగా లోకంలో అందరం చెబుతాం నేనని ఇంకోడని, ఈ పురాణాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా అమ్మ బాబా మీకు ఎంత చెప్పేస్తారు, మీరేం భయపడకండర్రా, ఎవడన్నా చచ్చిపోయినా ఏడవద్దర్రా, ఎట్టి కష్టం వచ్చినా భయపడకండి, అందరూ తిట్టేసినా సరే పట్టించుకోకండి, నిన్ను చింతించిన ఆపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని అని పద్యాలు మేము అందరం చెబుతున్నాం. కానీ అదే కష్టం మాకు ఎవరికైనా ఇంత విసరొస్తే అయ్యో బాబా కష్టం వచ్చింది ఇంట్లోకి రాకూడదు అనుకుంటాంట. ఇది మానవులకి సహజమైన వృత్తి. కాకపోతే జ్ఞానం ఉన్నవాడు ఈ తాత్కాలికంగా కష్టపడతాడు, వెంటనే బయటకు వస్తాడు. జ్ఞానికి అజ్ఞానికి తేడాది. ఈ పౌరాణికులకి జ్ఞానం సహజంగా ఉంటుంది కనుక తాత్కాలికంగా బాధపడినా మళ్ళీ లోపలున్న పరమ పవిత్ర జ్ఞానం ఒకటి ఉంటుందిగా, అది మళ్ళీ వాడికి ధైర్యం ఇస్తుంది. అదే సామాన్యుడైతే అజ్ఞానైతే ఇక అందులోంచి కూరుకుపోయి బయటికి రాలేడు. అందువల్ల ఇప్పుడు కంసుడి దగ్గర తాత్కాలికమైన జ్ఞానం, దీర్ఘ అజ్ఞానం. వసుదేవుడిది దీర్ఘ జ్ఞానం, తాత్కాలిక అజ్ఞానం. అందువల్ల అప్పుడప్పుడు ఆయన దుఃఖం పొందిన పరమజ్ఞానం ఉన్నది గనక అందులోంచి బయటకు వచ్చాడు. కంసుడి దగ్గర ఉన్నది పిసరే జ్ఞానం గనక, మిగతా అంత అజ్ఞానం గనక ఇప్పుడు మాత్రమే జ్ఞానంతో కూడిన పలుకులు పలికాడు. మళ్ళీ తనకి కష్టం వస్తే ఇవన్నీ మర్చిపోతాడు. ఇదంతా తెలుసున్నవాడు గనక, నిజమైన జ్ఞానం కలిగిన వాడు గనక, వసుదేవుడు పూర్వజన్మ సుకృతంతో పుట్టినవాడు గనక ఆయన వెంటనే అన్నాడు, బావా ఎందుకు ఇంత బాధపడతావు, కాళ్ల మీద పడాలి ఇంతోటి దానికోసం, వద్దొద్దులే అని లేపెట్ట. వెంటనే ఆయన చేతులకి కాళ్ళకి ఉన్న సంకెళ్ళు తానే పగలగొట్టి తీసి పక్కన పారేశాడు. చెల్లెలి కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు తీసేశాడు. తీసి వసుదేవుణ్ణి కౌగిలించుకోగానే అప్పుడు వసుదేవుడు అన్నాడు, బావా నీ వచనంబు నిక్కముసుమి ప్రాణుల్ గత జ్ఞానులై నీవు ఏనంచును లోభమోహ మదభీ నిర్మిత్రతామోద శోకావేశంబులనుండొరు బొడుతురు ఏకాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరుం తెలియలేరన్యోన్య విభ్రాంతులై. బావా నీవన్నదంతా నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ ప్రాణులకి పూర్వజన్మ కర్మ వల్ల అజ్ఞానము మోహము అని రెండు పట్టుకుంటాయి. ఈ మోహం వల్ల అందరూ నావాళ్ళు అనిపిస్తుంది. ఈ నావాళ్ళు అనుకున్న వాళ్ళు దూరం అయిపోతే అప్పుడు అజ్ఞానం పట్టుకుని శోకం వస్తుంది. కాబట్టి మోహమేమో బంధం, అజ్ఞానమేమో శోకము ఇస్తాయి. ఈ శోకం మోహం నుంచి బయటపడాలి. అలా పడలేక ఇతరులను
నీవు ఈ మంచి పని చేశావు లేక నాకు ఈ కీడు చేశావు అని మంచి చెడ్డ ఇతరులు చేశారని ఇతరుల మీద బాధ్యత పెడతారు. నీవు వేరు, నేను వేరు, నీవు పరాయి వాడివి, నేను నావాణ్ణి, వీళ్ళంతా నా చుట్టాలు, వాళ్ళు కాదు అంటూ వ్యామోహంలో కొందరిని పరులుగా కొందరిని ఆత్మీయులుగా భావిస్తారు. దానివల్ల ఏమవుతుంది? లోభం కలుగుతుంది, మోహం కలుగుతుంది, భీ భయం కలుగుతుంది, నిర్మిత్రత శత్రుత్వం కలుగుతుంది. ఈ శత్రుత్వం వల్ల మిత్రత్వం వల్ల ఒక్కొక్కడు చూస్తే ఆమోదం, ఒక్కొక్కడు చూస్తే దుఃఖం కలుగుతుంది. దాంతో ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు లేదా తిట్టుకుంటారు, వేదికలు ఎక్కుతారు, చెడామడ నోటికొచ్చిన మాటలల్లో మాట్లాడతారు. చివరికి అజ్ఞానంలో పడిపోయి ఇతరులను తిట్టానని పొంగిపోతాడు. వాణ్ణి భలే పడగొట్టానండి, తెగ తిట్టానండి, వాణ్ణి జీవితంలో కోలుకోకుండా చేశానండి అంటాడు. లేదా ఇతరులకి ఎంత ఉపకారం చేసి వాణ్ణి నేను పైకి తీసుకొచ్చాననుకుంటాడు. ఈ విధంగా ఇతరులను పడగొట్టానని లేక ఇతరులను ఆనందంతో పైకి వచ్చేలా చేశానని భావిస్తాడు. పగ చెలుములు లేవు ఆత్మకి, ఆత్మకి మాత్రం పగ లేదు, చెలిమి లేదు, ఎవడెవడు ఉద్ధరించలేడు లేక నాశనము చేయలేడు. ఈ ఉద్ధరించడం లేక నాశనం చేయటం భ్రమ. ఇది తెలియలేక సర్వరూపములలో ప్రతి ప్రాణిలో ఉన్న ఈశ్వరుణ్ణి గ్రహించలేక ఒకరినొకరు చంపుకుంటున్నారు. అన్యోన్య విభ్రాంతులై పదే పదే విభ్రాంతిలో పడిపోతున్నారు, మోహంలో పడుతున్నారు. ఈ వ్యామోహమే సంసారానికి మూల కారణం. కాబట్టి నువ్వు నా పిల్లల్ని చంపావనేటటువంటి బాధ కాని, నీ మీద ద్వేషం కాని నాకు లేవు. నువ్వు హాయిగా నిశ్చింతగా ఉండమనగానే అందుకే నువ్వు మంచివాడివి, సాధువి, నీ ఆస్తి, నీ ఇల్లు అంతా కూడా యథాప్రకారంగా నీకు ఇచ్చేస్తున్నారు. ఎవరక్కడ బావగారిని, చెల్లెల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు సీలేసేసాక తాళం పగలగొట్టి అంతా దులుము దులిపి మళ్ళీ వాళ్ళని లోపల ప్రవేశపెట్టండి, వాళ్ళకి ప్రాయశ్చిత్తంగా ఇంకా సంపదలు ఎక్కువ ఇవ్వండి అని భటులతోటి వాళ్ళని పంపించేశాడు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు తన ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చాడు కానీ వీడికి మతిపోయింది. ఇందాక కాసేపు వసుదేవుని సన్నిధానములో ఉండడం వల్ల జ్ఞానము కలిగి అతడు ఇందాక శత్రుత్వాన్ని మర్చిపోయాడు, కాస్త పవిత్రత వచ్చింది, దేవకీ వసుదేవుల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు అలా కాదుగా, మళ్ళీ తన భవనానికి రాగానే పాత వాసన మళ్ళీ పట్టుకున్నది. అమ్మ బాబోయ్, అమ్మవారు ఎంత మాట అన్నది, ఇది వరకు ఆకాశవాణి నన్ను చంపేందుకు దేవకీ గర్భంలో 8వ సారి కొడుకు పుడతాడన్నది. అప్పుడు ఆవిడ అన్నది కొడుక లేక గర్భమండం వల్ల ఆడదైనా అయి ఉండొచ్చా, ఆడదేమో అనే భ్రమతో చంపాలనుకుంటే ఈసారి ఈ పిల్ల కాస్త అమ్మగా మారిపోయింది. అంటే ఆనాడు ఆకాశవాణి అబద్ధమైనా ఆడుండాలి, లేదా ఇప్పుడు చెప్పిన అమ్మవారైనా అసత్యమాడుండాలి. కానీ అమ్మవారు 8 చేతులతో అంత విచిత్ర విగ్రహంతో దర్శనమిచ్చిన ఆవిడికి అసత్యం ఆడవలసిన అవసరమే ఉన్నది? కాబట్టి అప్పుడు ఆకాశవాణిదే అసత్యం, ఇదే సత్యం అనిపించింది వాడికి. అప్పుడు ఆకాశవాణి అవకాశవాణి, ఈసారి వచ్చిన అమ్మవారు ఈవిడ ఈ అశరీరవాణి కాదు, రూపంతో పలికింది, ఈవిడ సత్యమే పలికింది. అంటే నన్ను చంపేవాడు ఒక కుర్రవాడు ఎక్కడో పెరుగుతున్నాడు. ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందనమాట, నన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాడన్నదిగా. ఇప్పుడు వాడి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? వెంటనే వాడు ఏం చేశాడు? భటుల్ని పిలిపించేశాడు. నాయనలారా, మంత్రులను పిలవండి అన్నట్ట. ఈ భటులు అప్పటికప్పుడు మహావేగంగా, ఇంకా తెల్లవారుజాము కూడా కలిదు, అంతా అర్ధరాత్రి వేళే కదా, 3 గంటల సమయంలో నిద్రపోతున్న మంత్రులందరినీ వేగంగా ఆ చీకట్లో ఆ రాత్రి వేళ లేపి తీసుకొచ్చేశారు. వాళ్ళు కంగారు పడి 8 మంది ప్రధానమంత్రులు ఉన్నారండే వాళ్ళకి, వీళ్ళు అష్ట ప్రధానులు కానీ శిష్ట ప్రధానులు కారు, దుష్ట ప్రధానులు వాళ్ళు. అసలే వీడు గద్ద, వీడికంటే రాబందులు లాంటి వాళ్ళు వాళ్ళు. వాళ్ళు 8 మంది ఎదురుగుండా కూర్చున్నాక జరిగిందంతా కౌసుడు చెప్పగానే వాళ్ళు పక్కపక్కనవి, మహారాజా, ఇదంతా నీవు తొందరపడి చేసుకున్న పొరపాటే, నీలోనే కొంత తప్పు ఉన్నది. నువ్వేం చేసావు? ఒకప్పుడు దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళావు, వాళ్ళని జయించావు, జయించి వదిలిపెట్టావు. అప్పుడే దేవతల్ని చంపి ఉంటే నీకు ఈనాడు ఈ కష్టం వచ్చేది కాదు. అసలు శత్రుత్వం రాకుండా చూసుకోవాలి. శత్రుత్వం వస్తే ఆ శత్రువుల్ని పూర్తిగా మట్టు పెట్టాలి. శత్రువుల్లో దెబ్బ కొట్టదులేమనుకో, తోక త్రొక్కిన త్రాచులై పగబట్టి మన మీదకు వస్తారు. వీళ్ళు గొప్ప సలహా ఇచ్చారు. ఇది దుష్టులైనా వాళ్ళు చెప్పినది సర్వకాల సర్వావస్థల్లో పనికొచ్చే గొప్ప ధర్మ సూక్ష్మం అన్నమాట. యథామయోంగే సముపేక్షితో నృభిహి న శక్యతే రూఢపదః చికిత్సితుం రిపుర్మహాన్ బద్ధబలో నచాల్యతే. మహారాజా, 3 విషయములలో మనం ఏమరిపాటుతో ఉండకూడదు. ఏమేమిటి ఆ మూడు విషయాలు? మొట్టమొదటిది ఏమిటి? శరీరమునకు రోగము రాకుండా చూసుకోవాలి. దీన్ని పోతన గారు అందంగా పద్యంగా రాశారు. ఒత్తి కొనుచు రానీజనది ఎత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపొందగు మెత్తనకారాదు రాదు మేద జయంపన్. అనగా ఏమిటనమాట, ముందు మనిషి అన్నవాడు ఎప్పుడు రోగం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, శరీరమును వ్యాయామంతో దృఢంగా ఉంచుకోవాలి, ఆహారం పవిత్ర ఆహారం తీసుకోవాలి, పనికి మాలిన ఆహారం, కుళ్ళిపోయిన ఆహారాలు లేక దుష్టాహారాలు తింటే ముందు అనారోగ్యం వస్తుంది. కాబట్టి ముందు మంచి ఆహారం తీసుకుంటూ శరీరానికి వ్యాయామం ఇస్తూ రోగం కలిగినటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుని అసలు రోగము రాకుండా చూసుకోవాలి. ఒకవేళ పొరపాటున మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోగం వస్తే అప్పుడు వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన మందును పూర్తిగా వాడి రోగము సమూలముగా నాశనం చెయ్యాలి. మళ్ళీ మనం ఏం చేస్తాం, సొంత పెత్తనంతో వాడు నాలుగు ట్యాబ్లెట్లు అయ్యంటే రెండు వేసి కొంచెం తగ్గింది కదా అని వదిలేస్తాం, మళ్ళీ రోగం మొదలవుతుంది. అందుకని ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళు, పూర్తిగా మందు వేసి మళ్ళీ రోగం రాకుండా సమూలంగా నాశనం చెయ్యాలి. ఒకవేళ అలా నాశనము చెయ్యకుండా ఉపేక్షిస్తే ఆ రోగం తిరగబెడుతుంది, నిన్ను నాశనం చేస్తుంది. ఇది మొదటి సలహా. ఎంత అద్భుతమైనది, దీన్నే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఇక రెండవది, శత్రువులు పుట్టకుండా చూసుకో. అనవసరంగా ఎవరితో తగాదా పడకు. తొందరపడి నోటితో తిట్టి ఇతరులను తోలనాడి వాళ్ళని మనకి వ్యతిరేకుల్ని చేసుకోకూడదు. మనంతట మనం ఎవరిని చేసుకోకూడదు. కర్మగాలి శత్రువులు ఒకవేళ వచ్చారు, శత్రుత్వం పుట్టింది, అప్పుడు వాళ్ళని సమూలంగా నాశనం చేయాలి. ఓ దెబ్బ కొట్టు వదిలేయకూడదు అండి. రెచ్చగొట్టు వదిలితే వాళ్ళు రెచ్చిపోయి కసి పెట్టుకుని రహస్యంగా అంతం చేస్తారు. కాబట్టి శత్రువులు పుట్టకుండా చూసుకోవాలి, పుడితే వాళ్ళని పూర్తిగా నాశనం చెయ్యాలి. ఇంకా మూడవది, ఇంద్రియముల అంటే వ్యసనములు. వ్యసనముల జోలికి వెళ్ళనే కూడదు. దొరికింది కదా, ఎవడో పోసాడు కదా, నువ్వు బుడ్డి తాగావనుకో, ఫ్రీగా వచ్చిందని ఫినాయిల్ తాగితే రేపు పొద్దున అది నీకు అలవాటైపోతుంది, ఆ తర్వాత అందులోంచి బయటపడలేవు. కాబట్టి అసలు ముందు వ్యసనము జోలికి వెళ్లకు. ఒకవేళ వెళ్ళావు, వెడితే ఏం చెయ్యాలి? ఏదో రకంగా పూర్తిగా ప్రయత్నించి ఆ వ్యసనంలో నుంచి బయటపడాలి. ఒక్కసారి ఆ వ్యసనంలోంచి బయటపడకుండా మధ్య మధ్యలో వెళ్ళావా, మళ్ళీ ఆ వ్యసనం నిన్ను పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి వ్యసనము పుట్టకుండా చూసుకోవాలి, పుడితే సమూలంగా నాశనం చెయ్యాలి. ఈ మూడింటి విషయంలో మెత్తనగా రాదు, మెత్తబడకూడదు. పర్వాలేదులే, కొంచెం చొక్కే కదా అనుకుంటే వ్యసనం నాశనం చేస్తుంది. ఒక్క శత్రువే కదా అనుకుంటే వాడు ఎప్పుడొకప్పుడు కొంప ముంచుతాడు, లేదా కొంచెం రోగమే చిన్న దగ్గే కదా అనుకుంటా, చిన్న దగ్గే తర్వాత కొంప ముంచేస్తుంది. ఈ విధంగా రోగమును, శత్రువులను, వ్యసనములను ఉపేక్షించరాదు. నువ్వు చేసిన పనేమిటి? శత్రుత్వం తెచ్చుకున్నావు దేవతలతో. ఒక్క దేవతలతోటేనా మహాత్ములైనటువంటి వాళ్ళందరితో తగాదా పడ్డావు. తగాదా పడిన వాళ్ళవి వాళ్ళని పూర్తిగా నాశనం చేయకుండా ఓడించి వదిలిపెట్టావు. దాంతో వాళ్ళంతా కుట్ర పన్నారు, రెచ్చిపోయారు, నిన్ను చంపడానికి ప్రయత్నించారు. నిన్ను చంపడానికి దేవతలంతా కలిసి విష్ణువుని భూలోకానికి దింపారు. అంటే ఈ ఆపద చేజేతులారా నువ్వు తెచ్చుకున్నావు. అసలు ఆనాడు దేవతల జోలికి వెళ్ళకూడదు, వెళ్ళావు, వాళ్ళని ఎందుకు వదిలేవు? అదే కదా ఇవాళ నీకు ప్రమాదం తెచ్చిపెట్టింది. అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇట్టయిన తడయనేటికి ఎవడో ఒక పిల్లవాడు పుట్టి పెరుగుతున్నట్ట, అంతే కదా అమ్మవారు చెప్పిన మాట. వాడు పుట్టి పెరిగిన తర్వాత కదా నిన్ను చంపాలి. ఈలోపు ఏం చేద్దామంటే పట్టణముల మందలందు పల్లెల, ఈ పట్టణాల్లో పల్లెల్లో మందల్లో అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరెవరు చిన్న పిల్లలు పుట్టారో మొత్తం అంతా ఆన్లైన్లో చూసేద్దాం. చూసేసి ఇగో మనం వాళ్ళని చంపడానికి పంపిద్దాం. ఎవరున్నారు? మన అక్కయ్య ఉందిగా పూతన, ఆవిడికి బోణి, ఆవిడ ముందు పంపుదాం. ఆ పూతనతో పాటు బకాసురుడు, తృణావర్తుడు, ప్రలంబాసురుడు, శకటాసురుడు, కేసి, ధేనుక, బక, ద్విద, ఇత్యాదులందరినీ పంపించేద్దాం. వీళ్ళు వెళ్ళి ఈ పల్లెలు మందలు పట్టణాలు గాలించి గాలించి ఏ మూల ఈ మధ్య పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి 8 ఏళ్లలోపు ఎవరుంటే వారందరినీ సమూలంగా నాశనం చేసేస్తారు. శిశువులంతా నశించిపోతే ఇక నీకు శత్రువులు ఉండరు. నువ్వు గుండెల మీద చేసుకుని వెళ్ళి హాయిగా అలారం పక్కన పెట్టేది మోగుతున్న మెలకు తెచ్చుకోకుండా నిద్రపో దర్జాగా, అంత హాయిగా పడుకో. ఇంకా మరొకటి మిగిలింది మనకి, అసలు విష్ణువుని సర్వనాశనం చేయడానికి ఈ పిల్లల్ని కూడా చంపక్కర్లా. మంచి తెలివైన ఉపాయం ఒకటి నీకు చెబుతాం, క్లూ ఇస్తాను నీకు. అది గనక నువ్వు చేసావో విష్ణువు తనంత తానే చచ్చిపోతాడు. విష్ణువుని చంపడానికి మనం వెతకక్కర్లేదయ్యా, విష్ణువు వైకుంఠంలో లేడు, ఆ విష్ణువు మన దగ్గరే ఉన్నాడు. ఆ విష్ణువుని చంపాలి. ఎలాగా అన్నాడు కంసుడు, ఇదే చెబుతున్నాం కంగారు పడక మరి అని గొప్ప సలహా ఇచ్చారు మంత్రులు. అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండు ఆ చక్రి ధర్మంబునందమరున్ గోవులు భూమి దేవులు తితిక్షామ్రాయ కారుణ్య సత్యములున్ యాగతపోదమంబులును శ్రద్ధ శాంతులు విష్ణుదేహములు ఇన్నింటిని సంహరించిన అతండంతంబును బొందెడి. అబ్బా ఏం సలహా ఇచ్చారండి వాళ్ళు. ఆ సలహానే ఇప్పుడు కొంతమంది పాటిస్తున్నారు. కంసుడి యొక్క అనుయాయులు ఇప్పుడు యూనివర్సిటీలో చేరారు. హైదరాబాద్లో ఒకడు, ఎర్రజెండా పట్టుకుని ఒకడు చేరారు. వీళ్ళంతా కూడా కంసుడి యొక్క అనుయాయులు చచ్చి మళ్ళీ పుట్టారన్నమాట కలియుగంలో. ఏం అత్యద్భుతమైన సలహాయో వినండి వాళ్ళు. దేవతలకి మూలం విష్ణువు, ధర్మమునకు మూలం విష్ణువు. విష్ణువు పోతే మనలాంటి రాక్షసులం సుఖంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ విష్ణువుని చంపే మార్గం ఏమిటనమాట, విష్ణువు ఎవరెవరిలో ఉంటే వాళ్ళందరినీ చంపేశామంటే ఇంకా విష్ణుమూర్తికి శరీరం ఉండదు. విష్ణుమూర్తికి ప్రత్యేకంగా శరీరం లేదట, ఆయన కొంతమందిని పట్టు కూర్చుంటాడు. ఆ కొంతమందిని అంతం చేశామంటే ఇక ఆయనకి శరీరం లేక తనంతా తానే చచ్చిపోతాడు. ఆ కొంతమంది ఎవరు, ధర్మంబునందమరున్, విష్ణువు ధర్మములో ఉంటాడు. మీలాంటి ధర్మాత్ములు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళందరినీ చంపేయమన్నారు. అందుకే కంసుడు లేడు కాబట్టి మీరు బతికారు నా పురాణం వినడానికి. పురాణం వినేవాళ్ళంతా ధర్మాత్ములే సహజంగా. ధర్మములో విష్ణువు ఉంటాడు గనక ధర్మమును ఆచరించే వారందరినీ చంపేయి, అప్పుడు విష్ణుమూర్తికి శరీరం ఉండదు. ఇంకా రెండోది గోవులు, ఆవులు ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి గోవులన్నింటినీ చంపేసి వాడి మాంసం తినేద్దాం. భూమిదేవులు, ఈ బ్రాహ్మలు ఎక్కడుంటే అక్కడల్లా ఆ విష్ణు ఉంటాడు, వీళ్ళందరినీ నరికి పారేద్దాం అంతే. తితిక్ష, సహనముతో ఓర్పుతో ఉన్న వాళ్ళల్లో విష్ణు ఉంటట. విష్ణు ఎక్కడుంటాడు, మీలాగా సాత్వికంగా కోపం లేకుండా ఎంతో ఓర్పుగా పురాణం వినలేదటండి మూడేసి గంటల పాపం. ఇంకెంతకంటే తితిక్ష కలిగిన వాళ్ళు ఎవరుంటారు, ఇలా ఓర్పు కలిగిన వాళ్ళందరిలో విష్ణు ఉంటాడు గనక ఓర్పు కలిగిన వాళ్ళందరినీ చంపేయి. ఆమ్మనాయ, వేదములు ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి వేద పఠనం జరుగుతున్న చోటల్లా వాళ్ళని నరికి పారేయంతే. కారుణ్య, కరుణ ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి కరుణాస్వరూపులందరినీ చంపేద్దాం. సత్యములున్, సత్యం పలికే చోట విష్ణు ఉంటాడు కాబట్టి సత్యం పలికే వాళ్ళందరినీ నరిగి పారేద్దాం. యాగము జరిగితే ఆయన ఉంటాడు, యజ్ఞములు ధ్వంసం చేసేయి. తపస్సున్న చోట విష్ణు ఉంటాడు, తపస్సుని నాశనం చేసేయి. దమం, ఇంద్రియ నిగ్రహం ఉన్న చోట విష్ణు ఉంటాడు కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళని చంపేసి వ్యసనములు నేర్పామంటే మన రాజ్యం, కొత్త రాజ్యం స్థాపించవచ్చు, కొత్త దేవుడు అండి అని అంతప్పుడు నేను అంతా ప్రార్థిస్తారు. శ్రద్ధగా పురాణం ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి శ్రద్ధ కలిగిన వాళ్ళందరినీ చంపేయి. శాంతి ఉన్న చోట ఆయన ఉంటాడు కాబట్టి శాంతంగా ఉన్న వాళ్ళందరినీ చంపేయి. శ్రద్ధ శాంతులున్, విష్ణుదేహములు, ఇవన్నీ విష్ణుదేహములు, ఇన్నింటిని అంతమొందించితే, ఈ అన్నిటినీ సంహరిస్తే ఆయన తనంతట తానే చచ్చిపోతాడు. అప్పుడు విష్ణువు చచ్చిపోతే, చెరువెండిపోతే చేపలు తమ ఎంత తాము చచ్చినట్లుగా విష్ణువు యొక్క దేహములు నశిస్తే విష్ణువు నశిస్తాడు, విష్ణువు నశిస్తే దేవతలు వాళ్ళంతట వాళ్ళు నశిస్తారు. అప్పుడు ఇక మనకి భవిష్యత్తులో ఎదురుండదు. ఈ ప్రపంచమంతా పూర్తిగా రాక్షస సామ్రాజ్యం, పాపాత్ముల దుర్మార్గుల సామ్రాజ్యం తయారవుతుంది. తినడం, తాగడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం, నియమములు లేకుండా ఉండడం అనే ఒక గొప్ప సామ్రాజ్యం సృష్టించుకోవచ్చు. అప్పుడు వావి, వరస, ఈ చెత్త, చెదారం ఇవేమి ఉండవు, నియమములు ఉండవు, మంచి ఉండదు, అంతా చెడ్డే ఉంటుంది. ఎంత సుఖంగా ఉంటుంది. కాబట్టి మా మాట విన్నావా, ఈ పని చెయ్యి. నువ్వు మమ్మల్ని పంపావంటే చంపుదమే నిలింపులను, దేవతల్ని చంపుదాం, రంకెలు వేసుకుంటూ వెళ్లే ఆవుల్ని విదారించేద్దాం, మహాత్ముల్ని ధ్వంసం చేసేద్దాం, లోకమంతా విధ్వంసకాండ సృష్టిద్దాం, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి పేల్చేసి విధ్వంసం సృష్టించి మన మతం తప్ప ఇతర మతం లేకుండా చేసేద్దాం. ఈ వేదమతం, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం, ఇవి పూర్తిగా నాశనమైపోతే మనం సుఖంగా ఉండవచ్చును అనగానే కంసుడు ఆనందపడిపోయి, అందుకే కదా మిమ్మల్ని 8 మందిని ప్రధానమంత్రులుగా పెట్టుకున్నది నేను. ఆహాహా, ఎంత గొప్ప సలహా ఇచ్చారు. ఈ క్షణమే మీ అందరికీ 3 రెట్లు జీతం పెంచేశానన్నాడు. వాళ్ళకి జీతం పెంచాడు, టీఏలు డిఏలు ఇంకా అన్ని ఇచ్చాడు, హెచ్ఆర్ఏలు అన్ని మొత్తం పెంచేసేట, వాళ్ళకి భద్రత ఇచ్చాడు, ఇంకా వాళ్ళ ఆజ్ఞను పుచ్చుకున్నాడు. ఆ క్షణమే ఈ పోతన కేసి ధేనుకుడు బొక్కుడు ప్రలంబుడు తృణావర్తుడు ముష్టికుడు అరిష్టుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ పొండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ వెదకండి, వెదికి వెదికి ఒక్క పసివాడు లేకుండా చేసేయండి, ధర్మం లేకుండా చేసేయండి, విష్ణువుని లేకుండా చెయ్యండి అనగానే వాళ్ళు ఉబ్బి బొబ్బలు పెట్టి సూలములు కత్తులు ముద్గరములు కట్టవాంగాలు పుచ్చుకుని దేశాల మీద ఓళ్ల మీద అడవుల మీద పడిపోయారు. ఈ విధంగా లోకమంతా విధ్వంసకాండ సృష్టించేశాడు. ఒక్క రోజులో కొన్ని లక్షల మందిని చంపించేసేటవాడు, కోటాను కోట్ల గోహింస చేసేశాడు, ఒకే క్షణకాలంలో పసిపాపలందరినీ ఉఫ్ఫని ఊదిపారేశాడు వాడు. దాంతో ఏమైపోయిందట, కంసుడు అంత పూర్వం ఎర్రగా ఉండేవాడు కాస్త నల్లగా అయిపోయింది ఆ ముఖం, పాపాత్ముల ముఖం అలా అయిపోతుంది. ఆయుః శ్రియం యశో ధర్మం లోకానాశిషయేవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః. ధర్మ సూక్ష్మం చెప్పారు, మహత్ అతిక్రమ అంటే మహానుభావులకు అపచారం చేస్తే, మహానుభావులైన యోగులకి పుణ్యాత్ములకి నిరంతరం వాక్శుద్ధితో ఉండే మహాత్ములకి మనస్సుకి బాధ కలిగిస్తే అదే పాపం అన్నారు. అసలు మనస్సుకి బాధ కలిగిస్తేనే వాడి బాధ శాపమవుతుందే, అటువంటిది వాళ్ళని చంపించేటవాడు. దానివల్ల ఏమైంది, ఆయువు తగ్గిపోయింది, కంసుడు ఆయుద్దాయం ఇంకా కేవలం 8 ఏళ్లలోకి వచ్చేసింది వాడి ఆయువు. ఇంకా నిజం చెప్పాలంటే 180 ఏళ్ళు ఉంది ఆ రోజు నుంచి, 180 ఏళ్ల ఆయువు పోయి 8 ఏళ్లలో వాడికి చచ్చే రాత వచ్చింది. ఆయువు ఎప్పుడు పాపం వల్ల తొలగిపోతుంది. శ్రియం వాడి రాజ్యంలో డబ్బు తగ్గిపోయింది క్రమంగా, వాడికి పన్నులు వసూలు చేస్తే కానీ బతకలేని స్థితి వచ్చిందిటండి ఆ పాపం వల్ల. యశ కీర్తి ఎలాగో పోయింది, ధర్మం అడుగంటింది, లోకమంతా వాడిని తెగతెట్టడం మొదలెట్టింది కదా, దాంతో లోకంలో ఏ మూలకెళ్ళినా కంసుడి మీద ఉమ్మేయడం మొదలెట్టారు. ఆ విధంగా వాడికి అపకీర్తి వచ్చింది. హంతి శ్రేయాంసి, శ్రేయములను నాశనం చేస్తుంది ఏమిటి, మహాత్ముల హింస. ఆర్యులను హింసిస్తే మన శ్రేయస్సు తొలగిపోతుంది. ఈ శ్లోకానికి పోతన గారు చాలా చక్కని పద్యం రాశారు. వెదకి వెదకి దైత్యవీరులు సాధుల నడప వారి బలములు అణగిపోయే యశము సిరియు భద్రము ఆయువు ధర్మంబులు ఆర్యహింస చేయ అడగు కాదే. మహాత్ముల్ని హింసిస్తే అన్నీ నశించిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మన వాక్కుతో కూడా మహాత్ములకి మనస్సు గాయం కాకుండా చూసుకోవాలట. వాళ్ళు గాయపడి ఇంట్లోంచి రాకుండా ఉండిపోయారంటే అంతటి మహానుభావుల మనస్సుని బాధ పెట్టిన కారణం చేత వంశాలు నశించిపోతాయి. అందుకే ఎప్పుడు కూడా మహాత్ములకు ఎక్కువ బాధ కలిగించకూడదు. ఇవాళ మైకులు దొరికాయి కదా అని చక్కగా పురాణ ప్రవచనాలతో అందరినీ బాగు చేస్తున్న వాళ్ళని తిట్టామనుకోండి, దొరికాయడు కదా అని. ఆ తర్వాత ఆ మహాత్ముడి మనస్సు గాయపడితే, ఆ మహాత్ముడి కంటే మహాత్ముని ఇంట్లో వాళ్ళు ఆడవాళ్లు బాధపడితే ఆ బాధ పెట్టిన వాళ్ళు కొన్ని తరముల పాటు నశించిపోతారని చెప్పే వేదాలు చూడండి మీరు ఎప్పుడైనా సరే ధర్మం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా కొంతమంది చాలా ధర్మం మీద నిలబడతారు, ఎప్పుడు చూసినా పవిత్రంగా గడుపుతారు. అటువంటి వాళ్ళు కాకినాడలో ఉండే ఒక ధర్మాత్ముడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంతమందిని ఉద్బోధన చేస్తున్నాడు. అలాంటి వాడి మనస్సుకి మనం బాధ కలిగించకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా అసలు ఎవరికీ బాధ కలిగించకూడదు. ఎందుకు మనం ధర్మం ఇదని చెప్పండి, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద దాడి చేయటం, ఆ వ్యక్తిని బాధ పెట్టడం, తద్వారా ఆయనకి కలిగించిన గాయం మనకి హేయమవుతుంది, అసలు శ్రేయస్సును తొలగిస్తుంది. ఆర్యహింస చేయ నడగు కాదే అని ఇంతకంటే ఇంకెవరు చెప్తారు. భాగవతం చెప్పింది, ఆర్యులను హింసించకు, మహాత్ముల్ని హింసించకు, వారిని హింసిస్తే వారి బాధ నీకెప్పుడూ బాధయే, నీకు శ్రేయస్సు ఉండనివ్వదు. క్రమంగా కంసుడి యొక్క ఆయువలా నశించిపోయింది పాపం. ఇక అక్కడ తెల్లారింది. తెల్లవారగానే యశోదాదేవి తన పక్కలో ఉన్న బుజ్జిబాబును చూసుకుంది. ఆవిడ మురిసిపోయింది, రాత్రి ప్రసవం అయ్యింది కానీ నాకు పుట్టింది ఎవరో చూడలా, అబ్బో లేక లేక పుట్టిన బిడ్డ, మగపిల్లాడే పుట్టాడు, ఆ పుట్టినవాడు కూడా ఏం అందంగా ఉన్నాడు. సహజంగా చంటి పిల్లల్లో పెద్ద అందం ఉండదు, ఎందుకంటే వాడు కొంచెం కొంచెం పెరిగాక అందం కనబడుతుంది. నెత్తురుగుట్టు దగ్గర ఏముంటుంది, కానీ ఆ పిల్లాడు అలా కాదట, అసలు శరీరం మీద ఏమీ లేదు, అపవిత్రతే లేదు, సంపూర్ణమైన సౌందర్యముతో కోటి సూర్యుల కాంతితో చంద్రుల సుశీతలత్వంతో చిరునవ్వుతో కనబడుతున్నాడు. వాళ్ళ అమ్మకేసి అలా నవ్వుతూ చూడగానే ఆ అమ్మకి మతిపోయింది, ఎంత అందమైన పిల్లాడు పుట్టాడు బాబోయ్, నా దిష్టే తగిలేటట్టుంది అనుకుందిట. పిల్లలు పుష్టిగా ఉంటే తల్లి దిష్టి కూడా తగిలేస్తుంది, అంత అందంగా ఉన్నాడు ఆ స్వామి. క్షణాల మీద ఈ వార్త అందరికీ వ్యాపించేసింది. చిత్రం చెప్పనా, అసలు ఎవరు చెప్పకుండానే తెలిసిపోయింది కృష్ణుడు అక్కడికి రావడంతో. ఆవులకు ఎవరు చెప్తారు, దూడలకు ఎవరు చెబుతారు, అయినా తెలిసిందిట ఆ ప్రాంతంలో. వెంటనే కృష్ణుడు పుట్టాడు అని యశోద గ్రహించేంత వరకు మాత్రం లోకానికి తెలియలేదు. యశోద పిల్లాడు దూడగానే మాత్రం యశోద ద్వారా అందరికీ తెలిసినట్టుగా దొడ్లో ఉన్న ఆవులకి దూడలకి ముందు తెలిసింది. క్రేళ్ళురికి మసలు లేగల్లు మల్లడి కొన్ని రంకెల్లిడియ మద వృషభంబుల్ పెళ్ళుగా మొదవుల పొదుగులు జల్లించం బాలు బాలు సంభవ వేళం. ఆ వెంటనే దూడలు తాళ్లు తెంచేసుకుని బుజ్జి బుజ్జి దూడలు ఉంటాయి చూసారా మన గోసంరక్షణలో ఈ వెనకాతలే, ఆ దూడలకి తాళ్ళు ఇప్పామంటే ఇష్టం వచ్చినట్టు చెలరేగి ఎగిరి గంతులేస్తాయి. తోక జెండాకర్రల పైకెత్తి నాలుగు కాళ్ళ మీద చెంగు చెంగును దూకేయట లేగదూడలు. ఆ దూకడానికి క్రేళ్ళురుకుట అంటారనమాట. ఆవు దూడలు అటు ఇటు చెక్క 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 చురుగ్గా పరిగెడతాయి. ఆవు దూడలు పరిగెత్తినంత చురుగ్గా ఇంకా ఏ జంతువు పరిగెత్తదు. వాటిలో చురుకుతనం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఆ నాడు కృష్ణుడు పుట్టగానే, కృష్ణుడు పుట్టిన వార్త తెలియగానే నాలుగు కాళ్ళ మీద అటు ఇటు గంతులు వేయడం మొదలెట్టాయి తువ్వాయిలు అన్నమాట. ఇంకా మదించిన ఆబోతులున్నాయి. ఈ ఆబోతులు ఆనందం తట్టుకోలేక మూతి పైకెత్తి మోర ఎత్తి పెద్ద రంకెలేసే కణిళ్ళు అని అమ్మా అని అరిచాయి అనమాట. ఆవులైతే ఇంక చెప్పేక్కర్లా. ఆవుల్లో కొన్ని ఆవులు బాగా పాలిచ్చే ఉన్నాయి, కొన్ని పాలు ఇవ్వలేనటువంటి బక్క ఆవులు ఉన్నాయి, కొన్ని వట్టిపోయిన ఆవులు కూడా ఉన్నాయి. అన్ని ఆవుల్ని సమానంగా పోషిస్తాడు మహాత్ముడు నందుడు. కానీ ఇప్పుడు జరిగిన తమాషా ఏమిటో తెలుసా? పాలివ్వడం మానేసిన ఆవులు కూడా బాలుడు పుట్టగానే పాలు కుంభవృష్టి కింద ఇవ్వడం మొదలెట్టేట. అలా కారిపోతున్నాయి, ఎవరో పెతకట్లేదు. ఇంకా చిత్రం చెప్పంటారా, వేదవ్యాసుల వారు అన్నారు, గర్గుల వారు అన్నారు, కృష్ణుడు పుట్టగానే వట్టిపోయిన ఆవులు పొదుగుల్లోంచి అలా పాలు కారిపోతున్నాయి, ఇంకా కుంభాలు కలిగినటువంటి మంచి కుండల్లాంటి పొదుగులు కలిగిన ఆవులు ఎలాగో కారుస్తున్నాయి. ఈ పాలు ఈ వ్రేపల్లె నుంచి ప్రవాహంగా వెళ్లి యమునా నదిలో కలిసిపోతే యమునా నది నీరంతా పాలైపోయిందిట. ఆవు పాలతో నిండిపోయింది. అంటే ఇప్పుడు యమునా నదిలో ఉన్నది నల్లని నీరు కాదు, లేదా వరద వల్ల వచ్చిన ఎర్రని నీరు కాదు, పూర్తిగా క్షీరసాగరం అన్నట్టుగా ఉంది. మతిపోయింది అక్కడున్న వాళ్ళకి, ఇదేంటే పాలు అయిపోయింది అని అందులో అడుగు పెట్టి తాగితే మళ్ళీ కమ్మని పాలు, గొమ్మ పాలు. ఆవు పాలకు ఎంత రుచి ఉంటుందండి, కాచుకుని వాడిని తాగితే చాలా మంచిది. వేడి వేడని చాలా మంది ఈ బోడి మనుషులంతా తాగడం మానేశారు, కానీ ఆవు పాలకున్న జ్ఞానం మరి దేనికి ఉండదనమాట. దాంతో అందరూ నదిలో నీళ్లు కూడా పాలైపోతే ప్రేమగా తాగడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం జరిగింది, ఈ దూడలు అటు ఇటు పరిగెడుతున్నాయి, ఆవులు పాలిచ్చేస్తున్నాయి, మదించినటువంటి ఆబోతులు రంకెలేస్తున్నాయి, వాటిని పట్టుకోలేక కాపలా వాళ్ళంతా వచ్చి ఇలా పట్టుకుంటే అవి అటు ఇటు తోసేసుకుంటూ పెడుతున్నాయి. ఎవరిని కుమ్మడంలా, కానీ ఆనందంతో గంతులేస్తున్నాయి, మూత్ర విసర్జన చేశాయి. ఆవు మూత్రంలో అత్యంత పవిత్రత ఉన్నది. పిల్లలు పుట్టినప్పుడు ఆవు గనక మూత్రం విడిచిపెడితే ఆ పిల్లవాడికి ఆయుర్దాయం పెరుగుతుందని శాస్త్రం, ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రం. ఇప్పటికి కూడా చిన్నపిల్లలు పుడితే తప్పక మూత్రాన్ని జల్లండి లోపలికి తీసుకెళ్ళి. అందుకని వీళ్ళంతా ఆ మూత్రాన్ని జల్లడం మొదలుపెట్టారు, పేడ వేశాయి. ఈ ఆనందంతో ఆవులన్నీ ఎలా విడిపోతుంటే గోపాలకులు వచ్చి ఆవులకి భలే ఆనందం కలిగింది అనుకుని వెంటనే పసుపు నూనె పట్టుకొచ్చారు. నువ్వుల నూనెలో పసుపు కలిపి పూర్తిగా ముద్ద చేసి ఆ ముద్దని కొమ్ములకి గిట్టలకి ఒంటికి ఇలా మర్దనా చేశారట. పసుపులు నూనెలు అలదిన పసదనరి సువర్ణ బర్రిహి బర్రహ ప్రభతో పసిమి కలిగి వెలుగొందను పశులన్నయు మందలందు ప్రసరించనృప. ఎంత అందమైన దృశ్యం, పసుపు నూనె కలిపి తెల్లని ఆవులకి నల్లని ఆవులకి ఇంకా గోధుమ రంగులో ఉన్న ఆవులకి ఆవులన్నిటికీ పూసేశారు వీళ్ళు. దానివల్ల ఏమైందిట అది, సువర్ణ బర్హి వరహ ప్రభతో పూర్తిగా బంగారపు రంగు కలిగి బంగారపు పింఛమును వెదజల్లిన నెమళ్లల్లా కనబడ్డాయి. అంటే వీటి శరీరం అంతా ఈ పసుపు రంగు బాగా అలదడం వల్ల పొలమడం వల్ల ఆవులన్నీ బంగారపు ఆవుల్లా ఉన్నాయి. మామూలు ఆవులు కాదు ఇప్పుడు, అవన్నీ సువర్ణ గోవులు అన్నమాట. సువర్ణ వర్ణంతో ఉన్నటువంటి ఆవులన్నీ అటు ఇటు పెడుతూ ఉంటే మొత్తం రేపల్లె అంతా పసిమి రంగుతో మిసమిసలాడిపోయింది. ఎక్కడ చూసినా బంగారపు రంగే అనమాట. ఆ రంగుతో మిసమిసలాడిపోయి పశువుల యొక్క కాంతి ప్రసరిస్తూ ఉండగా సూర్యుడు చనిపోయాడు. సూర్యుడు తెల్లబోయి, ఇక్కడ ఎందుకు నా కాంతి, ఈ ఆవుల నుంచి వస్తున్న బంగారు కాంతి చాలు, లోపల ఉన్న స్వామి కాంతి చాలు అని సూర్యుడు ముఖం చాట వేసి అట్టా పూట అంత కాంతితో ఉన్నాయి అవన్నీ. ఈలోపు పొగిడే వాళ్ళని ఉంటారు, వంది మాగదులు భట్రాదులు వీరంతా వచ్చారట పాపం. వాళ్ళంతా వచ్చి నందుల వారికి జయం, మహానుభావులు దాతలు మీరు అని ఆయన పొగిడి, మీకు పిల్లవాడు పుట్టాడు, మహాత్ముడు పుట్టాడు, వాడు కోటీశ్వరుడు అవుతాడు, పదవులు చేపడతాడు అనగానే వాళ్ళందరికీ నందుడు ఆనందంగా లెక్క లేకుండా బంగారము గోవులు ఇచ్చాట. ఆరగా పొగడేడి చదివెడి వారికి, పొగిడేవారికి అంటే వంది మాగతులకి, చదువుకున్న వారికి, విద్యలను బ్రతుకు వారికి, కొంతమంది కేవలం విద్యతో బ్రతుకుతారు వేద విద్యతో, అటువంటి వారికి, లేమింజేరిన వారికి, పేదవాళ్ళం లేదన్న వాళ్ళకి అందరికీ కూడా కోరకమును నందుడిచ్చ గోధన చెయ్యములు. కోరకుండానే ఇచ్చాడు, వాళ్ళు అలా వచ్చారంతే, వాళ్ళు ఏం అడగలేదు. అడగకుండా మనసెరిగి వాళ్ళందరికీ గోవులు ఇచ్చాడు, సువర్ణమిచ్చాడు, వారు సంతోషించి దీవించారు. ఇంకా గోపాలకులంతా మానందుడికి లేకలేక పిల్లవాడు పుట్టాడు, మనం అలంకరించుకుందాం అని వాళ్ళందరూ ఏం చేశారట, కంచుకములు చొక్కాలు వేసుకున్నారు. సాధారణంగా వాళ్ళు ఎప్పుడు చొక్కాలు ఎక్కువ వేసుకోరు, కానీ ఇప్పుడు మాత్రం పండగ వచ్చినప్పుడు మాత్రం చొక్కాలు వేసుకుంటారట. అందుకని కంచుకములు వేసుకున్నారు, తల చుట్టూలు, తలకి తలపాగా బిగించి కట్టుకున్నారు. తలపాగా కట్టుకున్నారంటే కిరీటం లాంటిది అది, వాళ్ళకి ఆనందంతో తలపాగా కట్టుకున్నారు. అందులో నెమలీకలు పెట్టుకున్నారు, నడుముకున్న వస్త్రం బిగించుకున్నారు, చేతుల్లో ఆవుల్ని కట్టే తాళ్ళు కర్రలు పుచ్చుకున్నారు. పుచ్చుకుని, మేము నిజమైన గోపాలకులం, గోపాలుడిని చూడడానికి వచ్చాం అన్నారట. గోపాలకులందరికీ రాజైనటువంటి నందగోపాలుడి దగ్గరకు వచ్చి వారందరినీ ఆయన అన్నాడు, ఈ పూట మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంట్లోనే భోజనం అంటే అది నువ్వు చెప్పాలేమిటి, చెప్పపోయినా తింటాం, ఆ మాత్రం అబ్బాయి పుట్టాక మళ్ళీ నువ్వేమో భోజనానికి రండి అని చెప్పాలా, రేపల్లంతా మందే అన్నారు. నిజంగా అలా ఉండాలి, అప్పుడప్పుడు నేను కూడా మీ ఇంటికి వచ్చి మా జనాన్ని వేసుకొస్తాను, అంతా మన ఇల్లే అంటాను, చూద్దాం మీరేమంటారు. సరే మొత్తం మీద ఏమైనా వారందరూ సంతోషంగా భోజనాలు భోజనాలు అన్నారు. ఈలోపు ఆడవాళ్ళకి తెలిసింది, అసలు తెలియవలసిన పండగే లేడీస్కి, అందువల్ల మొత్తం గోపికలందరికీ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన వార్త మొత్తం అందరికీ ఎక్కడో మూలన్నావిడ దగ్గర కూడా తెలిసిందిట. వారందరూ పరమానందం పొందారు. చిత్రం చెప్పంటారా, ఆ పూట శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల స్త్రీలందరికీ ఆయన్ను చూచే భాగ్యం కలిగిందట. అంటే స్త్రీలకు ఉండే సహజమైన దేహ సంబంధమైన బాధలు, ఈ బహిష్టు దోషములు ఒక్కరికి కూడా లేవు ఆ సమయంలో. ఎక్కడైనా గోకులం అన్నాక ఎవరో ఒకరికైనా ఉండాలి కదా, అదేం చిత్రము. ఆ పూట అందరికీ అక్కడికి వచ్చే అవకాశం పరమాత్మ ఇచ్చాడు, అది ఆయన లేలంటే. అన్ని చూసుకుని పుట్టాడు ఆయన. ఈ విధంగా అందరికీ తెలియగానే వాళ్ళందరూ ఏం చేశారట, ముందు స్నానాలు చేసేశారు. మంగళ స్నానం చేయకుండా చిన్నపిల్లాన్ని చూడకుండా చూడడానికి వెళ్ళకూడదనమాట. స్నానము చెయ్యకుండా అపవిత్ర శరీరంతో, పాచిముఖాలతో, చెమట శరీరంతో శిశువుల దగ్గరికి వెళ్ళకూడదని కఠోరమైన బృహస్పతి శాసనం ఒకటి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అసలు ఎప్పుడైనా మీరు పూర్వకాలంలో ఒక విషయాన్ని పరిశీలించే ఉంటారు, మనం పిల్లలు చూడడానికి వెడితే ముందు గుమ్మం దగ్గరే చెంబుతో నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కునప్పుడు లోపలికి రండి, మీతో పాటు బ్యాక్టీరియా వస్తుంది లేదా కొన్ని పోతనాది రాక్షసులు వస్తాయి, భూత ప్రేతాలు వస్తాయి అని. కాబట్టి శుచిగా వెళ్ళాలి. అందరూ కూడా గోపికలు శుచిగా స్నానం చేశారు. వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులే, బాగా నగలు వేసుకున్నారు, చీరలు కట్టుకున్నారు, బాగా అలంకరించుకున్నారు. వేడుకతోడ క్రొమ్ముడులు వీడ కుచోపరిహార రేఖలల్లాడ కపోల పాలికల హాటక పత్ర రుచుల్ విలోకనం వాడ పటాంచలం బులసియాడగా చేడియలేగి చూచిరొగి జిష్ణుని కృష్ణుని చిన్ని విష్ణుని. ఇక ఈ స్త్రీల అలంకారాలు మాకు శుభవార్త తెలిసింది, యశోదాదేవికి కొడుకు పుట్టాడు, ఆవిడికి కొడుకు పుట్టాడంటే మనందరి యొక్క పిల్లవాడితో సమానం అని ఆనందంతో పవిత్ర స్నానాలు చేశారు. ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసుకున్నారు, బంగారపు అంచు ఉన్న చీరలు కట్టుకున్నారు, జుట్టంతా దువ్వుకున్నారు. కొందరు ఏం చేశారు, జుట్టు ఇలా ముడేసి కొంత జుట్టు వదులుగా వదిలిపెట్టారు, కొంతమంది జడలు వేసుకున్నారు, కొద్దిమంది విరబూసుకున్నారు. ఆ విరబూసుకున్న దాని వెనకాతలు కూడా మంచి రిబ్బన్తో కట్టారు. ఈ జుట్టులో రకరకాలైన పువ్వుల దండలు పెట్టుకున్నారు, మల్లె పువ్వుల దండ, సంపంగి పూల దండ, మందార పూల మాల, ఇలా అందరూ మాలలు ధరించారు, మెడ నుండా మాలలు వేసుకున్నారు. ఇక ఎక్కడెక్కడ దాచిన బీరువాలో ఉన్న నగలన్నీ తీశారు బయటికి, నడుముకి వడ్డాణం దగ్గర నుంచి ముక్కుకు నత్తి దగ్గర నుంచి, అందుకే అన్ని రకాల ఆభరణాలు ధరించారట. పండగలు వచ్చినప్పుడు వేసుకోవడానికి కాకపోతే ఎక్కడో సేఫ్టీ లాకర్లో పెట్టుకోవడానిక దండగా అని నగలన్నీ తీసి మరీ ధరించారట. ఈ చీరల్లో కూడా కొంతమంది ఏం చేశారు, పమిటి కొంగు కిందకి జారేశారు, కొందరు బొడ్లో దోపారట, మరికొంతమంది మెడ చుట్టూ తిప్పుకున్నారట. ఇవన్నీ రకరకాల అలంకారాలు. అందుకే పటాంచలంబు లసియాడగా చీర కొంగులు నేల మీద కలా ఈడ్చుకుంటూ కొంతమంది వెళ్ళారు. జుట్టు బాగా పెరిగిన ఆవిడ నడుస్తుంటే వెనకతల చీపురు కట్ట ఊడ్చినట్టుగా నేలంతా ఊడుస్తుంది ఒక ఆవిడ గట. ఎన్ని రకాల అవన్నీ చూపించుకుంటూ చేడియలంతా అలంకారాలతో చంద్రబింబం వంటి ముఖాలతో వయ్యారముగా నడుచుకుంటూ, చూశావా నా కంకణాలు ఈ మధ్యనే చేయించారని ఒక ఆవిడ, పెద్ద మీ ఆయనేనేమిటి నాకు చేయించాడు గొలుసు అని ఒక ఆవిడ, ఆ పాత గొలుసే కదా అని ఒక ఆవిడ, కాదు కొత్త గొలుసు అని ఒక ఆవిడ, ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ చేడియలేగి చూచి ఒగి జిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని సర్వలోకాలని జయించే పరమాత్మని ఆకర్షణ స్వరూపుణ్ణి సర్వవ్యాపక అనంతమూర్తిని ఆ అనంతుణ్ణి చూడడానికి వెళ్ళారు. ఆ వెడుతున్నప్పుడు వాళ్లలో వాళ్ళు అనుకుంటున్నారట, 60 ఏళ్ళు మొన్నే వచ్చాయి, షష్ఠి పూర్తి చేసుకున్నది యశోదాదేవి, ఇంకా ఆవిడికి పిల్లలు పుట్టరు అని అందరూ చెప్పారు. ఇప్పుడు పిల్లాడు ఇంత కాలానికి పుట్టాట, ఎంత అదృష్టమో, ఏమి నోము ఫలమో, ఎంత ప్రొద్దొక వార్త వింటి మబలలారా వీనులలరా, మన యశోద చిల్ని మగవాణి కనెనట చూచి వత్తమం మసుదతులారా. ఏమి నోము ఫలితము, ఇన్నాళ్ళకి మన చెవిలో ఒక శుభవార్త పడింది, మనందరం చేసిన పుణ్యం అనుకుంటున్నారు వాళ్ళు, యశోద పుణ్యం ఎలాగో ఆవిడ కాపాడింది, మనం కూడా ఏమో నోములు నొచ్చి ఉంటాం, ఆ నోము ఫలితంగా మనకు శుభవార్త వినబడింది. ఏమిటా శుభవార్త, మన యశోద ఓ చిన్ని బాబుని కన్నదట, చూచి వద్దాం రండి అని. చిన్ని మగవాణ్ణి కనకపోతే ఇంతవాణ్ణి ఎవరన్నా కంటారా, ఎందుకు పోతారు గారు ఈ పదం వేశారు అంటే, చిన్ని అనే శబ్దం వెనకతో ఒక అంతరార్థం అన్నది, లేక లేక ఇక పిల్లలు పుట్టరు అనుకున్నప్పుడు గొడ్రాలికి పిల్లలు పుడితే అటువంటి పిల్లవాడిని చిన్ని మగవాడు అంటారు, అంటే లేక లేక కలిగిన బిడ్డ, వార్ధక్యములో పుట్టిన బిడ్డ. చిన్ని అనేది వార్ధక్యానికి చిహ్నం, వార్ధక్యంలో పుట్టిన బిడ్డ గనక అందులోనూ డాక్టర్లు చెప్పారట ఇక నీకు పిల్లలు పుట్టదని, అప్పుడు పుట్టాడు ఈయన అందుకని. కాబట్టి వాళ్ళంతా చిన్ని మగవాడు అన్నారన్నమాట. ఈ సూక్ష్మం తెలియకపోతే పైకి ఏదో చిన్నపిల్లాడు కన్నాడట, చిన్నపిల్లాడిని కన్నదట ఆవిడ అనుకుంటూ అర్థం చెబితే ఆ అర్థం వెనకాతల అది అనర్థం అవుతుంది. పోతన గారు ఆచి తూచి పదం వేస్తాడు, ఏ పదం వేసినా దాని వెనకాతల ఒక అంతరార్థం ఉంటుంది, అంతరార్థం లేకుండా ఆయన ఏ పదం వేయడం. కాబట్టి ఈవిడికి పిల్లలు పుట్టరనుకున్నప్పుడు పుట్టారట, ఎంత ఆశ్చర్యం అనుకుంటూ అందరూ వెళ్ళారు. వెళ్ళగానే యశోద పక్కన పడుకున్న పిల్లవాడు అలా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నట, నిద్రపోతుంటే ఇంత అందంగా ఉంటారా పిల్లలు అనుకున్నారు వాళ్ళు, ఏమందం అమ్మా ఏమందం. వాళ్ళు నిజానికి దిష్టి కొట్టకుండా ఉందామని వచ్చారు, కానీ ఆ కుర్రాడు అందం చూశాక మాట్లాడకుండా ఉండలేకపోయారు, అంటే వాళ్ళని మాట్లాడిస్తున్నది ఆయన రూపం. ఎప్పుడైతే సర్వవ్యాపక అనంత శక్తి ఉంటుందో అప్పుడు తెలియకుండానే వాళ్ళకి కవిత్వం వచ్చేసిందిట, ఎంత అందంగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు అమ్మ బాబోయ్ అంటే, ఊరుకోమ్మా మనం దిష్టి కొట్టకూడదు అంది ఒక ఆవిడ. అంతా సరే ఎలా ఊరుకుంటామమ్మా, ఇటువంటి పిల్లవాడిని చూచి బాగున్నాడు అనలేకపోతే అది నాలిక చీలిక అంది ఇంకొక ఆవిడ. ఈ విధంగా వాళ్ళందరూ కూడా మొత్తం మీద యశోదామాత అదృష్టం అంటే నీది, లేక లేక 60 ఏళ్ళు నిండిన తర్వాత కన్నా ఇలాంటి పిల్లవాడి కన్నా మాకు పుట్టారు చీవిడి ముక్కు పిల్లలు, ఏం ఆనందం ఏం ఆనందం అని పొంగిపోయారట వాళ్ళు, ఉన్నదొన్నట్టు చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళ పిల్లలు అందంగా ఉంటారు నిజానికి, ఎవరి పిల్లలు వాళ్ళకి అందంగా ఉండాలి కదా, కానీ మా పిల్లల కంటే ఈ పిల్లవాడు బాగున్నాడు అనిపించిందంటే అది జ్ఞానం అంటారు. ఒక్క పరమాత్మ దగ్గర మాత్రమే మనకి స్వార్థం పోయి పరమార్థం వస్తుంది, అదే తక్కిన చోట్లయితే అలా అంటామా, అవతల వాడు ఎంత అందంగా ఉన్నా అబ్బాయి మా అబ్బాయే మంచివాడండి మా అబ్బాయే అందంగా ఉన్నాడు అంటారు. అందులో ఆడవాళ్ళు గ్యారంటీగా అలా అంటారని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది స్త్రీలు కూడా మా పిల్లల కంటే, అసలు సమస్త లోకాలలో ఉన్నటువంటి శిశువుల కంటే ఈ శిశువు ఒక్కడే సుందరుడు ఏతడే జ్ఞాని అని అన్నారంటే ఆ పిల్లవాడిలో ఏం మహాత్మ్యం వాళ్ళకి కనపడిందో ఆలోచించండి. స్వామి ఎలాగో స్వామి, కానీ ఆ మహాత్మ్యాన్ని వాళ్ళు అనుభవించారు, అందుకే అంత మాట అన్నారట, పొంగిపోయారట. ఎవరికి వాళ్ళే, మేమే స్నానం చేయిస్తామన్నారు. మేమే స్నానం చేయిస్తామంటే మేమే స్నానం చేయిస్తామంటే ముందుగా ఈ పని తండ్రి చెయ్యాలి దగ్గరుండి. ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి, ఒక గొప్ప ధర్మశాస్త్ర నియమం, జ్యోతిశాస్త్ర నియమం, ఆయుర్వృద్ధిని కలిగించేటటువంటి ఒక నియమం ఒకటి ఉన్నది. ఎప్పుడైనా పిల్లవాడు పుట్టి పుట్టగానే మొట్టమొదట అక్కడ 6 సత్క్రియలు చెయ్యాలి, ఆ తర్వాత 7వ సత్క్రియ అది వేరే విషయం. మొదటి 6 సత్క్రియలు ఏమిటి, పురిటింటిలోకి పవిత్ర జలాలు తేవాలి, అంటే గంగా యమున కృష్ణ వంటి నదుల యొక్క నీళ్లు పట్టుకొచ్చి ఆ నీళ్లతోటి మంత్రపూర్వకంగా గదిని శుద్ధి చెయ్యాలి, దానికి ఏమని పేరు, పవిత్ర జల శుద్ధి. ఇది మొదటి శుద్ధి, షట్ శుద్ధి అంటారు దీనిని. ఆ షట్ శుద్ధి ఏమిటో చెబుతాను, అయ్యాక ఇంకొక శుద్ధి ఉంటుంది, ఆ శుద్ధి ఇందులోకి రాదు, అది కూడా తెలుసుకోండి ముందు. ఇక మీదట పిల్లలు ఇంట్లో పుడితే ఇలా చెయ్యండి, అలా చేస్తే ఆ పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు, వాళ్ళు భవిష్యత్తులో మంచివాళ్ళు అనిపించుకుని దేశానికి ఉపయోగపడతారు. దేశానికి ఉపయోగపడే పిల్లలు, ఆరోగ్యంగా ఉండే పిల్లలు కావాలనుకుంటే ఈ శాస్త్రాన్ని పాటించి తీరాలి. నందుడు పాటించాడు, ఇది బృహస్పతి చెప్పాడు, గర్గుడు చెప్పాడు, వరాహమిహిరుడు చెప్పాడు, సమస్తమైనటువంటి వేద శాస్త్రాలు ఎరిగిన పండితులు ఋషులంతా చెప్పిన మార్గం. మొదటిది పవిత్ర జలశుద్ధి, గంగా యమున వంటి నదుల యొక్క జలములను పట్టుకొచ్చి వాటిని మొత్తం గదిలో అన్ని మూలల్లో, 8 మూలలు ఉంటాయి గదులకి, ఆ 8 మూలల్లో చల్లండి. ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈ దిక్కుల్లోనే కాకుండా పైన కింద ఆకాశం భూమి దశ దిశలు చల్లాలి. ఇది మొదటి శుద్ధి. దీనివల్ల ఏమవుతుంది, స్థలము శుద్ధి అవుతుంది, ఆ గదంతా శుద్ధి అవుతుంది, ఇల్లు శుద్ధి అవుతుంది. ముందెప్పుడు స్థల శుద్ధి అవ్వాలి. దాంతోపాటు ఇంట్లో ఏముంటాయి, పాత్రలు ఉన్నాయిగా, భాండములు. మనకి ఇళ్లలో అన్నం వండుకునేవో, కాఫీ తాగేవో, లేకపోతే పాలు పోసుకునేవో, మంచినీళ్ళు తాగేవో, మంచాలో, ఇవన్నీ భాండాలు. ఈ భాండ శుద్ధి కూడా అవుతుంది, ఈ మంచాలు మొదలైనవన్నీ శుద్ధి అవుతాయి. కాబట్టి పవిత్ర జలాల వల్ల స్థల శుద్ధి, భాండ శుద్ధి. ఇంకా రెండవ శుద్ధి ఏమిటి, శుచిస్నానాదులు, అనగా మంచి నీళ్లతో, మురికి లేని నీళ్లతో, కొంచెం వేడిగా ఉండే నీళ్లతో జాతాశౌచము పోవడానికి, పిల్లవాడు పుట్టడం వల్ల వచ్చిన అశౌచం పోవడానికి, పైగా పిల్లవాడు పుట్టినప్పుడు సహజంగా వాడి శరీరం అంతా మకిలం ఉంటుంది కనుక ఆ మాయా అవి పోవడానికి వేడి నీళ్లతో స్నానం చేయించాలి. దీనివల్ల ఏమవుతుంది, ఈ వేడి నీళ్లతో, ఆ వేడి నీళ్లు కూడా మురికి నీళ్లు లేకుండా ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేయిస్తే జాతాశౌచం తొలగుతుందిట, శరీర శుద్ధి, శరీరానికి ఉన్న బ్యాక్టీరియా మలినం తొలగుతుంది. జాతాశౌచ శుద్ధికి, శరీర శుద్ధికి ఉత్తమ జలాలతో స్నానం చేయించాలి. ముందు పవిత్ర జలాలు, గంగానది వంటి జలాలు, ఆ తర్వాత శుచి స్నానం చేయించాలి. ఇక మూడవది, జాతకర్మాది సంస్కారములు చేయించాలి. అంటే పిల్లవాడు పుట్టగానే వాడి నక్షత్రం ఏమిటో వెంటనే చూడాలట, ఆన్ ది స్పాట్. దానికి ప్రాయశ్చిత్తం అప్పుడే చేయకూడదు, ముందు నక్షత్రం చూడాలి, ఘడియలు చూడాలి. ఓహో, వీడు రోహిణిలో పుట్టాడా, లేక మూలలో పుట్టాడా, లేక వీడు ఫలానా శతభిషంలో పుట్టాడా, అనురాధలో పుట్టాడా, అది తెలుసుకోవాలి. దానికి ఏమన్నా ప్రాయశ్చిత్తం ఉందేమో తెలుసుకోవడం వరకు చెయ్యాలి. దీనికి జాతకర్మాదులు అని పేరు. దీనివల్ల అపత్య శుద్ధి, సంతానం బాగుపడుతుంది. పుట్టి పుట్టగానే వాడి నక్షత్రం తెలుసుకుంటే కొంతవరకు నక్షత్ర దోషాలు పరిహారం అవుతాయి, ఆ సంతానము పవిత్రమవుతుంది. ఇంకా నాలుగవది, తపస్సు, మంత్రజపం, యజ్ఞం, ఇవి మూడు కూడా పురిటి శుద్ధి అయ్యాక చెయ్యాలి. పురిటి శుద్ధి అవ్వకుండా మాత్రం ఇవి చేయకూడదు. ఈ పిల్లవాడి పేరు మీదుగా ఎవరో ఒకళ్ళకి తపస్సు చేయమని చెప్పాలి, అనగా ఇతని శరీరాన్ని పట్టి పీడిస్తున్న గ్రహములు నశించడానికి చేసేటటువంటి కార్యక్రమం తపస్సు. రెండవది ఏమిటి, మంత్రజపం. ఒక్కొక్కప్పుడు నక్షత్రం దోషంతో ఉంటే, లేదా పేగు మెళ్ళలో వేసుకు పుడితే, ఇంకేమైనా దోషాలుంటే, ఎదురుకాళ్లతో పుడితే, కృష్ణుడు ఎదురుకాళ్లతో పుట్టాడండి, ముందు తలకై రాలేదు, అందుకే మేనమావ గండం ఎగిరిపోయాడు ఆయన, అసలు రహస్యం అది. కాబట్టి ఇంతకు చెప్పొచ్చేది అంటే అలాంటప్పుడు మంత్ర జపాలు చేయించాలి పురోహితులు వరించి. ఆ తర్వాత యజ్ఞం చేయించాలి, దానికి జాత యజ్ఞము అని పేరు అనమాట. పిల్లవాడు పుట్టిన 10వ రోజున ఇవన్నీ చెయ్యాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న దేవతలంతా శుద్ధి అవుతారు. ఇంట్లో పూజామందిరం ఉందిగా, ఆ పూజామందిరం పిల్లవాడు పుట్టిన రోజు నుంచి 10 రోజుల పాటు అశుచిగా ఉంటుంది. 10వ రోజుతో ఈ యజ్ఞం, ఈ జపం, తపస్సు చేయిస్తే గృహదేవత శుద్ధి అవుతుంది, ఇంట్లోకి దేవతలు వస్తారు. మీకు ఇక్కడ ఇంకో రహస్యం కూడా చెప్పాలి. ఈ 10 రోజులు పిల్లవాడి యొక్క అశుచి ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉన్న దేవతలంతా తమ శక్తులు ఉపసంహరించుకుని వెళ్ళిపోతారట. ఇంట్లో శ్రీచక్రం ఉంది, అందులో దేవత ఉండదు, వెళ్ళిపోతుంది. ఇంట్లో సాలగ్రామం ఉన్నది, విష్ణు ఉండడు, వెళ్ళిపోతాడు అందులోంచి. శివలింగం ఉన్నది, శివశక్తి ఉండదు, ఉట్టి రాయే ఉంటుంది శివలింగం, అలాగే ఉత్తి రాయే ఉంటుంది సాలగ్రామంలో. అమ్మవారి విగ్రహంలో విగ్రహమే తప్ప అమ్మ ఉండదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళంతా, 10వ రోజు గనక ఈ జపం చేయిస్తే అప్పుడు వస్తారు. అందుకని జపతపాలు చేయించాలి, నక్షత్ర జపం అందుకు చేయించాలి, గృహశుద్ధి చేయించాలి. చేయిస్తే వెళ్ళిపోయిన దేవతలంతా మళ్ళీ వస్తారు. అందుకని దీనికి గృహదేవత శుద్ధి. ఒకటి స్థలభాండ శుద్ధి, రెండు జాతాశౌచ శుద్ధి, మూడు అపత్య శుద్ధి, నాలుగు గృహదేవత శుద్ధి. ఐదవది ఇప్పుడు దానము చెయ్యాలి. దానం అనేది పుట్టినప్పటి నుంచి 10 రోజుల్లోపు ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఆవులని లేదా బంగారాన్ని, వస్త్రాలని దానం చేస్తే అప్పుడు ఇంట్లో ఉన్న పశువులు శుద్ధి అవుతాయి. ఇళ్లలో రకరకాల పశువులు పెంచుతున్నాం కదా, చాలామంది ఆవులను పెంచేవాళ్ళు, గేదెల్ని పెంచేవాళ్ళు, కుక్కలను పెంచేవాళ్ళు, పిల్లుల్ని పెంచేవాళ్ళు, గొర్రెల్ని పెంచేవాళ్ళు, మేకల్ని పెంచేవాళ్ళు, కోళ్లు పెంచేవాళ్ళు, ఇలా ఈ జంతువులన్నీ కూడా శుద్ధి అవుతాయి ఎప్పుడు దానము చెయ్యడం వల్ల. దాంతోపాటుగా పిల్లాడు పుట్టి పుట్టగానే లేక పిల్ల పుట్టి పుట్టగానే ఇంట్లో ఉన్న బంగారం అంతా అశుచి అయిపోతుందిట. ఆ బంగారాన్ని వాడితే భవిష్యత్తులో వీడి కొంప ముంచుతుంది, వీడికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. దానం చేయగానే ఈ ఇంట్లో ఉన్న బంగారం కూడా శుద్ధి అయిపోతుంది. మన బంగారం, మన సొంత బంగారం పిల్లలు పుట్టగానే లేక ఎవరైనా చచ్చిపోతే అశుచిలోకి ఎడతాయి. అందుకే ఆఖరిన స్థల శుద్ధి చేస్తారు, దానం చేయిస్తారు. ఈ దానం చేయించడం వల్ల మన పశువులు, మన బంగారం, మన గోవులు, ఆఖరికి ధనధాన్యాలు కూడా అశుద్ధి అవుతాయి. ఇంట్లో డబ్బు కూడా అశుచి అవుతుందండి, ధాన్యం కూడా వ్యర్థం అవుతుందట. అందుకే పూర్వం మయిలు వచ్చిన వాడి ఇంట్లో అన్నం తినేవారు కాదు, కారణం అదే. జాతాశౌచ మృతాశౌచములు వస్తే లోపల ఉన్న ధాన్యానికి అపవిత్రత వస్తుంది. పదో రోజు దానం చేయగానే ఈ ధాన్యానికి శుద్ధి వస్తుంది. ద్రవ్యముతో మాత్రమే ధాన్య శుద్ధి ఏర్పడుతుంది, అప్పుడు ఆ ధాన్యం ఇతరులకి తమకి పనికొస్తుంది. కాబట్టి ఐదవది దానం చెయ్యాలి. ఆరవది సంతుష్టి పొందాలట. ఐదు వరకు మన చేతిలో పనులు ఏమిటది? పవిత్ర జలాలు, తర్వాత జలశుద్ధి, జాతకర్మాది సంస్కారాలు, నాలుగోది తపస్సు మంత్రజపం యజ్ఞం, ఐదోది దానం, ఆరవది ఒకటి ఉన్నది అది మనల్ని బాగా శుద్ధి చేస్తుంది, అది సంతోషం. అంటే ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా లేక ఎవరైనా పుట్టినా ఎప్పుడు కూడా ఎక్కువ ఏడవకుండా సాధ్యమైనంత వరకు ఎవరైనా శరీరం విడిచిపెడితే మహాత్ములు వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి అని సంతోషించాలట. కష్టమే కానీ తప్పదు, సంతుష్టి పొందాలి. అలా పుడితే సంతోషించాలి. ఈ మాట ఎందుకంటున్నాడో తెలుసా? కొందరు మగపిల్లలు పుడితే సంతోషిస్తారు, ఆడపిల్ల పుడితే ఏడుస్తూ కూర్చుంటారు. అప్పుడు సంతుష్టి లేకపోతే ఏమవుతుంది? మొత్తం మనస్సు నాశనం అయిపోయి వీడికి వంశం దెబ్బతింటుంది. లేదా కొంతమందికి ఆడపిల్ల పుడితే ఆనందం, మగపిల్లలు పుడితే బాధ. ఆ ఏడుపు ఉండకూడదు. ఎవరు పుట్టినా ఇది పరమాత్మ ఇచ్చిన ప్రసాదం అనుకుని సంతోషంగా ఉంటే దానివల్ల మనశ్శుద్ధి కలుగుతుంది. ఈ ఆరు శుద్ధులు అయ్యాక ఏడవదైన ఒక ఉత్తమ శుద్ధి ఉన్నది, అది ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది, ఆత్మ విద్య వల్ల వస్తుంది, మహాత్ముల యొక్క సంసర్గం వల్ల వస్తుంది. ఆత్మశుద్ధి ఒకటి వస్తే ఈ పైన ఉన్నవన్నీ పవిత్రమైపోతాయి. కాబట్టి ఈ శుద్ధులు కావాలి. ఇవన్నీ జరిపించేటండి నందుడు. స్పష్టంగా వ్యాసులవారు చెప్పారు ఈ శుద్ధులన్నీ జరిగాయని. ఒకే ఒక్క శ్లోకంలో ఇవన్నీ జరిపించాడు. అవి జరుపుతున్నది మొదటి రోజు నుంచి పదో రోజు వరకు రోజు జరిగాయి. మొదటి రోజు మాత్రం ముందు జలశుద్ధి జరగాలి, పవిత్ర జలాలు జల్లించాలి, తర్వాత పిల్లవాడికి స్నానం చేయించాలి. శరీర శుద్ధి, ఇంటి శుద్ధి. ఇంటి శుద్ధి అయ్యింది, ఇప్పుడు పిల్లవాడికి స్నానం చేయించాలి. ఈ స్నానం చేయించడానికి పోటీ పడిపోయారట ఆడవాళ్ళంతా. నేనే చేయిస్తా అంటే నేనే చేయిస్తానని. ఒక్క పిల్లవాడికి ఎంతమంది ఎలా స్నానం చేయిస్తారు? అందుకని యశోద ఏముందంటే, నా పిల్లాన్ని నా ఒళ్ళోనే పడుకోబెడతాను, మీరందరూ పొట్ట మీద నెత్తి మీద పోసేయకండి, మళ్ళీ ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. బొద్ద మీద దోసిలతో నీళ్లు పట్టుకొచ్చి వేడి నీళ్లు కొంచెం గోరువెచ్చగా, మరీ ఎక్కువ వేడిగా పోయకండి అమ్మా, ఇప్పుడే పుట్టాడే, మీ అందరికి అవకాశం ఇస్తాను అని అభిమానంతో ఓ దోసెడు నీళ్లు పోయమందిట. అందరూ వచ్చి పిల్లవాడికి పురిటి స్నానం చేయించేటప్పుడు తలకో దోసుడు పొట్ట మీద పోశారు. ఆయన తట్టుకున్నాడు, మీరు అతను ఇతరులు ఇళ్ళకి వెళ్ళి తలకో దోసుడు పోశారంటే ఈనాటి పిల్లలు తట్టుకోలేరు. ఏమి లీలలండి ఆయనవి. చూస్తూ ఉంటే, వింటూ ఉంటే శరీరం గగుర్పాటుకు గురవుతుంది అనమాట. ఆ మహాత్ముడి మీద నీళ్లు పోశారట వాళ్ళు. ఆయన ఎటువంటి వాడు? ఆయన సమస్త లోకాల్ని రక్షించేవాడు. అసలు ఆయన ఉండేదే పాలసముద్రంలో నీటిలో. పళ్ళుతో ఎంబుల్ల జగముల్ల పలుదోయములందు ముంచి భాసిల్లెడియా పలుదోయగాడు వల్లవ లలనా కర్రతోయముల వల్లవ లలనా కర్రతోయముల చలంగుచు తడియు. ప్రపంచ ప్రళయ కాలంలో లోకాలన్నిటినీ నీటిలో ముంచుతాడు, నీళ్లల్లో ములిగిన వాళ్ళని ఉద్ధరిస్తాడు, సంసారం అనే సాగరంలో ఈ నీళ్లలో ఈదే వాళ్ళని పైకి తీసుకొస్తాడు. తానెప్పుడూ నీళ్లల్లో పడుకుని నిద్రపోతాడు. అసలు ఉండేదే నీళ్లల్లో, పుట్టింది నీళ్లల్లో, పెరిగింది నీళ్లల్లో, అయినా నీళ్ల మొహం ఎరగనట్టుగా ఇప్పుడు ఆయన పురిటి స్నానం చేయించుకుంటూ వల్లవ లలనా కరతోయముల చలంగుచు తడియున్. గోపికా స్త్రీలందరూ చేతులతో నీళ్లు పోస్తూ ఉంటే, కరతోయం అంటే చేతి నీళ్లు, చేతులతో ఇలా దోసెళ్లతో నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లతో తడిసి ఓహో నీళ్లు పోసారా అని ఇలా చేయి శరీరం కదులుస్తున్నట్ట. నీళ్లు పడితే పులకించి ఆ పులకెంతను చూపిస్తున్నాడు. చిన్నపిల్లలు పులకెంతను చూపించరు, ఆ పులకెంతను కూడా ఇలా ఇలా బొజ్జ కదిపి చూపిస్తున్నట్ట. ఆయన వాళ్ళకి మతిపోయింది, మనం నీళ్లు పోస్తే కదిలాడు, ఇదిగో నేను పోస్తేనే కదిలాడు అంది ఒకవిడ, నీ మొహం నేను పోసినప్పుడు కదిలాడు అంది ఒకవిడ. నిజానికి అందరూ నిజమే చెప్పారు, ఎవరి మొహం ఏమో తెలియదు కానీ అందరూ పోసిన నీళ్లకి ఆయన సంతోషించి ఎంతమందికి ఏకకాలంలో సంతోషం ఇచ్చాడు. ఎవరికి వాళ్ళే, నేను పోస్తేనే ఆయన కదిలాడు. నీ నీళ్ళకి కదలలేదమ్మా, నా నీళ్ళకే కదిలాడు అన్నది ఒక ఆవిడ, కాదన్నది ఒక ఆవిడ. ఎందుకంటే ఇతరులు నీళ్లు పోస్తున్నప్పుడు వీళ్ళకి తెలియటం లేదు, ఆ పోసిన ఆవిడికి మాత్రమే ఆ స్పందన తెలుస్తోంది. అందువల్ల ఎవరికి వారికే స్పందన ఇచ్చాడు ఆయన. ఇక పాపనికి నూనె తల ఎంటి, నెత్తి మీద కొంచెం నూనె పోసారట, సంపంగి నూనె, వాసన నూనె, ఆ నూనె ఈ నూనె బాగా పట్టించారు. పసుపు పూసి ఒంటి కస్ పసుపు పూశారు. బొరుగాడిల్చి హరి రక్ష పొమ్మటంచు, ఒక జలములొక కొన్ని చుట్టిరా జల్లి, కొన్ని నీళ్లు చేతిలోకి తీసుకుని ఆ కుర్రాడు చుట్టూ తిప్పారట. యశోద తొడల మీద పడుకున్నాడు కదా, ఆ పడుకున్న మోకాళ్ళ మీద పడుకున్న పిల్లవాడిని చుట్టూ తా నీళ్లు పట్టుకొచ్చి ఇలా తిప్పి, నాయనా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి ఈ ముష్టి మొదలష్టి అంతా తొలగ్గాక అని ఆ నీళ్లు పక్కకి దిష్టి తీసి జల్లేసి, హరిరక్ష పొమ్మటంచు, శ్రీహరి నిన్ను రక్షించుగాక అన్నారు. శ్రీహరికి శ్రీహరి రక్ష కావాలన్నారు వాళ్ళు. సమస్తలోక వ్యాపకానంత స్వరూపుడైన శ్రీహరిని హరిరక్ష కలుగుగాక అన్నారట. అసలు హరిని మర్చిపోయి ఎక్కడో ఉన్నాడు హరి అనుకుని, నీకు హరిరక్ష కలుగుగాక నాయన అన్నారట. ఆ తర్వాత ఏం చేశారట, తొట్లలో ఉన్నటువంటి చిన్న ఉయ్యాల తొట్టి తీసుకొచ్చి ఆ ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టారు. ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి శుభ్రం చేశారు శరీరం అంతా. స్నానానంతరము చక్కగా శరీరమును మెత్తని గుడ్డతో ఒత్తి బుల్లి పట్టు గోచిగొట్టు ఒకటి చేయించి పెట్టుకుంది. ఆడపిల్లైనా మగపిల్లైనా సరిపోయేటట్టుగా ఆ గోచిగొట్ట పిల్లవాడికి పెట్టారు. పిల్లవాడికి ధరించి అది కూడా పట్టుగొడ్డ, మెత్తని హత్తుకుపోయే గొడ్డ, ఒంటి మీద చిన్న గొడ్డేసింది. ఆ తర్వాత అసలు పుట్టుకతో ఎంత జుట్టు ఎవరికైనా ఉంటుంది, ఎంత జుట్టు అని ఆ జుట్టు దగ్గర మళ్ళీ తడిసిన జుట్టు ఆరడం కోసం సాంబ్రాణి పొగట్టింది ఆవిడ. కృష్ణుడికి పుట్టుకతో అంత జుట్టు అనమాట, ఆయనకేమో ఎంత జుట్టు మనకేమో తీసేస్తున్నాడు ఆయన. ఈ విధంగా ఈ జుట్టు అంతా చక్కగా సాంబ్రాణి పొగతో అలా ఆరబెట్టారట. ఇంకా ఉయ్యాల్లో పడుకున్న పిల్లవాడికి కొంచెం ఆవులింత వచ్చింది. ఆవులింతలు రావడం సహజం కదా పిల్లలకి, అందులో అప్పుడే పుట్టిన పిల్లడాయే, అందుకని ఆవులించగానే బుజ్జిబాబు గారికి వేడివేడి నీళ్లు పడగానే నిద్ర వస్తోంది అని అందరూ కలిసి, మేమంటే మేము ఉయ్యాలు ఊపుతామన్నారు. ఎంతమంది ఉయ్యాలు ఊపితే ఉయ్యాలు పడిపోతుందని బెంగ పట్టుకున్నది పాప యశోద. ఎందుకంటే బంగారంతో ఒక ఉయ్యాల తొట్టి చేసుకుందిట, ఆ తొట్టికి పూర్తిగా బంగారపు రాడ్స్ పెట్టింది పక్కన, కడ్డీలు బంగారమే, ఉయ్యాల బంగారమే, అంతా బంగారమే. ఆ బుల్లి ఉయ్యాలని మేమంతా మెల్లగా ఊపుతామమ్మా అని అందరూ కలిసి ఏం చేశారట, ఇటొక తాడు అటో తాడు కట్టి అందరూ ఒకేసారి ఊపాలంటే ఆ తాడు పట్టుకుని మెల్లిగా అండం మొదలెట్టారట. ఇలాగా గట్టిగా ఊపలేదండోయ్, లోపల ఉన్నది పసిపాలుడు గనక. అలా ఊపుతూ వాళ్ళు పాడారు, పాడారు అని వ్యాసుల వారు అన్నారు. మంగళ ధ్వనులతో ఆనందముగా అమృతం వంటి మధురమైన కంఠాలతో జ్వాలపాట పాడారని మాత్రమే అన్నారు. ఆ జ్వాలపాట ఏమిటో పోతనగారు రాసేశారు తెలుగులో. జో జో కమల దళేక్షణ, జో జో కమల దళేక్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవ కర్ర పద, జో జో పూర్ణేందువదన, జో జో అనుచు. వాళ్ళు ఆనందంతో, కృష్ణ తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన వాడివి నువ్వు, నీ కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి, ఆ కళ్ళు మూసి నిద్రపోనాయన అన్నది ఒక ఆవిడ. సింహం నడుములాగా చక్కని సన్నని నడుము కలిగిన కృష్ణ నిద్రపో అంది ఒక ఆవిడ. కాదు కాదు అసలు ఆయన ఎవరితో పోల్చకూడదు, కృష్ణుడు అంటే కృష్ణుడే అని ఒక ఆవిడ పడుకోనాయన అంది. మరొక ఆవిడ అంది, ఆ అరికాళ్ళు చూడండి ఎంత కోమలంగా అప్పుడే పుట్టిన చిగుళ్ళల్లో ఉన్నాయి, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి. ఆ అరికాళ్ళల్లో శంఖం, చక్రం, గద, పద్మం, అంకుశం ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని శుభలక్షణములు కలిగిన మృదువైన పాదములైనవి అని, పల్లవముల వంటి పాదములు కలిగిన కృష్ణ నిద్రపోనాయన అంది ఒక ఆవిడ. ఆ పాదం దగ్గరకు వచ్చి ముద్దు పెట్టేసుకుంది అనమాట ఆవిడ ఆనందం తట్టుకోలేక. అబ్బే ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఉలిక్కి పడతాడు పిల్లాడు నిద్రవడు అని ఇంకొక ఆవిడ ఆవిడ పక్కకు లాగిందిట. ఇంకొక ఆవిడ ఉంది, పూర్ణ చంద్రబింబంలో ఉంది ఆ ముఖం, అప్పుడే పుట్టిన పిల్లవాడి ముఖం కూడా చంద్రబింబంలాగా, అది కూడా మామూలు చంద్రబింబం కాదు, తూర్పు దిక్కున పూర్ణిమ నాడు ఉదయించిన చంద్రబింబమా అన్నట్టుగా గుండ్రంగా చక్కగా కాంతితో ఉన్నది. అటువంటి కృష్ణ నిద్రపో అని జో జో
జో అచ్యుతానంత జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అని వాళ్ళంతా జోలపాటు పాడుతూ ఉంటే హాయిగా నిద్రపోయాడు ఆయన.
లోకములు నిదురవోవగా జో కొట్టుచు నిదురవోని శుభగుడు రమణుల్ జో కొట్టి పాడ నిదురంగై కొను క్రియ నోరకుండె కను తెరవకయున్.
లోకాలన్నీ నిద్రపోయినా అంటే అందరూ దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయినా తాను మాత్రం నిద్రపోకుండా తాను కన్ను మూస్తే లోకములు నశించిపోతాయి కనుక ఎప్పుడూ లోకాలని తన మూడు దృష్టిలతో చూసే పరమాత్మ అసలు నిరంతర నిర్నిద్రుడు. ఇప్పుడు ఈ ఆడవాళ్లంతా నిద్రపో జో జో అని పాడుతూ ఉంటే వాళ్ళ జోలపాట విని తన్మయత్వంతో నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుని కళ్ళు తెరవక నటిస్తున్నాడు నిద్రనాయన. ఎంత చిత్రం, ఏనాడు నిద్రపోని పరమాత్మ ఇప్పుడు ఆడవాళ్ల కోసం కళ్ళు మూసుకుని నిద్రపోవడం మొదలుపెట్టాడు. నేను జోలపాట పట్టుతూ ఉంటే కొంతమంది వెనకాతలు నిద్రపోతున్నారు, మరి పాటలో ఉందో లేకపోతే ఘట్టంలో ఉందో కానీ.
ఏ బాముగలుగక ఏ పారు గట్టికి ఏ బాముగలుగక ఏ పారు గట్టికి పశుల కాపరి ఎంట బాము కలిగే ఏ కర్మములు లేక ఎసగు చక్కటికి నీ ఏ కర్మములు లేక ఎసగు చక్కటికి నీ జాత కర్మములు సంభవించే ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందదొచ్చే ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవి జనముల వాడపండే ఎట్టి వారికైనా ఏకాంతులకునైనా కానరాని ఎట్టి మానమూర్తి
వల్లవి జనముల వాడబండే. ఏమి యోగం పట్టిందో ఆ వ్రేపల్లి వాళ్ళకి. అసలు జన్మమే లేనివాడు ఆయన. బాము అంటే భవము, పుట్టుక, పుట్టుక లేనివాడు ఇవాళ వ్రేపల్లెలో పశువుల కాపరి ఇంట్లో జన్మన ఎత్తాడు, జన్మించాడు. జన్మ మెరగని అభవుడు ఆ గోపాలకుడి ఇంటిలో భవమును పొందినట్టు నటిస్తున్నాడు.
హాని వృద్ధి లేనివాడాయన.
మనం అంటే కొంతకాలం పెరుగుతాం, ఆ తర్వాత తరిగిపోతాం, నశిస్తాం. ఇలా పుట్టడం, పెరగడం, నశించిపోవడం అనే అవిద్య లేని పరమాత్మ వాళ్ళు కౌగిలించుకుంటూ ఉంటే ఆ పరబ్రహ్మ కూడా పెరగడం, ఆనందం చూపించడం వంటివి చూపిస్తున్నాడు. ఎంత తపస్సు చేసినా ఎవ్వరికి ఎప్పుడూ ప్రత్యక్షం కాని ఆయన ఇవాళ ఆ వ్రేపల్లెలో ఉన్న వాళ్ళ పంట పండి అక్కడ ప్రత్యక్షమై వారందరినీ తన చూపులతో ఆకట్టుకుని బ్రహ్మానంద భరితుల్ని చేస్తున్నాడు. ఏనాడు ఆయన కాళ్ళు చూసి ఎరగని వాళ్ళు ఆయన కాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. ఏనాడు ఆయన నాభిస్థానాన్ని చూచి ఎరగని వాళ్ళు, ఆయన నాభి చూడడం అంటే బ్రహ్మని చూడడం అన్నమాట, సృష్టి చూడడం, అలా చూసి ఎరగని వాళ్ళు ఆ బొడ్డు మీద నీళ్లు పోసి బిడ్డ అనుకుని ఆడుకోగలుగుతున్నారు. ఆయన వస్త్రం అంటే ఎవరికీ తెలియదు, అటువంటిది ఆయనకి వస్త్రం కట్టగలుగుతున్నారు. ఆయన నిద్రను ఎవరూ చూచిన వాళ్ళు లేరు, ఆయన్ని ఉయ్యాల తొట్టిలో పెట్టి ఊపుతున్నారు. ఏ చదువులలో కూడా మనం పొందలేని బ్రహ్మానందం ఆయన అవయవాల్లో చూచి ఆనందాన్ని పొందుతున్నారు. ఎన్ని చదివితే ఆయన అవయవాలను చూడగలుగుతాం. ఆ అవయవాల్లో ప్రతి అవయవం ఒక్కొక్క విద్యని మనకి ప్రదర్శిస్తున్నదట. వేదాంత విద్యా రహస్యమది. అటువంటి రహస్యాన్ని చూచి తిలకించి పులకించిపోతున్నారు గోపికలు. వాళ్ళదా భాగ్యం, మనదా అన్నాడు ఆయన. ఆ క్షణంలోనే క్షణానికి ఒక రకంగా కనపడేవాడు ఆయన, ఈ క్షణం ఒక రకంగా, మరు క్షణంలో మరో రకంగా కనపడేవాడు ఆయన.
చెయుల్ సేయుతరిల్ విధాతకరణిల్ చెన్నొందు సంతోష దృష్టియుతుండై నగుతున్ జనార్దనుని మాడ్కింబుల్చు రోషించి యున్నయడం రుద్రుని భంగి నొప్పును సుఖానందం బును బొంది తన్మయుడై బ్రహ్మము భాతి బాలుడమరుల్ బాహుళ్య బాల్యము బునల్.
ఆ పరమ పవిత్ర బాల్యంలో ఆయన చేతులెల్లా తిప్పుతూ చేష్టలు చేసేవాడు, ఉయ్యాల్లో చేష్టలు చేసి ఆటలాడాడు. ఆ ఆటలాడుతూ ఉంటే సృష్టి చేస్తున్న బ్రహ్మలా కనబడ్డాడు. ఆయన ఆటలు సృష్టి చేస్తున్నట్టు కనబడ్డాయి. ఆ సమయంలో ఆయన సృష్టికర్త అయిన విధాత బ్రహ్మలా ఉన్నాడు. అంతలోనే సంతోషంతో నోరు తెరిచి బోసి నోరుతో నవ్వేవాడు. అలా సంతోషిస్తున్నప్పుడు ఎలా ఉండేవాట, జనార్దనుడు విష్ణువులా కనపడేవాడు. తల్లి పాలివ్వడం ఒక్క క్షణం ఆలస్యం చేస్తే అని పెదవులు కొరికి కోపించేవాడు. అలా రోషించినప్పుడు రుద్రుడిలా కనపడేవాడు. మళ్ళీ అంతలోనే సుఖానందంతో తన్మయత్వంతో తలూపేవాడు. అప్పుడు త్రిమూర్తులకు అతీతమైన పరబ్రహ్మము వలె కనబడేవాడు. ఈ విధంగా బ్రహ్మ నేనే, విష్ణువు నేనే, శివుడు నేనే, వీరి ముగ్గురికి అతీతమైన పరబ్రహ్మమును నేనే, అసలు నాకు గుణరూప కర్మములు లేవంటూ ఉయ్యాల తొట్టిలో ఉండి వారికి చూపిస్తున్నట్ట. ఈ విధంగా ఏకకాలంలోనే పరబ్రహ్మముగా కనపడుతున్నాడు. ఆ వల్లవీ జనాలకి, ఆ గోపికలకి, గోపాలకులకి పూర్వజన్మ సుకృతం పెరిగిపోయి ఆ రూపంలో ఆ బ్రహ్మమును చూచి, భూరి పరబ్రహ్మ బ్రహ్మమును చూచి సుఖించి తరించిపోతున్నారు వాళ్ళు. ఈలోపు నందుడు, పిల్లవాడు పుట్టిన వెంటనే మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అదేమిటి, కంసుడికి నేను సామంతరాజుని, ప్రతి సంవత్సరం అతనికి కప్పం కట్టాలి. నేను పిల్లవాడు పుట్టాడు కదా, 10వ రోజు దాకా ఆగుతాను అని అన్నానంటే కంసుడికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు కప్పం తప్పక కట్టాలి, లేకపోతే రాజాగ్రహానికి గురవుతామనుకుని పిల్లవాడు పుట్టిన 2వ రోజునే మహావేగముగా తన భటులందరినీ వెంట పెట్టుకుని, కొంతమందిని మాత్రం గోకులాన్ని రక్షించడానికి మంచి బలమైన వాళ్ళని అట్టే పెట్టి, మీరు గోకులాన్ని రక్షించండి, అందులో పిల్లాన్ని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి, మరి కొంతమంది ఏమన్నాడు, మనందరం మన సంపదలు తీసుకుని మహారాజు కంసుడికి కట్టవలసినటువంటి ఆదాయ పన్ను కడదాం. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ సమయానికి కట్టకపోతే మళ్ళీ లేనిపోను కూడా, వాడు జైలు శిక్ష వేస్తాడు. కాబట్టి వెళ్ళిపోదామని వీరందరినీ సిద్ధం చేసుకుని బయలుదేరాడు. ఎడ్ల బళ్లల్లో కాలినడకన వీరంతా కలిసి ఆవుపాలు, పెరుగులు, మేగడలు, మంచి కాచిన నేతులు, పచ్చగడ్డి, ఎండుగడ్డి, ఈ గడ్డి అంతా అక్కడ కంసుడి దగ్గర ఉండేటటువంటి ఆవులకి, వాటికి, గుర్రాలకి, అక్కడ ఉండేటటువంటి ఏనుగులకి, వీటికి మేపడానికి అనమాట. దాంతోపాటు కొంత గడ్డి కాస్త కంసుడికి కూడా పెట్టడానికి. మొత్తం మీద ఎండుగడ్డి, పచ్చగడ్డి ఇటువంటివి, ఉలవలు, పెసలు, అడవుల్లో పుట్టే చింతపండులు, ధాన్యాదులు, వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని నగలు, ఇలాంటివన్నీ మొత్తం మీద అటవీ సంపదలన్నీ ప్రతి సంవత్సరం ఎంతనొక నియమం ఉన్నది. ఆ నియమం ప్రకారం బళ్ళకెత్తించి బయలుదేరారు. చాలా వేగంగా వీళ్ళు రేపల్లె నుంచి మధురా నగరం చేరారు. చేరగానే కంస మహారాజు గారికి వినయంగా నమస్కరించి, ఇదిగో ప్రతి సంవత్సరం కంటే కొంచెం ఎక్కువే తెచ్చాను, పన్ను తక్కువ తేలేదని చెప్పగానే వాడు సంతోషించాడు. ఏటేటా పెట్టే అరి పెట్టాడు. పిల్లాడు పుట్టిన విషయం మాత్రం చెప్పలేదు, ఎందుకైనా మంచిదని కొంచెం జాగ్రత్త పడ్డాడు. వాడేదో తెలుసుకోవడం వేరు, మనం ఎందుకు కలుక్కోవడం అనవసరంగా, అందుకని కిక్కురు మనకుండా అక్కడి నుంచి ఏం చేశాట, వసుదేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత తొందరగా పన్ను కట్టి వాడి దగ్గర నుంచి బయటపడిపోదామా అనుకునేవాట ఆయన. పాపాత్మల దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు, వాడి దగ్గర ఎక్కువసేపు ఉంటే సుఖం ఉండదు. అందుకని వాడితో పని ఏముంది మనకి, కేవలం వాడు ఒక రాజు, నేను సామంతుణ్ణి, వాడికి పన్ను కట్టాలి, కట్టాక ఇంక అక్కడ ఉండకూడదట. కొన్ని డిపార్ట్మెంట్లతో ఎక్కువ స్నేహం మంచిది కాదండి. అందుకని వెంటనే దండం పెట్టేసి అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరడం ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా, అసలు ఈ పన్ను కట్టడం అనేది ఒక వంక, ప్రధానోద్దేశం వసుదేవుణ్ణి చూడాలి, తనకి కొడుకు పుట్టిన విషయము చెప్పాలి. రెండవది, ఈ మధ్యనే కదా ఆయన బయటకు వచ్చాడు మరి చెరసాలలోంచి, అందువల్ల చాలా కాలం అయింది ఆయన చూడాలి కనుక చూచి ఆయన ఆశీర్వచనం పొందుదాం. నా బిడ్డకి వసుదేవుడు ఆశీర్వచనం కావాలి, వసుదేవుడు మహాయోగి అని ఒక నమ్మకం ఉందండో అందరికీ ఆ రోజుల్లో. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాట. దూరం నుంచి నందుడు వస్తూ ఉంటే ఆయన చూడగానే వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు అప్పటిదాకా, పాపం నీరసంగా, ఒంట్లో ప్రాణం లేనట్లుగా. కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పిల్లలు పోయారనే బెంగ కంటే కూడా, అయ్యో బంగారం లాంటి జగన్మాతనన్నా ఒక్కరోజు ఉంచి పూజించలేకపోయాను, పిల్లలు పోయారనే బెంగ లేదానికి, అమ్మని ఒకరోజు మా ఇంట్లో ఉంచుకుని పూజిస్తే ఎంత బాగుండేది అనిపించింది. రెండోది, కృష్ణుడు లాంటి పరమాత్మ పుట్టి కూడా దూరం అయిపోయాడు కదండి. భగవంతుడు పుట్టడం ఒక ఆనందమే, కానీ ఆయన దగ్గర పెరగట్లా ఇంకేమిటి సుఖంట, మన దగ్గర నిధి ఉంది, అనుభవించే యోగం లేదు, ఇంకెందుకు ఉపయోగం. అందుకని ఎదురుగుండా సిద్ధాన్నం ఉన్నా సిద్ధాన్నం తినలేని దౌర్భాగ్యం పట్టుకున్న వాడికి మళ్ళీ, నా ఇంట పరమాత్మ పుట్టాడు కానీ ఇంకొకళ్ళ ఇంట్లో పంట అయ్యాడు, ఆయన్ని చూచి తరించలేకపోతున్నానని కొంత బెంగ పెట్టుకుని నిస్త్రాణగా ఉన్నాడు. అలా నిస్త్రాణగా నీరసంగా ఉన్న వసుదేవునికి ఎదురుగుండా వస్తున్న నందుడు కనబడగానే ప్రాణం వచ్చింది ఒక్కసారిగా. ఎంత అద్భుతంగా రాశారో తెలిసినండి అక్కడ, నందుని కనుగొని ప్రాణము పొందిన బొందియును బోలే బొలుబారుచు ఆనందాశ్రులు కడకన్నుల గ్రంథు కొనంకేలు సాచి కౌగిట చేర్చన్. నందుణ్ణి చూడటంతో ఆ క్షణమే ప్రాణం పోయిన శరీరములోకి ప్రాణం వస్తే శవం ఎలా కదులుతుందో అలా కదిలాడు. ఎంత మాట మాట్లాడాడో చూడండి అక్కడ. అంటే అప్పటిదాకా వసుదేవుడు ఎలా ఉన్నాడనమాట, శవంలా ఉన్నాడు, శవాకారంలో. ఇప్పుడు నందుని చూడగానే ప్రాణం వచ్చినట్టు అయ్యిందిట. అందుకని ప్రాణము బొందిన బొందియును పోలే, ప్రాణము తిరిగి వచ్చిన శవము వల్లే తయారయ్యాడు. ఉత్సాహంతో లేచాడు, కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఒకటి, రాకరాక ఒక ధర్మాత్ముడు తన మిత్రుడు నందుడు వచ్చాడు. రెండోది, తన కొడుకు దగ్గర నుంచి వచ్చాడు. ఈ రెండు కారణముల చేత రెండు కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారగా రెండు చేతులు అలా చాచి అమాంతంగా వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా ఆత్మీయులు వస్తే ఇదొక ధర్మం, మనతో సమాన వయస్కులైతే కౌగిలించుకోవాలి, మనకంటే పెద్దలైతే పాద నమస్కారం చెయ్యాలి, మనకంటే చిన్నవాళ్ళైతే వాళ్లకి మనం ఆశీర్వచనం ఇవ్వాలి. ఇది ఇంటికి వచ్చిన వాడికి ఈ ఆచరణ చేసి తీరాలట. ఏ విధమైన స్పందన లేకుండా ఉంటే అది పరమదోషం. ఉదాహరణకి మీ ఇంటి గురువుగారు వచ్చారు, వెంటనే కాళ్ళ మీద పడండి, ఆయన కాళ్ళు కడగండి, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోండి, పూలతో పూజించండి, ఆయన ఆశీర్వచనం తీసుకోండి పెద్దలు గనక. అదే మీ బావగారో మీ వయస్సు వాళ్ళు మిత్రుడు వచ్చాడు అనుకోండి, వెంటనే మిత్రుడిని రెండు చేతులు అలా చాచి కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్ళాలి, మిత్రుడో మిత్రురాలో ఎవరైనా సరే. ఇక చిన్నపిల్లలైతే రా బాబురా అని రెండు అక్షతలు ఇయ్యాలి, వాడిని ఆశీర్వదించాలి. ఈ ధర్మం ఎరిగిన వాడు కాబట్టే వసుదేవుడు రెండు చేతులు చాచి నందుడు తన ఈడువాడు తనకి బావగోడు అవుతాడు గనక అమాంతంగా కౌగిలించుకున్నాడు. వరుసకి బావైనా అన్నా తమ్ముడు అని పిలుచుకునేవారట వాళ్ళు, అన్నా అన్నా అని పిలుచుకునేవారట వాళ్ళు, సోదర అందుకే భ్రాతరం అంటాడు సంస్కృతంలో. నిజానికి రోహిణి నందునికి సోదరి, ఆ రోహిణి వసుదేవుడికి భార్య. కాబట్టి ఇప్పుడు వసుదేవుడికి నందుడు వరుసగా ఏమవ్వాలి బావ, అయినా సోదరా అనే పిలిచేవాట. అది ఒక్కొక్క సంప్రదాయం. అందుకని కౌగిలించుకొని తీసుకొచ్చి అతనికి మంచినీళ్ళు ఇచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి ఆ తర్వాత ప్రేమగా అన్నాడు, నాయన నీ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఈ మధ్యనే నీకు ఒక సంతానం కలిగిందని విన్నాను, ఆ సంతానం కలిగినప్పటి నుంచి తత ఆరభ్య నందస్య వ్రజ సర్వ సమృద్ధిమాన్ హరేహ నివాసాత్మగుణై రమాక్రీడ అభూన్ రూపాని. నందుడింటిలో కృష్ణుడు అడుగుపెట్టాడు. ఇప్పుడు కృష్ణుడు అంటే ఎవరు, సాక్షాత్తు ఆది విష్ణువు. విష్ణువు ఎక్కడుంటే అక్కడ ఆయన పాదాల దగ్గర ఎవరుంటారు, లక్ష్మి ఉంటుంది. అందుకే ఇక్కడ రమాక్రీడమభూన్ రూప, విష్ణు వస్తే ఆయన ఒక్కడే రాడండో, కనబడకుండా ఆయనతో పాటు ఆయన పాదములను అనుసరించి లక్ష్మి వస్తుంది. దాంతో నందుడి ఇంటిలోకి కృష్ణుడు అడుగు పెట్టడంతో ఆయన పాదాలనే పట్టుకుని లక్ష్మి రావడంతో ఆ రోజు నుంచి నందగోకులం లక్ష్మీకళతో నిండిపోయిందిట. అది ఆ శ్లోకం యొక్క అర్థం. హరేహి నివాస ఆత్మగుణై రమాక్రీడమభూన్ రూప అంటే లక్ష్మి ఇక్కడ తాండవమాడడం మొదలెట్టింది. రమాక్రీడ అంటే లక్ష్మీ క్రీడ, లక్ష్మి ఇక్కడ తాండవం ఆడుతోంది. ఎందుకు లక్ష్మి తాండవం ఆడింది, మా ఆయన ఇక్కడుంటే నేను ఎక్కడో ఉంటానా అని ఆయనతో పాటు ఆయన పాదాలు పుచ్చుకొచ్చిందిట. అందుకని మనం విష్ణువుని పట్టుకెళ్ళాలి. కృష్ణుడు మా ఇంట్లో ఉండకూడదని ఎవరో చెప్పారండి, అందుకే గుళ్ళో పెట్టానంది ఒక ఆవిడ. అంటే ఇప్పుడు ఆ కృష్ణుడిని గెంటేస్తే అర్థం ఏమిటి, కృష్ణుడితో పాటు లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. ఎవడండి చెప్పేవాడు, అసలు నాకు ఒకసారి చాలా ఒళ్ళు మొండుతుంది అనకూడదు కానీ అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది మాకు కూడా. ఎందుకు వస్తుందంటే అజ్ఞానం అనమాట, అర్థం పర్థం ఉండదు, ఏం చెబుతారో తెలియదు. ఇంట్లో సాలగ్రామం ఉండకూడదు అంటాడు ఒకడు, కృష్ణుడు విగ్రహం ఉండకూడదు అన్నట్టు ఒకడు, ఎక్కడ విష్ణు ఉంటే ఎక్కడ సాలగ్రామం ఉంటే అక్కడ వాళ్లతో పాటు లక్ష్మీదేవి ఉంటుంది బాబోయ్ అని శాస్త్రములు చెబుతూ ఉంటే వద్దని చెప్పేవాడికి ఎంత దౌర్భాగ్యుడు, వాడో పాపాత్ముడు మిమ్మల్ని పాపాత్ములు చేస్తున్నారు. శివలింగం ఇంట్లో ఉండకూడదని ఒకడంటాట, శివలింగం ఇంట్లో ఉంటే కొన్ని కోట్ల జన్మల పాపాలు పోతాయి. కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః అని శివపురాణంలో నందీశ్వరుడు చెప్పాడు. ఎందుకయ్యా ఓ బ్రాహ్మణోత్తములారా ఇన్ని మాటలు, స్త్రీణామపి ఆడ అనే తేడా లేకుండా, మగ అనే తేడా లేకుండా అధికారోస్తి సర్వేషాం అందరికీ అధికారం ఉన్నది సమస్త ప్రాణులకి శివలింగార్చనే, శివలింగార్చనము నందు. అంటే ఇంట్లో లింగం పెట్టుకుని ఆడా మగ అనే తేడా లేకుండా సమస్త ప్రాణులకి, మళ్ళీ ఆడా మగ అంటే మిగతా కులాలు మతాలు తేడా వస్తాయని, అధికారోస్తి సర్వేషాం అని నందీశ్వరుడు చెబితే నందీశ్వరుడు మాట కాదంటావా. అందులో ఆడవాళ్లు భర్త లేని వాళ్ళు వెండిలింగాన్ని కానీ స్ఫటికలింగాన్ని కానీ పూజిస్తే ఎంత మంచిదో చెప్పారు విధవలకైతే, అదే సధవలకైతే ఒక రకం చెప్పారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకం చెప్పారు. అన్ని ముట్టుకోవచ్చు, ప్రతి లింగము మన ఇంట్లో పెట్టి పూజించవచ్చు, మన వీలుని బట్టి వాటిని యథాశక్తిగా అర్చన చెయ్యండి. ఇవన్నీ ఇంట్లో ఉంటే శివలింగం ఉన్న చోట అమ్మవారుండి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఈ శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన సాలగ్రామాదులుంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది. వాటిని మీరు చేజేతులారా గుళ్లలో పారేసుకుంటే మీ ఇంట్లో ఆ రోజు నుంచి దరిద్రము లేక అశాంతి తాండవం ఆడుతుందని పురాణములన్నీ నేను ప్రామాణికంగా కంఠస్థం చేసి చేసి చెప్పి చెప్పి ధర్మ సందేహాలు సారం చెబుతున్న మాట ఇప్పుడు. అలాగే ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల్లో వరలక్ష్మి వ్రతం చేయకూడదని ఎవడో చెప్పాట. ఏ రోజు నాకు అవే ఫోన్లు. అసలు ఏ శాస్త్రంలో ఉందో సార్ అడగండి ఒకసారి మీరు. ఫలానా గ్రంథములో ఉన్నది అంటే నేను అలాగే అనుసరిస్తాను. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెబుతున్నానంటే ఆత్మస్థుతి కోసం కాదు. నా పూర్వజన్మ సుకృతం వల్ల 18 పురాణాలు 18 ఉపపురాణాలు ఉపనిషత్తులు స్మృతులు తెగ చదివి 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 నాలుగు మీద పెట్టుకు చెబుతున్న మాట ఇది. ఇవాళ అలా చెబితే కానీ మీకు అర్థం కాదు. ఇలా నేను చెప్పకపోతే మీకేంటి ప్రమాణం అని అడుగుతారు. అందుకని నేనేం చెప్పినా ధర్మ సందేహాల్లో ఒక ప్రమాణంగా చెబుతున్నమాట. ఏ పురాణంలో అయినా సరే ఏం చెప్పారో తెలుసా, దేవతా కార్యక్రమములు ఎప్పుడూ ఆపకూడదు. అంటే పుష్కరములు కానీ ఇంకోటి కానీ వస్తే దేవ పూజ చెయ్యాలి. మన ఇంట్లో పనులు చేసుకోవద్దన్నారు. పుష్కరం వస్తే నీ పెళ్లి చేసుకోకు. ఆ కృష్ణానదీ తీరంలో ఉన్నవాళ్ళు చేసుకోకూడదు, అది కూడా గోదావరి తీరం వాడు చేసుకోవచ్చు, అది కూడా 3 నెలలే ఆపమన్నాడు. ఇలా లేనిపోనివి సృష్టించుకుని అనవసరంగా ఒక కాంప్లికేషన్ తెచ్చుకుని వరలక్ష్మి వ్రతం మానేస్తారు 12వ తారీఖున. ఎంత నష్టం అండి, అమ్మవారి పూజ మానేస్తే అమ్మకి నష్టం కాదు మనకు కదా నష్టం. ఏం భోజనం మానేయమని చెప్పడే, పుష్కరాలు 12 రోజులు, కృష్ణానదీ తీరం వాళ్ళు అంతా అన్నం మానేయండి, సొన్నం మానేయండి, నిద్ర మానేయండి అవి చెప్పరు. అబ్బే పీకదాకా మన అన్నం తింటాంట, వరలక్ష్మీదేవికి మాత్రం పాయసం పెట్టకూడదట, అక్కడ మనకు ఆయాసమా. కాబట్టి ఏమి చెయ్యకూడదు, అపవిత్ర కార్యక్రమములు చెయ్యకూడదు. సొంత పనులు మానేసుకోండి కొన్ని, ఎందుకంటే దేవతలు ఉన్నప్పుడు మన సొంత పనుల్లో పడితే బ్రహ్మోత్సవాల్లో నీ పెళ్లి పెట్టుకుంటే ఆ బ్రహ్మోత్సవం చెయ్యవు గనక వద్దని చెప్పారు దేవతలు. అంతే తప్ప ఇలాంటివి అశాస్త్రీయమైన వాటిని మనం పట్టించుకోకూడదు. కాబట్టి తప్పక గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా పరమాత్మ యొక్క దివ్య విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లో పెట్టుకోండి. ఆ విగ్రహం పట్టుకుని మీరాబాయి తపించిపోయింది, తులసీదాసు లాంటి వాళ్ళు తపించిపోయారు రామ విగ్రహం పెట్టుకుని, త్యాగరాజు గారు నారాముడు నారాముడు అనే విగ్రహాన్ని వాళ్ళ అన్నగారు కావేరి నదిలో పారేస్తే ఏడిస్తే ఆ విగ్రహాలు కొట్టుకొచ్చాయి. కాబట్టి విగ్రహం లేకపోతే నిగ్రహం ఉండదు. పరమాత్మ ఎప్పుడూ అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి మీ ఇంట్లో ఈ రోజు నుంచి అన్ని రకాల విగ్రహాలు పెట్టుకోండి. ఒక్క బయట ఉన్నవాళ్ళు ముట్టుకోకండి, మైలో ఉన్నవాళ్ళు ముట్టుకోకండి, అపవిత్రంగా ఎంగిల్ నోటితో పూజ చేయకండి అంతే. కాస్త శ్రద్ధ పెట్టుకోలేమో మనం పెట్టుకోగలం. ఎందుకంటే ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, తత ఆరభ్య నందస్య వ్రజ సర్వ సమృద్ధిమాన్ హరేహే నివాసాత్మగుణై రమాక్రీడమభూన్ నృప. శ్రీకృష్ణుడు ఒక్కసారి నందగోకులంలో అడుగు పెట్టడంతో ఆ రోజు నుంచి వ్రేపల్లె సర్వ సమృద్ధులతో నిండిపోయింది, సంపదలతో నిండిపోయింది. ఎందుకంటే హరి నివాస స్థానం అది. హరి ఉండడం వల్ల ఆయన పాదాలను పట్టుకుని ఆ పాదాలతో పాటు లక్ష్మీదేవి అక్కడికి అడుగు పెట్టింది. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి రాకతో ఆ గోకులం కళకళలాడిపోయింది. అందువల్ల నీ గోకులం అంతా కళకళలాడుతోందా? అద్భుతమైన ప్రశ్న. అంటే నీ గోకులం సుఖంగా ఉన్నది కదా మిత్రమా, నువ్వు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే నిన్ను చూడ్డానికి రాలేకపోయాను, ఏం చేస్తాను దురదృష్టం, కానీ మానసికంగా ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాను. పళ్ళు పాటుల పడు జనులకు ఇళ్ళ నొక్కచో ఉండగలదే, ఎరుల వెంటల్ కలసి చన్ను మ్రాకులన్నియు పళ్ళు వెంటల బోవుగాక పాయకయున్నే. నంద, మనం పుట్టిన దగ్గర నుంచి ఏదో కష్టాలు కొట్టుకుపోతూనే ఉంటాం, ఎన్నో పాట్లు పడే జనాలం మనం. అసలు ఈ జన్మే దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, సంసార సాగరం దుఃఖం. ఇలా ఎన్నో పాట్లు పడే మనలాంటి వాళ్ళం ప్రేమ ఉన్నా ఒకచోట కలిసి ఉండలేం. మన ఇద్దరం ఎప్పుడు ఒకచోటే కలిసి ఉందాం అనుకున్నాం ఒకప్పుడు, కానీ ఏం లాభం? నేను ఇక్కడ మధురలో ఉన్నాను, నువ్వు కొన్ని కారణాంతరాల వల్ల రేపల్లెలో ఉన్నావు. పోనీ కలుసుకోగలుగుతున్నావా? అస్సలు కలుసుకోలేకపోతున్నావు. నేను కర్మ వల్ల చెరసాల్లో ఉన్నాను, నువ్వు వేరే సంసార బంధనాల్లో ఉన్నావు. కాబట్టి ఒకచోట కలిసి ఉండలేము. పలుపాటుల బడు జనులకు ఇలా ఒకచో ఉండగలది. ఏరుల వెంటం కలిసి తనుమ్రానులన్నీ పలు వెంటల పోవుగాక పాయకయున్నే. కొన్ని చెట్లు ఒకచోటే పుడతాయి. ఓసారి గోదావరి నదికి వరద వచ్చిందిట, ఆ వరదలో ఈ పక్కపక్క ఉన్న చెట్లన్నీ కొట్టుకుపోవడం మొదలెట్టాయి. అప్పుడు ఆ చెట్లు అనుకున్నాయి, మనం పక్క పక్కనే పుట్టాం కదా, యావత్ జీవితం కలిసి ఉండాలని ఒట్టెట్టుకున్నాం కదా, నీళ్లలో కలిసి ఉందాం అనుకున్నాయిట. ఇంతలో ఒక కెరటం ఓ చెట్టును ఒక పక్కకి లాక్కుపోయింది, మరో చెట్టు మరో పక్కకు పోయింది, ఒక చెట్టు కాలి బూడిదైపోయింది, ఎవడింట్లోనో కట్టెలుగా మారి, ఒక చెట్టు ఇలా కలపోయింది, ఒక చెట్టు కుళ్ళిపోయింది. ఇలా చెట్లన్నీ కలిసి వెళ్లాలనుకుంటాయి, కానీ కర్రలన్నీ కలిసి వెళ్ళగలవా? ఎట్లో పడి కొట్టుకుపోయే చెట్లు దేని దారినవి పోతాయి. ఈ సంసారమే ఒక పెద్ద నది, ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కర్రలం ఇది కూడా కష్టమే తెలుసా? అందుకే కష్టం కాలిందా అంటారు. ఈ శరీరాన్ని కూడా కర్రతో పోలుస్తారు. ఈ కాష్ఠాలన్నీ ఓ చోట కలిసి ఉండగలవా? నువ్వో చోట, నేనో చోట, భార్య చోట, భర్తో చోట, నువ్వక్కడా నేనిక్కడా, ఇంక కలిసేదెక్కడో, నువ్వక్కడా నేనిక్కడా అని జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అది తప్పదు కాబట్టి మనం దాన్ని దిగమింగుకోవాలి. ఇక నీ ఐశ్వర్యం ఎలా ఉన్నది, అభివృద్ధి ఎలా ఉన్నది, ఎలాగో కొడుకు పుట్టాడు కాబట్టి ఇక్కడ ఆనందమే ఉంటుంది. ఎంత అదృష్టవంతుడు అయ్యా నందుడా. సంతతి లేదని ఎడుఘన్న చింతనముల మునిగి ముదిసి చిక్కిన నీకు సంతతి కలిగను భాగ్యము. సంతతిహీనునికి సౌఖ్య సంతతి కలదే. సంతానం లేనివాడికి సుఖం ఉండదని శాస్త్రం. సంతానం లేదు బావోయని అలమటించిపోతున్న నీకు ఇంతకాలానికి ఒక సంతానం కలిగింది. ఆ పుట్టినవాడు కూడా చాలా అందంగా ఉన్నాడని చూచాయిగా విన్నాను. నిజానికి చూచాయిగా వినడం కాదు, చూశాడు. ఆ మాట అనకూడదు కనుక ఇప్పుడు విన్నాను. కర్ణాకర్ణిగా చాలా అందమైన కొడుకు పుట్టాట. భాగ్యం. సంతానం లేనివాడికి సౌఖ్యం లేదంటారు. అటువంటిది మంచి కొడుకు లేకలేక నీకోసం పుట్టాట. అంత అదృష్టవంతుడు అయ్యా, నాకు పుట్టారు పిల్లలు అంతా చచ్చిపోయారు. ఎవడో ఒకడైనా నాకు పిల్లల్లో బతకపోతాడా అని నా ఆశ. అంటే బతికాడని చెప్పకుండా అలా చెబుతున్నాడు ఆయన. పొడగంటి నిన్ను బ్రతికితి గడచితి ఆపదలని, ఇంకా ఇప్పుడు నిన్ను చూచాను నాకు శాంతి లభించింది, నా ఆపదలు తొలగినట్టే. ఎందుకంటే నీ దగ్గర కాసేపు నిలబడితే ఎందుకో నాకు పోయిన కొడుకులంతా నీ దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆనందంతో బతుకుతున్నాను నేను. సరే ఇప్పుడు నీ వ్యాపారం ఎలా ఉన్నది, నీ వ్యవసాయం ఎలా ఉన్నది, గో సంరక్షణ ఎలా ఉన్నది. పలు రోగం బుల్ల పొందకున్నవి పశులు. వచ్చినవాడు పశువులు కాపరు కదా. ఎవరిని ఎలా ప్రశ్నించాలో బాగా ఎరిగిన జ్ఞాని వసుదేవుడు. పద్మాకర్ గారు రాగానే ఏమండి మీ పురాణాలు బాగున్నాయని అడగాలి కానీ, ఏమండి మీ కారు బాగుంది అంటే కారు గురించి ఎందుకు వాడికి, కారు డ్రైవర్ని కారు గురించి అడగాలి, పద్మాకర్ గారిని పురాణం గురించి అడగాలి. మీలాంటి వాళ్ళని ఏమండి సాయంకాలం 6:30కి రోజు హరిగారు పురాణాలు చెప్పిస్తున్నారని అడగాలి. పౌరాణికులు వింటారు కనుక మీరు వచ్చి పాపం. కాబట్టి వారి వారి వృత్తికి తగిన ప్రశ్న వేస్తే అవతల వాళ్ళకి ఆనందం కలుగుతుందిట. అందుకని పశువులని సంరక్షణ చెయ్యటం నీ వృత్తి. నీ పశువులు రోగములు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయా? పశువులకు ఎప్పటికప్పుడు చికిత్స చేయిస్తున్నావు కదా. పాలిచ్చునే ధేనువులు, ఆవులు బాగా పాలిస్తున్నాయా? కొల్లకుల్ వాగులు వారి పూరితములే. పశువుల్ని పెంచాలంటే నీళ్లు బాగా ఉండాలి. కాబట్టి మీ వ్రేపల్లె చుట్టుపక్కల ఉన్న చెరువులు, వాగులు, యమునా నది, ఇవన్నీ సమృద్ధిగా జలముతో ఉన్నాయా? జల సమృద్ధి ఉన్నదా లేదా? ఎప్పుడైనా రాజధాని ఎప్పుడు కూడా జలం పక్కనుంటే మంచిది గనక. గోష్ఠ ప్రదేశంబులన్ పులులు దువ్వులు సంచరింపవు గదా. మీ గోశాలల పక్కన పులులు చిరుత పులులు తిరగడం లేదు కదా. చిరుత పులులు తిరిగినా పులులు తిరిగినా దూడలు ఎత్తుకుపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద ఆవులను చంపేస్తూ ఉంటాయి, దాంతో గోనష్టం వస్తూ ఉంటుంది. అందువల్ల అడుగుతున్నాను, క్రూర మృగాలు తిరగడం లేదు కదా. పుల్పారునే ఘోషముల్, గోశాలలన్నీ నానాటికి దూడలతో అభివృద్ధి చెందుతున్నాయా? కోడెదూడలు ఆడదూడలు అన్నీ పుడుతున్నాయా బాగా? గోసంతానం అభివృద్ధి చెందుతున్నదా? కలవే చక్కని పూరిజం పములు తత్కాంతార భాగం బులన్. ఆవులకి పచ్చగడ్డి అంటే బాగా ఇష్టం. లేత లేత నవనవలాడుతున్న పచ్చగడ్డి తింటాయి. ఎండుగడ్డి అంత బాగా ఇష్టపడి తినవు. అందువల్ల అడుగుతున్నాను, మీ పశువుల శాలలకి చుట్టుపక్కల ఉన్న బృందారణ్యాలలో పచ్చగడ్డి బాగా పెరుగుతోందా? బయళ్ళు కింద పెరుగుతోందా లేదా? ఆ పచ్చిక బయళ్లలో మేపుతున్నారా లేదా పశువుల్ని? అన్నీ అభివృద్ధితో ఉన్నాయి కదా. నేను దురదృష్టవశాత్తు ఇంతకాలం నిన్ను పలకరించడానికి రాలేకపోయాను. ఎప్పటికప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, నీ కుశలమేమిటో తెలుసుకోవడానికి రావాలి, నేను రాలేకపోయాను. అలా రాలేనివాడు కూడా దురదృష్టజీవే. తన పుత్ర మిత్ర ముఖరుల తనుపక చోడక యువారు తరిగి నశింపన్ మనుచు గృహమేధి ఆశ్రమమున నుండెడివానికి ఒక్క మోదము కలదే. ఎప్పుడైనా సంసారంలో ఉన్నవాడికి ఆనందం ఎప్పుడు లభిస్తుంది అంటే తన కొడుకుల్ని, ఏమయ్యా పిల్లలారా మీరు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు బాగున్నారా అని అడగాలట. మిత్రుల్ని మనం దూరంగా ఉన్నా అప్పుడప్పుడు కలుసుకుంటూ లేక అప్పుడప్పుడు పలకరించుకుంటూ మిత్రులారా బాగున్నారా అని అడగాలి. కొడుకుల్ని, మిత్రుల్ని, ముఖ్యుల్ని, బంధువుల్ని, హితుల్ని, పురోహితుల్ని మహాత్ముల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ హితం తెలుసుకుంటూ వారికి ఏమైనా సహాయం కావాలంటే చేస్తూ వారి వల్ల తాను సహాయం పొందుతూ బ్రతికేటటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఆనందం. అలా పలకరించక ఎవరిని పట్టించుకోకుండా నేను నా పెళ్ళ నా బిడ్డలు మాత్రమే అంటూ రోజు తలుపేసుకుని ఇంట్లో నుంచి బయటికి రాక పచ్చివాడి పక్కవాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా తన బతుకు తానే బతికేవాడు ఉన్నాడే, ఇలా తన బ్రతుకు తాను మాత్రమే బతికే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఒక్క సంతోషం ఉండదు, వాడికి ఒక్క మోదము కలదే అన్నాడు ఆయన. వాడికి ఏం ఆనందం అండి, అందరినీ ఎప్పటికప్పుడు బాగున్నారా అని పలకరిస్తూ పక్కవాళ్ళ బాగోగులు పట్టించుకునేవాడికి ఆనందం, కానీ నేను మాత్రం బాగుండాలి పక్కవాళ్ళంతా ఏడవాలనుకున్నవాడికి పక్కవాళ్ళ యొక్క బాగోగులు పట్టించుకునేవాడికి సుఖం ఉండదు. అందువల్లే అడుగుతున్నాను, నిజానికి నేను నీ ఇంటికి వచ్చి నిన్ను పలకరిద్దాం అనుకున్నాను, కానీ కంసుడు చెరలో పెట్టడం వల్ల ఈ మధ్యనే బయటికి రావడం వల్ల నేను రాలేకపోయాను, పైగా కంసుడు నన్ను బయటికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడని కూడా తెలిసింది, అనవసరంగా బయటకు వస్తే నువ్వు ఇరుక్కుపోతావు, అందువల్ల నీ దగ్గరికి రాలేకపోయాను, ఎలా ఉన్నావు ఏమిటని అడిగితే అప్పుడు నందుడు నేను మాట్లాడవలసిన మాటలన్నీ నువ్వు మాట్లాడేవన్నాడు. నువ్వు చెరసాల్లో ఉన్నావు, నువ్వెలా వస్తావు నన్ను చూడడానికి, నిజానికి రావలసిన బాధ్యత నాది కానీ నేనెందుకు రాలేకపోయానో తెలిసినా నిన్ను చెరసాలలో ఉండగా ఎవరో చూడడానికి వీల్లేదని కంసుడు కఠోరమైన ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరైనా నిన్ను చూడడానికి బలాత్కారంగా వస్తే వాళ్లను కూడా సంహరించమన్నాడు. అందుకే భీతితో మేము ఎవరం రాలేకపోయాం, ప్రీతి ఉంది కానీ అంతకంటే భీతి ఎక్కువ, అందుకే రాలేకపోయాం. మేము ఎన్నో సార్లు నీ గురించి విన్నాం, నీ కష్టాలు తెలుసుకున్నాం, దురదృష్టవశాత్తు శక్తి లేక నీకేమీ సాయం చేయలేకపోయాం. నీకు దేవకి జనిల్ చిన్న సుతా నీ కంబు తోడ్తోడము నీ కంసుండు వధిల్చే మీ సుత తుదిన్ హింసింప చేదప్పిత నాకాశంబునకే బాల అది దైవాధీనము ఆపద్దశం శోకం బందునే తజ్ఞుడు ఊరడుము నా సూనుండె నీ సూనుడు. మిత్రమా, నీకు దేవకీదేవికి ఎంతో మంది పిల్లలు పుట్టారు, పుట్టిన ఆరుగురు పిల్లల్ని వరసగా ఈ దుర్మార్గుడు కంసుడు చంపేశాడు. అలా అంటున్నప్పుడు మళ్ళీ పక్కన ఎవరన్నా వింటున్నారేమో చూసుకుంటున్నట్టు పాపం, అంటే ఆయన భయం అయిందే కదా, మరి ఎంతో మందిని వరసగా దుర్మార్గుడు చంపేట, ఆఖరిన ఆడపిల్ల పుట్టిందిటి పాపం, ఆ ఆడపిల్లను కూడా వాడు విడిచిపెట్టకుండా చేత్తో పుచ్చుకుని నేల మీద వేసి కొట్టి చంపబోతూ ఉంటే ఆవిడ ఆకాశానికి వెళ్ళి అమ్మవారిగా మారి వాడిని ధిక్కరించిందిట. ఆ బాల ఆకాశంలోకి వెళ్ళడం ఏమిటి, అమ్మగా మారడం ఏమిటి, ఇదంతా చూస్తూ ఉంటే దైవాధ్యయనం ఈ జగత్తంతా, ఇదం జగత్తు దైవాధ్యయనం సందేహం లేదు. నువ్వు జ్ఞానివి, పండితుడివి, ఉపనిషత్తులు బోధించిన వాడివి, నీకు నేను చెప్పేదేముంది, ఆపద్దశం శోకం బంధునే తజ్ఞుడు. శోకం ఎప్పుడూ కూడా పండితుడైన వాడు బుద్ధిమంతుడైన వాడు కష్టం వచ్చినప్పుడు పొందకూడదు, కష్టాలు ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి, కష్టాలు వచ్చినప్పుడు బుద్ధిమంతుడు ఏడవడం ధైర్యంతో ఉంటాడు. అందుకే తజ్ఞుడు అనే శబ్దమునకు ఇటు కష్ట సుఖాలన్నిటికీ అతీతముగా ఉండే జ్ఞాని అనర్థం. జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి, కష్ట సుఖాలకు అతీతంగా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు వాడు కూడా ఏడ్చి వాడు కూడా కుంగిపోయి సామాన్యుడైపోతే అప్పుడు వాడు తజ్ఞుడవడు, అతజ్ఞుడవుతాడు, బుద్ధిమంతుడవడు, జ్ఞాని అవడు. నువ్వు జ్ఞానివి, అందుకే ఆపదలు వచ్చినప్పుడు శోకించకూడదని ఎరిగిన వాడివి, నువ్వు శోకం పొందకు. ఏమయ్యా నువ్వోటి నేనోటినా, నా కొడుకే నీ కొడుకు అనుకో అన్నట్ట, ఎంత మాట అన్నాడు తెలుసా, అది భగవదీచ్ఛ అంటారు, నా సూనుండే నీ సూనుడు, నా కొడుకు నీ కొడుకేనయ్యా, నా కొడుకుని కృష్ణుడు నీ కొడుకే అనుకో అనగానే ఉలిక్కిపడ్డాడు ఈయన. ఓరే నాయనో ఈయన తొందరపడి ఏదో అంటాడు అంటే గోడకు అసలే చెవులున్నాయి, సిబిసిఐడిని పెట్టాడు వాడు కంసుడు. ఇప్పుడు ఈ మాట వరుసకు కూడా వాడేదో హాస్యానికి అన్నాడు అనుకోండి ప్రేమతోటి, నిజంగా ఈ కొడుకు నా కొడుకు అనుకుంటే కృష్ణుడికి ప్రమాదం అనుకుని ఉలిక్కిపడి, ఇదిగో మిత్రమా అయ్యింది ఏదో అయ్యింది, జనపతి కరిగిడితివి మము కనుగొంటివి మేము నిన్ను కంటిమి మేలయ్యను పుమ్మింకను గోకులమున ఉత్పాతములు తోచు మునుకొనవలయ్యను అన్నాడు ఆయన. వెంటనే ముందు పంపించేయాలి అక్కడి నుంచి, అందుకని పైగా ఆయనకి ఒక కీడు మనస్సు శంకించిందిట, ఆయన మనస్సులో ఒక కీడు ఆలోచన వచ్చింది, కన్ను అదురుతోంది ఎడమ కన్ను, అందుకని ఏమన్నాడు, మహాత్మా నాకు అపశకునములు కనపడుతున్నాయి, ఉత్పాతములు కనపడుతున్నాయి, దానివల్ల పిల్లవాడికి ఏదో ప్రమాదం వస్తుంది అనిపిస్తోంది, మహారాజు గారికి కట్టవలసిన కప్పం కట్టావు, నన్ను చూడడానికి ప్రేమతో వచ్చావు, నేను నిన్ను చూచాను, ఇంకా భోజనాలు పెట్టడాలు ఇవన్నీ గురించి ఆలోచిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుకని భోజనానికి కూడా ఉండమల్లా, ఎందుకంటే ఈ వార్త బయటికి వెళ్ళకూడదు, అందుకని మేలయ్యను మనకిద్దరికీ మేలయ్యింది, పొమ్మింకను ఇంకా తొందరగా వెళ్ళిపో, గోకులములో ఉత్పాతములు పుట్టబోతున్నాయి. ఉత్పాతములు అంటే పిల్లవాళ్లకు వచ్చే గండములకు ఉత్పాతములు అంటారు. పిల్లవాడికి ఏదో గండం రాబోతున్నది, ఆ గండం నుంచి వాడిని రక్షించవలసిన బాధ్యత నీదే. నువ్వు మారు మాట్లాడకుండా వెళ్ళనగానే శుభమాను వస్తే అంత అన్నం పెట్టి పంపక ఉత్పాతములు అంటున్నాడు. ఈయన అన్నాడంటే అది నిజం, ఎందుకంటే ఆయన యోగి. ఆ వసుదేవుడి మాట కాదనకూడదని తక్షణం బయలుదేరి బృందావనం నుంచి ఈ మధుర నుంచి తన వ్రేపల్లికి బయలుదేరి ప్రయాణమైపోయాడు. అలా హరిం జగామ శరణం ఉత్పాతాగమ శంకిత. ఇంటికి బయలుదేరాడే గాని మనస్సు మనస్సులో లేదు టెండోయ్ నందుడికి. ఎందుకని, వసుదేవుడు చెప్పిన మాట ఎప్పుడు అసత్యం కాదు, పొల్లుపోదు. ఆ యోగీశ్వరుడు ఉత్పాతములు అంటున్నాడు, అందుకని మనస్సులో శంక కలిగి హరిం జగామ శరణం, హరి శ్రీహరి నీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, నీ అనుగ్రహం వల్ల నాకు పిల్లవాడు పుట్టాడు, వాణ్ణి కాపాడే బాధ్యత నీదే, శ్రీహరి నా కొడుకును రక్షించు అన్నాడు. అందువల్ల అక్కడ ఉన్నవాడు ఎవడో తెలియదుగా పాపం ఈయనకి, అందుకని వాడు ఏదో మామూలు కొడుకు అనుకున్నాడు. అందువల్ల శ్రీహరి నా కుమారుణ్ణి రక్షించు అన్నాడు. ఇంకా ఈలోపు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉయ్యాల తొట్టిలో హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు. ఈయన ప్రాణం తీయడానికి బయలుదేరింది ఒక ఆవిడ, బోణి ఆవిడ, పాపాల రాణి, మంచి ఓణి వేసుకుని బయలుదేరింది. ఆవిడే కంసుడు పంపగా బయలుదేరిన బాలగ్రహం, చిన్నపిల్లల్ని చంపే పోతన. కంసు పంపున బాలఘాతిని పోతన పల్లెల మందల పట్టణముల నెల నెల్లచోబాల హింస గావించుతు ధనుచునెవ్వని పేరు శ్రవణ వీధి బడిన ఎంతన సర్వభయ నివారణ మొగునట్టి దైత్యాంతకుండవతరించి ఉన్న నందుని పల్లెకొకనాడు కేచరి అయి వచ్చి ఎందు మాయాప్రయుక్తి నరిగి ఇల్లిల్లు తప్పక అరసి కొనుచు నంద గృహమున బాలుని నాదం ఒకటి విని ప్రమోదించి సుందరీ వేషయగుచు. అది పోతనగారి కవిత్వం అంటే, మనం గొక్క తిప్పుకోవలసిన అవసరం లేకుండా అత్యద్భుతంగా రాస్తాడు. ఎందుకు చప్పట్లు కొట్టామంటే అర్థమై కాదు, ఆ గొక్క తిప్పుకోకుండా చెప్పినది అర్థమై కొడితే కాదు కదా. నిజానికి అందులో ఏముందో అర్థం తెలియకపోయినా ఏదో ఉందని అనిపిస్తుంది, అనిపించడమే కవిత్వం అంటే. కంసుడు పంపించగా చంటి పిల్లల్ని చంపే ఒక భయంకర రాక్షస ఒకటి ఉన్నది. దాని లక్షణమే చిన్నపిల్లల్ని హింసించడం. అందుకే పసిపాపలని ఎవరైనా చిన్నపిల్లడు ఎత్తుకుపోయినా, కొంతమంది ఆసుపత్రులు ఎత్తుకుపోతారే, ఆ ఎత్తుకుపోయేవాళ్ళు పిల్లల్ని అనవసరంగా స్కూళ్లలో చితక్కొట్టేటటువంటి టీచర్లు, పిల్లల మీద ద్వేషం పెట్టుకునేవాళ్ళు, పిల్లలు వస్తే కసురుకునేవాళ్ళు, వీళ్ళందరిలో పోతన అనే ఒక రాక్షస శక్తి ఉంటుందిట. అందుకే పసిపిల్లల్ని ప్రేమించడం గొప్ప యోగం. అందుకే యశోద దేవతాస్వరూపిణి, అనగా చంటి పిల్లల్ని ఎలా ప్రేమించాలో ఆవిడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. దానికి వ్యతిరేకంగా ఉంటే పోతన అంటారు. అలా కంసుడు పంపగా ఈ బాలఘాతిని అయిన పోతన పల్లెలు, పట్టణాలు, మందలు, అడవులు, గ్రామాలు, చెట్లు, పొట్టలు చంటి పిల్లల కోసం గాలించి ఎక్కడ ఏ ఇంట్లో చంటి పిల్లవాడి ఏడుపు వినబడితే ఆ ఇంట్లో ప్రవేశించడం, తన చందుబాలలో విషం కలుపుకుని వాళ్ళకిచ్చి చంపేయడం, ఈ విధంగా రహస్యంగా విషస్తన్యంతో వాళ్ళని చంపింది. 10,000 మంది శిశువుల్ని ఒక్కరోజులో చంపిద్దటండి ఏకంగానది. అయుతం అన్నాడు అంటే 10,000 మంది శిశువులు పోసి దుర్మార్గురాలనిపిస్తుంది అనమాట. ఇంతమంది ఉసురు పోసుకుని ఎంతో మంది తల్లులకి గర్భశోకం కలిగించి ఈ దుర్మార్గురాలు ఇంకెక్కడ పిల్లలు కనబడక, ఇదేమిటబ్బా ఇంతేనా పిల్లలు, నాకు ఆహారం ఇక దొరకదా, ఏ ఇంటా కూడా పిల్లల ఏడుపు వినపడడం లేదు, లోకం గొడ్డుపోయిందా అనుకుంటూ బిడ్డల కోసం వెతుక్కుంటూ ఆకాశ మార్గంలో తిరుగుతోంది, ఏ ఇంట్లో అయినా ఏడుపు వినబడితే ప్రవేశిద్దామని. ఒక రోజున ఆవిడ నందగృహం దగ్గరకు వచ్చింది, ఆ వ్రేపల్లికి వచ్చింది. కృష్ణుడు నిద్రపోతున్నవాడు పైన పెడుతున్న అక్కయ్య గారిని చూశాడు. ఓహో పోతన గారు, మై డియర్ సిస్టర్ అనుకున్నాడు. వెంటనే ఏం చేసేట, ఆవిడ కోసం నిద్రపోతున్నవాడు కాస్త కళ్ళు తెరిచి క్యార్ అని గట్టిగా ఏడ్చి మళ్ళీ నిద్రపోవడం మొదలెట్టాడు. ఆకర్షణ అంటారు దీన్ని. దీని వ్యాసుడు అన్నాడు మచ్చు చూపించడంట. అంటే పూర్వం ఏం చేసేవారంటే కొట్టు పెట్టినప్పుడు, ఒక వ్యాపారం పెట్టినప్పుడు ముందు ఒక 2 రోజులు మచ్చు చూపించేవారట. ఇడ్లీ కొట్టిట్టాడు అనుకోండి, 2 రోజులు ఫ్రీగా పెడితే 3వ రోజు తినడానికి వస్తారు. అలాగా ఆకర్షణ ఒక ఏడుపు అనేది ఆవిడకి మచ్చు చూపించాడు ఆకర్షించడానికి. అలా ఏడ్చి మళ్ళీ నిద్రపోగానే ఈ ఏడుపు వినగానే ఆవిడకి ఎంత ఆనందం వచ్చిందో తెలుసా, సంగీత ధ్వనిలో వినపడిందిట. ఎందుకంటే పిల్లలు ఏడిస్తే వాళ్ళని చంపడం ఆవిడకి ఇష్టం గనక. అమ్మయ్యా ఈ మధ్యన డ్యూటీ లేదనుకున్నాను, మళ్ళీ ఈ నందగృహంలో పిల్లవాడు ఏడుపు వినబడింది అని అక్కడ ఎంత అందంగా రాశారండి ఆయన, నందగృహమున బాలుని నాదం ఒకటి విని ప్రమోదించి సుందరీ వేషయగుచు, సంతోషించి ఒక అందగత్తెగా మారిపోయింది. ఆ అందగత్తె కుహనా సుందరి. ఆ సుందరి యొక్క లీలా విశేషాలతో రేపు అడుగు పెడదాం. పూతనా సంహార ఘట్టం వంటి అనేకమైన అమోఘమైన బాల్యలీలలు రేపు యథాప్రకారంగా ఆరి 20కి ముచ్చటించుకుందాం. రేపు కలుసుకునేదాకా స్వస్తి.